జించగడ గ్రామం ఇచ్చేసి ఉన్నాం. ఈ బిల్డింగ్ ఇక్కడ గీతా భవనం, ఈ ప్రహరీ గోడలు ఏమీ చందాలతో నిమిత్తం లేకుండా స్వర్గీయ రుద్రరాజు నరసింహరాజు గారు ఇది నిర్మించారు. వారి బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, గ్రామస్తుల దగ్గర కానీ ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా ఆయనే సొంతంగా ఇటుకలు తీసుకుని ఆయనే కష్టపడి గీతా భవనం నిర్మించారు, ఈ ప్రహరీ గోడలు నిర్మించారు, బ్రాహ్మిన్స్ ఉండడానికి క్వార్టర్స్ కూడా కట్టారు. ఇవన్నీ సిద్ధం చేసుకుని దీనికి ఒక కమిటీ వేసి చించినాడు రమణ అంటే బాగా అర్థమవుతుంది. ఈ చించినాడు అనంతరం చించినాడు రమణ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు అవి చేయమని నలుగురు పెద్దలు చెప్పి కమిటీ వేసి బాధ్యత చించినాడు రమణకి వారి భుజం మీద ఏర్పాటు చేశారు. నాతో ఇక్కడ శంకుస్థాపన కూడా వచ్చాం. ఇక్కడ నుంచి శంకుస్థాపన మొదలు, ఓపెనింగ్ మొదలు, ఇక్కడ ప్రతి ఘట్టం జిన్నూరు కూడా చెప్పడంలో చెబుతూ ఉండేవారు నరసింహరాజు గారు. నరసింహరాజు గారు సామాన్య గృహస్థు, ఒక 5 ఎకరాలు 6 ఎకరాల గృహస్థు, కష్టపడి ఆయనే డబ్బు సంపాదించి ఎవరిని చందా రాకుండా నిర్మించారు ఈ గోల్డ్. ఈ బిల్డింగ్ కట్టడానికి చాలా కాలం డబ్బు నిలవేశారు. ఎవరైనా భక్తులు ఏదైనా ఇస్తానంటే ఏమని చెప్పారంటే నా అనంతరం ఇవ్వండి, రాధాకృష్ణుడు ఆయనకి భగవద్గీత రాధాకృష్ణులని ఇష్టం, నా అనంతరం మీరు ఏదైనా బిల్డింగ్కి ఇవ్వాలంటే ఇవ్వండి, లేదా రాధాకృష్ణుడికి వస్తువులు ఏదైనా చేయించాలంటే చేయించండి, నా జీవితకాలంలో మీరు నాకు చందాలు ఇవ్వద్దు, నా అనంతరం ఏదైనా బిల్డింగ్కి ఏదైనా అవసరాలు ఉంటే చూడండి అని చెప్పేవారు. అంటే అది అహంకారం కాదు, నేను చేసే ఏర్పాట్లు ఏది నేను చేసేసాను, నానంతరం ఏదైనా చందాలు కావాల్సి ఉంటే ఇవ్వండి, మీకు సంతృప్తి కోసం రాధాకృష్ణుడికి ఏదైనా వస్తువులు చేయించాలంటే చేయించవచ్చు అని చెప్పారు. మనం పాడైపోవడానికి కారణం ఏంటంటే గుర్తింపులు కారణం. అది మనకు తెలియదు, మన ప్రతి విషయానికి గుర్తింపులు కోరుకుంటాం, ప్రతి చిన్న విషయానికి మనం గుర్తింపులు కోరుకుంటాం. దేవుడి బొమ్మ ఎదురుగుండా పెట్టుకుని దేవుణ్ణి పూజిస్తూ ఆయన మాట మనం వినకపోతే మనకు మోక్షం రాదు. మన తల్లితోటి అమ్మ నువ్వు చాలా మంచి అమ్మ అని చెబుతూ అమ్మ చెప్పిన మాట ఒకటి ఒక్క మాట వినకుండా ఉంటే ఆ అమ్మ మన గురించి ఏమనుకుంటుంది, దేవుడు కూడా అలాగ అనుకుంటాడు. అంచేది మనకి మనం పాడైపోవడానికి కారణం ఏంటంటే, బాగుపడే లక్షణాలు మనకు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి విషయాన్ని గుర్తింపులు కోరుకుంటాం. కర్మలో అకర్మను చూడండి, అకర్మలో కర్మను చూడండి అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అంటే గుర్తింపులు కోరుకోకుండా కర్తృత్వం లేకుండా పని చేస్తే చెయ్యని వారితో సమానమని. వాడి కర్మలు అకర్మను చూస్తున్నట్టు అంటే వాడి కర్మలు అకర్మను కర్తృత్వం లేకుండా కర్మ చేస్తే అది చెయ్యని వారితో సమానం. అంటే ఆ కర్మ వాడిని చుట్టుకోదు ముట్టుకోదని, వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది కానీ ఆ కర్మ వాడిని బంధించదని. దీనికి మనం కర్తృత్వంతో చేస్తాం కాబట్టి కర్మ మనల్ని వెంటాడుతుంది, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. అంటే మన గుర్తింపులు కోరుకునేది మన కర్తృత్వం పెరిగిపోతున్నది. అందుచేత మనకి ఎంత వ్యక్తిభావం తగ్గించుకుని పనిచేయటం నేర్చుకోవాలి. అంటే వ్యక్తిభావం లేకుండా మనం పనిచేయటం నేర్చితే మనకు శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, మనకు మోక్ష సుఖం పొందుతాం. అంటే జీవన్ముక్తి సుఖం వస్తుంది మనకి. చాలామంది కష్టపడి చేస్తున్నామంటే ఎవరో గుర్తించలేదంటారు, అది పెద్ద అనారోగ్యం. అసలు సంసారమే పెద్ద రోగం, సంసారం కూడా ఒక రోగం లాంటిది. అందులో ఆ రోగంలో ఇది ఒక భాగం. సంసారం కూడా రోగమే. అయితే ఆ రోగంలోంచి మనకి ఈ డాక్టర్లు భౌతిక వైద్యులు ఆ రోగం సంసారం అనే రోగంలోంచి మన డాక్టర్లు పైకి మనం విడుదల చేయలేరు. ఒక భగవంతుని ఒక ఈశ్వరుడు తప్పించి ఈ సంసార రోగంలోంచి ఎవరో మనం విడుదల చేయలేరు. సరసంగా సంసారంలో నూటికి పది వంతులు సంతోషం ఉంటే తొంభై వంతులు దుఃఖం ఉంటుంది. ఈ పది వంతులు సంతోషం కోసం తొంభై వంతులు దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. అది ఆ కర్తృత్వంతో నువ్వు చేసినప్పుడు నేను సంసారం విడిచిపెట్టదు, పునర్జన్మ విడిచిపెట్టావు. అంటే కర్మ చేసినప్పుడు పని చేసినప్పుడు అది ఎలా చేయాలి, అది తెలుసుకుని చెయ్యాలి. ఇది పండితులు శంకరుడు రామానుజులు దీని మీద రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మధ్వాచార్యుడు చాలా దూరం అండి చెప్పాడు, కర్మలో అకర్మను ఎవరు చూడగలరు, ఒక దేవుడే చూడగలడు అని చెప్పాడు. కర్మలో అకర్మని మనిషి ఏదో పని చేసాను అది సాధించాను ఇది సాధించాను అనుకుంటాడు, దేవుడు అలాగే అనుకోడు, భగవంతుడు ఏమో అలా అనుకోడు. వాడు కర్మలో అకర్మను చేసేవాడు ఒక భగవంతుడికే సాధ్యం. ఏమీ చేయలేకపోయినా ఏమీ చేయకపోయినా అది చేశాను ఇది చేశామని మనుషులు చెప్పుకుంటారు. ఏమీ చేయకపోయినా ఏమీ చేయిందంటూ కర్మను చూస్తూ ఉంటాడు జీవకోటు. ఏమీ చేయడు ఇలా అది మేము చేశాం ఇది చేశాం అది చేశాం ఏమీ చేయకపోయినా ఏమి చేయకపోయినా చేశామని అనుకుంటాంటారు. అకర్మలో కర్మను చూడటం జీవకోటి ఏమో అకర్మలో కర్మను చూస్తుంది. ఏమి చేయకపోయినా చేసామనుకుంటారు. ఒక భగవంతుని మట్టికి కర్మలో అకర్మను చూడగలడు. ఒక ఈశ్వరుడికి ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి సాధ్యమది అని మధ్వాచార్యుల విషయం చాలా ఫైనల్ గా చెప్పాడు. ఒకటి కవుల వల్ల కాకరకాయల వల్ల కాదది, అంటే మనోనాశనం అయిన వాడే కర్మలో అకర్మను చూడగలడు. మనస్సు ఉన్నప్పుడు గుర్తింపులు కోరుకుంటూ ఉంటారు కదా, అయితే మనోనాశనం అయిన వాడే కర్మలో అకర్మను కోరుకుంటూ ఉంటాడు. అది ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నరసింహరాజు గారు నిర్మలంగా ఈ పని చేశారు. ఆయన ఈ రమణ మీద బాధ్యత పెట్టి వెళ్ళారు. రమణ గురించి నా దగ్గర మాట అనేవారు, ఏమంటే అతను చేసిన గ్రామస్తులు ఏదో ఒకటి అంటా ఉంటారు, అతను బాగా చేసినా చేయలేదనో ఏదో ఒకటి అంటా ఉంటారు, అతని బాధపడకుండా చేసుకుంటూ వెళ్ళాలన్నవారు. ఇప్పుడు నడిచి ఎద్దుని కొడతారు కానీ నడవని ఎద్దుని ఎవరో కొట్టరు. నడిచి ఎద్దునే రెండు దెబ్బలు వేస్తూ ఉంటారు, నడవని ఎద్దుని వాళ్ళు కొడతారు, అది కొట్టిన వెళ్ళదు కదా ఇంకా అసలు అది. అంచేత కారు వెళ్తా అంటే వెనకాల దిమ్ము వస్తుంది కానీ ఆగిన కారు వెనకాల దిమ్ము రాదు. అది పని చేస్తా అంటే విమర్శలు వస్తాయి కానీ ఇప్పుడు ఆ గోడ మీద విమర్శ ఏముంటుంది, ఏం పని పాటు లేకుండా కూర్చొని విమర్శ ఏముంటుంది, విమర్శలు ఉండవు. ఇప్పుడు కారు ఆగిపోయింది అందుకోవడం దాని వెనక దిమ్ము ఉండదు, కారు నడుస్తా అంటే ఎంతకంత దిమ్ము ఉంటుంది. అంచేత ఏదైనా పని చేసినప్పుడు అసూయలు కొంతమంది విమర్శిస్తారు, రకరకాలుగా విమర్శలు ఉంటాయని పట్టించుకోకూడదు. మనం మన నిదానంలో మనం ఉండాలి, భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని జీవిస్తూ ఉండాలి. అంచేత ఇప్పుడు రమణ ఏదో దీనికి ఉపయోగపడుతున్నాడు. మలయాళ స్వామివారు ఒక మాట చెప్పారు, గుమ్మడిపాదు అది పెట్టిన చోట కంటే దూరంగా వెళ్ళిపోయి గుమ్మడికాయలు కాస్తుంది. గుమ్మడిపాదు మీరు పెట్టండి, మీరు ఎక్కడ పెట్టారో అక్కడ కాయదు, కాయలు దూరంగా పాకేస్తున్నాం, దూరంగా పాకేసి దూరంగా మొదలకు దూరంగా గుమ్మడికాయలు కాస్తుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబానికంటే సమాజానికి ఎక్కువ ఉపయోగపడతా ఉంటారు వాళ్ళు గుమ్మడికాయలు అంటున్నారు. అంటే ఎక్కడైతే గుమ్మడిపాదు పెట్టో అక్కడ గుమ్మడికాయలు ఉండవు, దూరంగా పాకేసి అక్కడక్కడ కాయలు కాస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో వాళ్ళు కుటుంబానికంటే సమాజానికి ఎక్కువ ఉపయోగపడేవాళ్ళు ఉంటారు అని ఉదాహరణకి చెప్పాడు. తర్వాత ఇంకో మంచి మాట చెప్పారు, మంచి మనసు ఎవరిది చెడ్డ మనసు ఎవరిదని. నీకు ఎదటి వాళ్ళు మంచే కనిపిస్తంటే నీ స్కాన్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, నువ్వు స్కానింగ్ అక్కర్లేదు, నీకు శరీరానికి స్కానింగ్ కానీ మనసుకి స్కానింగ్ అక్కర్లేదు. ఎదటి వాళ్ళు నీకు మంచే కనిపిస్తుంటే నీ మనసు మంచిదని అర్థం, ఎదటి వాళ్ళు నీకు చెడ్డ కనిపిస్తుంటే నీ మనసు చెడ్డదని అర్థం. దాన్ని బట్టి నీ మనసు ఎటువంటిదో అంచనా వేసుకోను. దానికి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు తీసుకోక్కర్లేదు. నీకు ఎదటి వాళ్ళు, ఎదటి వాళ్ళు ఎవరిని చూసినా ఎంత చెడ్డవాళ్ళునూ నూటికి ఒకంతేనే మంచి ఉంటుంది. నూటికి ఒకంతేనే మంచి ఉంటుంది చెడ్డవాళ్ళు కూడా. అంచేత ఎదటి వాళ్ళు మంచి చూస్తాంటే నీ మనసు మంచిది, ఎదటి వాళ్ళు చెడ్డ చూస్తాంటే నీ మనసు చెడ్డదని అర్థం. అంచేత ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకుని నీ మనసును బాగు చేసుకుని మలయాళ స్వామి వారు తరచుగా చెబుతూ ఉండవారు. ఈ మాట మనకు మనకైనా తరచుగా చెబుతూ ఉండేవారు. ఆయనకి నరసింహరావు గారికి భగవద్గీత అంటే బాగా ఇష్టం. భౌతికమైన కోరికలు మీకు ఏదైనా ఉంటే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలని నెరవేరుతాయి. కామ్యకర్మలు కూడా కామ్యంగా మీకు ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి. నరసింహరాజు గారు చెప్పారు, ఆయన 15వ సంవత్సరంలోనూ 16వ సంవత్సరంలోనూ గుమ్మలూరు బంధువులు ఇంటికి వెళ్లారు. అక్కడ గూట్లో వారి ఇంట్లో గూట్లో పడి ఉంది అట్టిన భగవద్గీత. అంతకుముందు ఆయన భగవద్గీత పేరు వినలేదటండి, ఇప్పుడు ఊరికే గూట్లో పడి ఉందండి. ఆ గూట్లో పుస్తకం తీసి చూశారు. తీసి పుస్తకం ఇంటికి పట్టుకెళ్తానని వారితో చెప్పి చించినాడు తెచ్చుకుని అప్పటి నుంచి ఆ భగవద్గీత చదవటం మొదలు పెట్టారు. మొదలు పెట్టడమే కాదు, ఎప్పటికైనా మనం గీతాభవనం కట్టాలని భగవద్గీత ఎప్పుడూ ఆ గీతాభవనం కట్టాలని సంకల్పానికి వచ్చింది. అయితే డబ్బేది డబ్బు లేదు, చందాలు అడగటం ఆయనకి ఇష్టం లేదు. అలాగే ఎప్పుడుకో ఆ సంకల్పం అలా ఉండిపోయింది. ఆ సంకల్పం అలా ఉండిపోయింది అంటే ఇందులో రహస్యం ఏంటంటే మనం సంకల్పించినా మనం సంకల్పించకపోయినా భగవంతుడి సంకల్పమే జరుగుతుంది. మనం సంకల్పించకపోయినా భగవంతుడి సంకల్పమే జరుగుతుంది, మనం సంకల్పించినా భగవంతుడి సంకల్పమే జరుగుతుంది. మనిషి పని చేసినా జరిగేది ఈశ్వర సంకల్పమే, పని చేయకపోయినా జరిగేది ఈశ్వర సంకల్పం. సరే ఇక్కడ ఏమిటంటే ఈశ్వర సంకల్పం నరసింహరాజు సంకల్పం కలిసింది. అంటే ఈశ్వర సంకల్పం కూడా కలిసింది కాబట్టి ఆయన చిన్న గృహస్థైనప్పటికీ 4 ఎకరాలు 5 ఎకరాలు చేతులు పెట్టుకుని చాలా కష్టపడి డబ్బు నిలవేసి ఇటుకలు ఆయన స్వయంగా తీసుకుని పెద్ద పెద్ద ఇటుకలు, ఆ ఈశ్వర సంకల్పంతో పాటు ఆయన సంకల్పం కూడా కలిసింది కాబట్టి ఇది కట్టగలిగారు. ఈశ్వర ఆయన సంకల్పం ఉన్నా ఈశ్వర సంకల్పం ఈయనకి తోడు లేకపోతే కట్టలేరు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మన సంకల్పిస్తాం, మన సంకల్పం ఈశ్వర సంకల్పం కుదిరితే మనం సాధించామనుకుంటాం. అది కాదు, మనం సాధించాం కాదు, ఈశ్వర సంకల్పం ఉంది కాబట్టి జరగదు. ఒకసారి మనం సంకల్పం లేకపోయినా ఈశ్వర సంకల్పం ఉంటే జరిగిపోతుంది. అంటే మనం ఎంతటి వాళ్ళమో మనం సుందరమని చెప్పటం. అంటే ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మన వల్ల మనం సంకల్పించిన అవదు. ఆయన కరుణ కూడా ఉండాలి, ఆయన అనుగ్రహం కూడా ఉండాలి, అది చాలా ముఖ్యం. అంతేత మనం భక్తి వల్ల కూడా భగవంతుని ప్రేమించవచ్చు, భయం వల్ల కూడా భగవంతుని ప్రేమించవచ్చు. ఇప్పుడు గోపికలు భయం వల్ల కృష్ణుని ప్రేమించలేదు, భయం ప్రేమ వల్ల ప్రేమించారు. భయం వల్ల కూడా భక్తి వస్తుంది మనకి, మనం ఈ చెడ్డ చేస్తే భగవంతుని శిక్షిస్తాడే మనం. కానీ గోపికల విషయం ఏమిటంటే భక్తి వల్లే ప్రేమించారు. అంటే భయం వల్ల ప్రేమించలేదు గోపికలు కృష్ణుడిని, ప్రేమ వల్ల ప్రేమించారు. ఆచార్యులు వారు చోట అన్నారు, రామానుజాచార్యుడు కాను మన ముగ్గురు ఆచార్యులు మనం గౌరవింపదగిన వాళ్ళే. రామానుజుడు అన్నాడు, నీకు భక్తి అనేది ఉందనుకుంటున్నావు అనుకో, ఆ భక్తిలోంచి ప్రేమ ఏమీ రావటం లేదనుకో, అది కూడా ఒక భక్తిరా అన్నాడు రామానుజుడు. భక్తులు కాని వాళ్ళు ఎవరున్నారు? అందరూ భక్తులే. భక్తులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరూ భక్తులే. కానీ ఆ భక్తిలోంచి ఎంతో కొంత నీకు ప్రేమ అనేది రావటం లేదు అనుకుని అది కూడా భక్తి అనుకుంటున్నావా అని వారు. ఎంతో కొంత లవ్ కూడా రావాలి. నీకున్న భక్తి నిజమైతే ఎంతో కొంత ఆ ప్రేమ కూడా రావాలి. అంతే కదా, లేకపోతే భక్తి ఉందని మాకంటే మీరు చాలా డ్రైగా ఉంటారనుకోండి. లవ్ అంటే ఏంటో, ఎఫెక్షన్ ఏంటో తెలియదు అనుకోండి, అది భక్తి అనిపించుకోదు. నీకున్నది ట్రూ డివోషన్ అయితే అందులోంచి ప్రేమ కూడా రావాలని ఒక సందర్భంలో రామానుజుడు చెప్పాడు. అంతేత ఈశ్వరుడు ఈయనకి భగవద్గీత అంటే బాగా ఇష్టం. ఎవరికి? నరసింహరావు గారికి బాగా ఇష్టం. ఆ భగవంతుని, ఆ భగవంతుని గురించి ఎప్పుడన్నా ఆ భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉండేవారు. దాని గురించి ఎక్కువైనా చదివేది భగవద్గీత, మరణం చేసేది భగవద్గీత, కాజ్యానంతరుగా భగవద్గీతలో విషయాల్ని జీవించాలన్నటువంటి ఆ తపన, అది భగవద్గీత సంబంధమే గ్రంథం, సమగ్ర గ్రంథం, పరమేశ్వరుడు గానం చేసినటువంటి గ్రంథం. పరమేశ్వరుడికి ఈ భగవద్గీత చెప్పిన భగవంతుడికి శివకేశవ భేదం లేదు. ఈ భగవద్గీత చెప్పిన దీనికి ఆయనకి శివకేశవ భేదం లేదు. ఆయనకి కొంచెం ఇదే నామం అన్న ఇష్టమే. నరసింహరావు గారి పేరు మీద రెండు నిమిషాలు నామం చేయకుండా మనం సబ్జెక్టులోకి వచ్చేసాం. రెండు నిమిషాలు నామం చేద్దాం. ఆయన జ్ఞాపకం, ఆయన కట్టిన నేలల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏదైనా గీతా జ్ఞానయుద్ధం మీద, ఈ జ్ఞానయుద్ధం మీద ఏదైనా కొంత పుణ్యం సంపాదిస్తాంటే కొంత వాట భగవంతుడు ఆయనకి ఇచ్చేస్తాడు. అది ఇలా, అదేంటది, అది చట్టం. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, కేశవ మాధవ నారాయణ, కేశవ మాధవ నారాయణ, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, కేశవ మాధవ నారాయణ, సీతారాం రాధేశ్యాం, సీతారాం రాధేశ్యాం, సీతారాం రాధేశ్యాం, సీతారాం రాధేశ్యాం, సీతారాం రాధేశ్యాం, సీతారాం రాధేశ్యాం. ఆయన కృష్ణ, రాధాకృష్ణన్ అన్న, కృష్ణనామం అన్న ఎవరికి? నరసింహరావు గారికి చాలా ఇష్టం. తర్వాత గుర్తింపులతో సంబంధం లేకుండా ఆ ఇంటర్సనల్ లైఫ్ అంటారు. అంటే అక్కడ వ్యక్తి కనిపించడం, పని కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి కనిపించడం అసలు ఇండివిజువల్ కనపడ్డాడు, పెర్సన్ కనపడ్డం, ఇండివిజువల్ కనపడ్డం, పని కనిపిస్తూ ఉంటుంది. మనం ఏమో ఇండివిజువల్ కనిపిస్తాం, పని సున్నాం. మనం మనిషి కనిపిస్తూ ఉంటాం, పని సున్నాం. నిరహంకారంగా చేసేవాళ్ళు, వాళ్ళు అభిమానులు లేకుండా చేసేవాళ్ళు, గుర్తింపులు లేకుండా చేసేవాళ్ళు. మనుషులు కనపడరు, పేర్లు కనపడరు, అవి మీకు పనే కనిపిస్తూ ఉంటుంది. అది అలా ఇంపర్సనల్ లైఫ్ కూడా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మీకు చెప్తున్నాను కదా, అది ఇంపర్సనల్ లైఫ్. అది మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న విషయానికి మన గుర్తింపులు కోరుకుంటే మనకు ఆత్మజ్ఞానం రాదు, వచ్చే అవకాశం లేదు, రాదు. అది భగవంతుని రోజు పొగట్టం కాదు, రోజు స్తోత్రం చేయటం కాదు మనం చేయవలసింది. భగవంతుడు ఏ రకంగా జీవించమని మనం చెప్పాడో ఆ రకంగా జీవించడం నేర్చుకుంటే ఆయన దయకి పాత్రలు అవుతాం, ఎవరు ఈశ్వరుడు దయకి పాత్రలు అవుతాం. అప్పుడు మనకు జీవన్ముక్తి సుఖం వస్తుంది, మోక్ష సుఖం వస్తుంది. ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు ఈశ్వరుడు. అది అందుచేత మనకి ఈ రికగ్నిషన్ అనేది, గుర్తింపులు అనేది లౌకికులు అనే, లౌకికులు అనేక రకంగా, లౌకికులు అనేక రకంగా ఉంటారు. ఇప్పుడు మనం అందరం ఎక్కువ భౌతిక భక్తులు, అంటే ఏదో కారణాలలో మనం భగవంతుని ప్రేమిస్తూ ఉంటాం. గోపికలకి భౌతికమైన కారణాలు ఏమీ లేవు. భౌతికమైన ఈ కోరిక నెరవేరాలని అదేమీ లేదు. ఎవరికి? వారికి గోపికులు అకారణ భక్తులు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళతాం, పూజలు చేస్తాం, అంత కారణ భక్తి. ఏదో నెరవేరాలని మనం అనుకుంటా ఉంటాం. గోపికులది అకారణ భక్తి అంటే వాళ్ళకి దేవుడి దగ్గర ఏం ఆశించేది ఉండదు, కానీ ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. వాళ్ళు విశ్వాసం చెల్లించదు. ఇప్పుడు కారణ భక్తులకి విశ్వాసం చెల్లిస్తూ ఉంటుంది, అకారణ భక్తి వాళ్ళకి విశ్వాసం చెల్లించదు. అలాగా ఇంకోటి భగవంతుడు ఏం జరిగింది, అమ్మ భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండి అని చెప్తారు మనకి ఈ వేదాంత గ్రంథాల్లో. భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, శ్వాస పోయినా విశ్వాసం విడిచిపెట్టకండి అని చెబుతూ ఉంటారు. అది ఊరికే మాట వలసి అలా అనుకుంటాం, కానీ ఆ విశ్వాసం కూడా ఈశ్వరుడు దయ మన మీద లేకుండా ఈశ్వరుడు పట్ల విశ్వాసం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మన విశ్వాసం రోజుకో రకంగా ఉంటుంది, మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది, ఎంత కొంత విశ్వాసం ఉంది, కానీ కాన్స్టెంట్ గా ఉంటుంది అది, ఎప్పుడు జీవనదిలాగా ప్రవహిస్తుందా, హెచ్చు తగ్గులు వస్తున్నాయి. కానీ దేవుని అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహాన్ని, భగవంతుడి దయని ఎవరైతే పొందారో వారికి మాత్రమే నదీ ప్రవాహం లాగా, జీవనదుల్లాగా ఎప్పుడు నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో నదిలో, కొన్ని నదులు వేసవికాలం కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. అంచేత మనల్ని అదృష్టం వెంటాడినా దురదృష్టం వెంటాడుతున్నా ఏది వెంటాడుతున్నా జీవనదిలో ఉన్న నీరు ఎలా ప్రవహిస్తుందో కొంతమంది ఈశ్వరుల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, ఈశ్వరుల పట్ల విశ్వాసహీనులుగా ఉంటారు. విశ్వాస అదృష్టం ఏంటా అంటే ఏమి లేదు, అదృష్టం ఒక చెడ్డ స్వప్నం, అదృష్టం ఒక మంచి స్వప్నం, దురదృష్టం చెడ్డ స్వప్నం. అది స్వప్నమే, ఇది స్వప్నమే, అది డ్రీమ్ స్టెప్వే, ఇది డ్రీమ్ స్టెప్వే. మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకునే వాళ్ళు కూడా డ్రీమ్యాన్, రోజులు చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకునే వాళ్ళు కూడా అది డ్రీమ్యాన్. అంటే మీకు రోజులు బాగా వెళ్ళిపోతే ఒక మంచి స్వప్నం లాంటిది, రోజులు బాగా వెళ్తలేదు అనుకోండి, కష్టంగా వెళుతున్నాయి అనుకోండి, అది చెడ్డ స్వప్నం లాంటిది. కానీ జీవితం అంతా అది స్వప్నమే, ఇది స్వప్నమే. మీ అదృష్టం స్వప్నం, దురదృష్టం స్వప్నం. అదృష్టానికి చైతన్యానికి అదృష్టం దురదృష్టం లేదు, మనోదేహములకి కానిది అదృష్టం దురదృష్టం, చైతన్యానికి అదృష్టం దురదృష్టం అంటూ ఏమి లేదు. అంచేతకుడు ఏం చెబుతున్నాడు ఏదో చెప్పుకుందాం. ఆయనకి భగవద్గీత ఇష్టం కాబట్టి రెండు శ్లోకాలు చదువుకుందాం. త్రైగుణ్య విషయ వేదాహ నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్. నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ గుణాలని ద్వంద్వాలని అందులోంచి బయటికి రమ్మని చెబుతున్నాడు. లోకం అంతా ద్వంద్వాలే, లోకం అంతా రాగద్వేషాలే, ప్రపంచం అంతా ద్వంద్వాలే, ప్రపంచం అంతా రాగద్వేషాలే. అండ్ ఇప్పుడు ఇష్టాలు అయిష్టాలు, రాగాలు ద్వేషాలు కోపాలు, మీకు ఎన్ని ఉన్నాయి కదా మనకి. ప్రపంచం అంతా కూడా రాగద్వేషాలు చెడుకుని ఉంటుంది. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, ఏ దేశమైనా ఎవరింటికి వెళ్ళినా ఏముంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించన్నాడు బుద్ధుడు. నువ్వు అందులోంచి బయటకు రా అర్జున, ఏ దేశమైనా ఎవరింటికి వెళ్ళినా శ్రీశ్రీ అన్నాడు తాజ్ మహల్ ఎవరు కట్టించారంటారు, కానీ తాజ్ మహల్ కట్టించిన కూలీలను ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోరాడు. శ్రీశ్రీ అన్నాడు తాజ్ మహల్ ఎవరు షాజీగాని కట్టించాడు ఇంకో కట్టించాడంటే తాజ్ మహల్ కట్టినప్పుడు కష్టపడిన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోరు. తాజ్ మహల్ ఎవరు కట్టించారు అంటారు, కష్టపడిన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోరు. లోకం యొక్క పోకడ అలాగా ఉంటుంది, ఒక కాటన్ ధర మట్టుకు అలా గుర్తుపెట్టుకున్నాడు. ధవళేశ్వరానికి సహకారం చేసిన వాళ్ళందరూ ఆ నానకట్టు కట్టినప్పుడు అది 96 ఏళ్ళు బతికిన తర్వాత కూడా నాకు పలానా వాళ్ళు నాకు కూలీని పంపేవారు, వాళ్ళు సహకరించారు, నాకు జబ్బు చేసినప్పుడు నేను పని దగ్గర లేకపోతే వాళ్ళు పని దగ్గర ఉండి జాగ్రత్తగా చేయించేవారు. వాళ్ళు బాగున్నారా, రావులపాలెంలో వాళ్ళు బాగున్నారా, లేకపోతే మరొక చోట వాళ్ళు బాగున్నారా, పేరు పెట్టి ఆ ధవళేశ్వరంలో ఆయన నిర్మించినప్పుడు ఆనకట్టు నిర్మించినప్పుడు అప్పుడు ఏమైనా సిమెంట్ లేదు, సున్నంతో కట్టారు అది. అది వాళ్ళు కర్మయోగులు అంటే కర్మని యోగంగా చేసిన వాళ్ళు. ఆయన 100 సంవత్సరాలు దగుళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆనకట్టు కట్టి 100 ఏళ్లు ఆయుర్దం ఇస్తే 130 ఏళ్లు ఉన్నది. సరిగ్గా మరమ్మతులు చేస్తే ఇంకా ఉండదు. వాడి కర్మని కర్మను కర్మగా చేయలేదు, వాళ్ళ కర్మను యోగంగా చేశారు కాబట్టి వాళ్ళ కర్మ యోగులు. వాళ్ళకి ఆశ ఎలా ఉంటుందో తెలియదు. ఇంద్రియ నిగ్రహం ఉంది, మనోనిగ్రహం ఉంది, ఆశ ఎలా ఉంటుందో తెలియదు. అంటే సుమారు 10 లక్షల సుమారు 2 డెల్టాలకు సుమారు 10 లక్షల పైన ఆ రోజులు ఆయన నీళ్లిచ్చి ఇక్కడ ఎకరం కూడా పుచ్చుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు వాడు కాటన్ గారు. వాళ్ళు యువకులు, వాళ్ళు ఏంటి కర్మని యోగంగా చేస్తారు. కర్మని యోగంగా ఎవడో చేయగలడు? మనోనిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహంలో ఉన్నవాడు, ఆశ లేని వాడే చేయగలడు. కానీ లేదా అందరూ కర్మను యోగంగా చేయడం చాలా కష్టం. గౌరవాలు కూడా ఆశించరు వాళ్ళు. గౌరవం అక్కడే పని ముఖ్యం. అక్కడ తర్వాత మన దేశంలో ఇంకో చెడ్డ ఏంటంటే 4 కలిసి పని చేయలేరు. ఎవరి పని వాళ్ళు చేసుకోమంటే చేస్తారు. అక్కడ 4 కలిసి పెట్టుకో పని చేయమంటే మొత్తం పని చేయగొట్టేస్తారు. అది ఇతర యూరప్లో ఉంది, అమెరికాలో ఉంది. సమిష్టిగో పని వాళ్ళు చేయగలరు. ఇక్కడ మనకి సమిష్టిగో పని చేయలేరు. ఎవరి పని వాళ్ళని చేసుకోమంటే చేస్తారు. అంచేత చర్చిలు అన్నాడు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు చాలా మంది మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమన్నారంటే వాళ్ళు స్వరాజ్యం అడుగుతున్నారు, అట్లీని వాళ్ళకి స్వరాజ్యం ఇచ్చేస్తున్నావు, వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి చేత కాని వాళ్ళు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చలు చెప్పారు. వాళ్ళు 4 ఎవడు స్వార్థం వాడు చూసుకుని ఎవడు పని ఆడు చేసుకుంటే చేసుకుంటారు. కానీ 4 కలిసి సమిష్టిగా ఒక పని చేయలేరు ఇండియన్స్. పార్లమెంట్ లో చెప్పాడు వాళ్ళు. ఇప్పుడు మనం విడిచిపెట్టేసిన కొంతకాలం ఇంకో దేశం వచ్చి వాళ్ళని ఆక్రమించుకుంటుంది. వాళ్ళని ఎలా పరిపాలించుకోవాలో వాళ్ళకి చేత కాని వాళ్ళు. ఒక్క పని చేయలేరు సమిష్టిగా. అక్కడ దాకా 4 కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టమంటే సంవత్సరం లోపల వాళ్ళు పేచీలు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇతర దేశాలకు చచ్చిపోయేక కంటిన్యూస్ గా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో అసూయ కూడా ఎక్కువ. అంటే పనికిరాని లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. మనకు జనరల్గా పనికొచ్చే లక్షణాలు తక్కువ ఉన్నాయి, పనికిరాని లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అలా 10 మంది కలిసి పని చేయడం చేత కాదు ఇక్కడ మనకు. అది అలవాటు అవ్వలేదు, మన కల్చర్లో లేదు, అది మనకు అలవాట్లేదు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవడానికి 40 ఏళ్లు చర్చలు చెప్పాడు బ్రిటిష్ పార్లమెంట్. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవడానికి పనికిరాని వాళ్ళు. ఇప్పుడు 14 రేటు పెరిగిపోయింది, 6 రేటు పెరిగిపోయింది, 2 రేటు పెరిగిపోయింది అంటారు. దీని అన్నింటికి కారణం ఒకటి గవర్నమెంట్ లో ఉన్న కరప్షన్, కేంద్ర ప్రభుత్వంలోని కరప్షన్, రాష్ట్ర గవర్నమెంట్ లోని కరప్షన్ వల్ల రేట్లు పెరుగుతున్నాయి. మెయిన్ అది అసలు ఇంకా గాలికి పెరిగిపోవటం లేదు రేట్లు. గాలికి ఎందుకు పెరిగిపోతే గాలికి పెరిగిపోవు. ఆ చర్చిలు చెప్పింది కరెక్ట్. వాడంటే మనకి ఇష్టం లేకపోయినా మాట మటుకు చాలా అందంగా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవద్గీతని మనం చదువుతున్నాం, కొన్ని దేశాలు వాళ్ళు ఆచరిస్తున్నారు. మనం చదవటానికి పనికొస్తాం, ఆచరించడానికి పనికిరాం. కొన్ని దేశాలు వాళ్ళు చదవరు, ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళు ప్రాక్టికల్. ఇప్పుడు మన పుస్తకాలు చదివి ఎక్కువ నేర్చుకోమంటారు మన ఇండియన్స్. వాళ్ళు అలా కాదు, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఇక పుస్తకం చదివి నేర్చుకోవడం కాదు, దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చేసి చూపిస్తారు. అలాగే శవాన్ని కూడా కోసి అన్ని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇక పుస్తకాలు చదివి నేర్చేసుకోండి చెబుతారు. మనకు అలా కాదు, వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. మనం అది వాళ్ళ దగ్గర వాడకి మనకి తేడా అది. తర్వాత వాళ్ళకి మనకు భగవద్గీతలో ఎక్కువ ఆచరించింది మనకేంటి ఎక్కువ వాళ్ళు. తర్వాత వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయల కంటే దాచుకోరు. మిగతా 80 రూపాయలు కొంత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కొంత సమాజానికి ఉపయోగిస్తారు. ఆ 20 రూపాయలను ఎందుకు దాచుకుంటారంటే ఆ ముసలితనం వస్తే రక్షణ కోసం, ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుంది. 100 రూపాయలు సంపాదించాలనుకోండి, 20 రూపాయలు వాళ్ళు దాచుకుంటారు, 20% సేవింగ్. మిగతా 80% వాళ్ళు ఏదో వాళ్ళు కొంత ఉపయోగించుకున్నా కొంత సమాజానికి మరొక రకంగా ఉపయోగపడదు. అంచేత ఏదో రకంగా మార్కెట్లో డబ్బు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సర్క్యులేషన్ మనకంటే మనీ సర్క్యులేషన్ అక్కడ ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అంటే భగవద్గీత మనం చదువుతున్నాం కానీ ఆచరించేది ఎక్కువ. అంచేత వాళ్ళు బాగా ప్రాస్పర్ అయ్యారు. మనం ఉండే చదవటానికే పనికి వస్తాం అంతే. ఇంకే చదివేస్తే చాలు పుణ్యం వచ్చేస్తున్నటువంటి ప్రాక్టికల్ ప్రాక్టికల్ సైడ్ మనం తక్కువది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ త్రైగుణ్య విషయ వేదాహ ప్రకృతి నిర్ద్వంద్వో నిత్య సత్వస్త్వాలు. అంటే ఈ ద్వంద్వాలని ద్వంద్వాల నుంచి బయటికి రా, అది కూడా సాధనలో భాగం. ఇప్పుడు మనకి ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవాలి. ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకుంటే బ్రహ్మము సమానముగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది, బ్రహ్మము సమానముగా ఉంటుంది. ఒక హృదయంలో ఎక్కువ ఉండదు, ఒక హృదయంలో తక్కువ ఉండదు. అందరి హృదయంలో బ్రహ్మము సమానంగా ఉంటుంది. అయితే మన మనస్సులో రాగద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఎక్కువ ఉంటే సమానంగా ఉండదు. అంటే బ్రహ్మము ఎంత సమానముగా ఉందో మన బుద్ధిని కూడా అంత సమానము చేసుకుంటే ఈ నదుల్ని సముద్రంలో కలిసినట్టు మనస్సు ఎన్ని బ్రహ్మములో లయమవుతుంది. అంటే హెచ్చు ఈ ద్వంద్వాల్లోంచి బయటకు రా, నువ్వు ద్వంద్వాల్లోంచి నువ్వు బయటకు రా. తర్వాత నిత్యము సత్వగుణాన్ని ఆశ్రయించు, గుణాతీతుడు. వాడేమంటున్నాడు, గుణాతీతుడు. మనుషులంతా లోకమంతా గుణాలతో ఉంది. అవుతాడు రాముడు అంతిమ సత్యం నిర్గుణుడని అద్వైతంలో చెప్తారు. రాముడు నిర్గుణుడు ఎలా అవుతాడు, ప్రకృతి గుణాలు లేవు. అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ప్రకృతి గుణాలు లేవు, ఆయన కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా. ఆ కళ్యాణ గుణాలు లేకపోతే మనకు బ్రహ్మ సాక్షాత్కారం కాదు. బ్రాహ్మీస్థితి పొందాలంటే మనకు కళ్యాణ గుణాలు ఉండవలసిందే, ఆ కళ్యాణ గుణాలు కల్టివేట్ చేయవలసిందని వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. కొంతమంది ఏమంటారంటే భగవద్గీత అద్వైతం కంటే విశిష్టాద్వైతానికే సన్నిహితంగా ఉందని చెబుతారు కొంతమంది. భగవద్గీత అద్వైతం కంటే, అంటే అద్వైతం ట్రూత్ అవ్వచ్చునది కానీ భగవద్గీతను జనరల్ గా చూసుకుంటే అది అద్వైతం కంటే విశిష్టాద్వైతానికే టెక్స్ట్ దగ్గరగా ఉండేమని కొంతమంది పండితులు అభిప్రాయం. కొంతమంది పండితులు అయిపోయించేదని ఇక్కడ కృష్ణుడు సపోర్ట్ గా ఉంటాడు. మీకు ఉపనిషత్తులు ఉన్నాయనికండి ఎవరు సపోర్ట్ ఉండదు అక్కడ, అది ఇంపర్సనల్. అది సపోర్ట్ ఏముండదు మీకు. ఇక్కడ భగవంతుడు మీకు సపోర్ట్ గా ఉంటాడు, నేను ఉన్నాను జాగ్రత్తగా, మీరు ఏదైనా పతనమైనా కంగారు పడకండి, అది నేను మీ వెనకాల ఉన్నాను మీకు సపోర్ట్ ఇస్తానని పర్సనల్ గా అతను భగవంతుని సపోర్ట్ మనకు భగవద్గీతలో కనిపిస్తూ ఉంటుంది. ఉపనిషత్తుల్లో మీకు అలా సపోర్ట్ ఏమి కనపడ, సబ్జెక్ట్ చెప్పుకుని వెళ్ళిపోతా ఉంటారంటే పెద్ద సపోర్ట్ ఉండదు. ఇక్కడ గుణాలంటే ఈ రజోగుణం ఒకటి, తమోగుణం, సత్వగుణం. ఇక్కడ ఏమంటున్నారంటే సత్వగుణంలో నువ్వు స్థిరపడి ఉండాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయము. అది కూడా గుణమే, సత్వగుణం కూడా గుణమే. కానీ సత్వగుణంలో ఉండమని చెబుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సత్వగుణాన్ని ఆశ్రయించి రజోగుణం తమోగుణం విడిచిపెట్టాలి. ఇప్పుడు కోరిక కోపము రజగుణంలోంచి వస్తాయి. కోరిక ఎక్కడి నుంచి వస్తుందంటే రజగుణంలో వస్తుంది. కోపం ఎక్కడ వస్తుంది, మామూలుగా ఈ కోరిక కోపం ఎక్కిన వాళ్ళకి శరీరం అంతా మండిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చూడండి, మీ శరీరం మండిపోతూ ఉంటుంది. ఈ కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, కోపాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి శరీరంలో ఒక ఏదైనా వేడి ప్రారంభమవుతుంది. శరీరం ఒక వేడి పుడుతుంది శరీరంలో, వెలుగు పుట్టదు, శాంతి పుట్టదు, అశాంతి పుడుతుంది. ఇది రజోగుణంలోంచి వచ్చింది. ఏది ఈ కోరిక ఒకటి కోపం ఒకటి అన్ని రజోగుణంలో ఉంటాయి. నీకు ఇష్టమైన తనము అసూయ ఇలా ఉన్నాయి చూడండి. తర్వాత భయం ఒకటి, ఇవన్నీ మైండే. వేత రాగ భయ కోప, వేత రాగ భయ క్రోధ అనేది చెప్పాడు కదా. అసలు వేత రాగము లేకపోతే, భయము లేకపోతే, క్రోధము లేకపోతే అలా మైండ్ ఎక్కడుంది? ఆ మూడు తీసేస్తే ఇంకా మైండ్ అంటూ లేదు. అసలు నువ్వు ఇప్పుడు మనకు రాగది ఇలా కూర్చున్నాం మనం, మా మనస్సు అక్కడెక్కడ చలిస్తుంది. ఇందాక ఎవరు అంటున్నారు మా మనస్సు అడ్డు పెడితే, నీకు ఎక్కడ ఇష్టం లేదనుకోండి, ఎక్కడ ఇష్టం లేదనుకోండి, మీ మనస్సుకి ఎందుకు వస్తుంది చేపలు? ఇప్పుడు కూర్చుని ఇప్పుడే తేలి చేసుకుందాం. మనకు ఎక్కడ ఇష్టం లేదనుకోండి, ఎక్కడ అయిష్టం కూడా లేదనుకోండి, ఆ మనసుకి చేపలు రావాల్సిన పని ఏంటి? మీరు గాలి వేస్తంటే ఆకాశ ఇటు కదులుతుంది, గాలి లేకపోతే ఆకాశం కదలదు కదా, అంతే కదా. గాలి వేస్తంటే దీపం అటు ఇటు కదులుతుంది, గాలి లేకపోతే అసలు దీపం కదలదాం. మనకి మనసు అటు ఇటు చెలిస్తుందండి. చెలిస్తానంటే కారణం నీకు ఏదో ఇష్టమైనా ఉండాలి, అయిష్టమైనా ఉండాలి. కామక్రోధాలన్నా రాగద్వేషాలన్నా ఒకటే,
రాగం ఉన్న చోట కామం ఉంటుంది, ద్వేషం ఉన్న చోట కోపం ఉంటుంది అని పర్యాయ పదాలు. అంచేది నీకు అసలు రాగద్వేషాలు తగ్గించుకుని నీ మనసు చేపలంతటి పని లేదు. రమణ మహర్షి గారు అనేవారు, మీ మనసులేమో ఆగమంటున్నారు, అది ఆగనంటాను, నా మనసును కదలమంటున్నాను అది కదలనంటాను, నా మనస్సును కదలమని అడుగుతున్నాను అది కదలనంటుంది, మీ మనసును ఆగమన ఆగమంటున్నాడు అది ఆగటం లేదని. ఇప్పుడు ఈ జపధ్యానములు దేనికంటే ఈ మనస్సు నిర్మలంగా ఉంచుకోవడానికి, అంతే కదా జపము. ఈ జపము నిర్మలం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడానికి జపము, తర్వాత ధ్యానము. మీరు ఏక వస్తువుని చింతించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. ఎక్కడ భయం ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. కోపం ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. ఈ పాడుగుణాలన్నీ ఎక్కడ ఉంటాయి? మనస్సులోనే ఉంటాయి. అది మనసు నశిస్తే, మనసు కాలిపోతే అది కూడా కాలిపోతుంది, ఇవన్నీ కాలిపోతాయి. అది జపధ్యానములు ఎందుకంటే మనోనాశనం కోసం. మన ఎక్కడ మన లోపల సాధన, బయట సాధన. మన భీమారావు చెప్పుకున్నాం కదా, లోపల సాధన రమణ మహర్షి గారు చెప్పిన విచారణ మార్గం లోపల సాధన. బయట సాధన పూజ, జపము, యజ్ఞాలు ఇవన్నీ కూడా. వాటి వల్ల కూడా గమ్యం ఏంటంటే లోపల సాధన వల్ల మనోనిగ్రహమే, బయట సాధన వల్ల మనోనిగ్రహం. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు బయట సాధనలు ఎక్కువ చేస్తారు, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు లోపల సాధనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు జరిగే సాధన లోపల ఉంటుంది, భక్తి మార్గంలో ఉన్నవాడు బయట చేస్తాడు. కానీ భక్తి మార్గంలో కూడా మనస్సు నశిస్తుంది. భక్తి మార్గం ఎక్కువ స్వీట్ గానే ఉంటుంది, భక్తి మార్గంలో కూడా మనోనాశనం అవుతుంది. చివరికి భగవంతుని ప్రార్థించి ప్రార్థించగా ప్రార్థించగా మనకేం అనుభవం వస్తుంది అంటే ఎన్ని ఉన్నావునో ఏం లేదండి. మనం భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా మనకి ఈ ప్రార్థించే మనస్సు నశిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వే ఉన్నావు నేను, ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనే ఉన్నావు అనుకుంటున్నావు ఈశ్వరుడి చోటి. మన మనోనాశనం అయ్యాక నువ్వున్నావు నేను లేనని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈశ్వర సంకల్పం మీద నిజంగా గౌరవం నాడు కదా, అశాంతి లేదు, దుఃఖమే లేదు. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తా అంటే, అశాంతి వస్తా అంటే ఈశ్వర సంకల్పం మీద గౌరవం లేదని అర్థం. ఏ కారణం మీద రానవాడు దుఃఖం? అది ఏ కారణం మీద దుఃఖం వచ్చినా నీకు జరిగిందంటే ఈశ్వర సంకల్పం, జరిగిందంటే ఈశ్వర సంకల్పం. ఇప్పుడు భగవంతుడు ఏం పని చేయటం లేదు, మనం పని చేస్తున్నాం అనుకుంటాం, అనుకుంటున్నాం కదా మనం. భగవంతుడే పని చేస్తున్నాడు కానీ అకర్మలు వాడు ఏం చేస్తున్నాడు? కర్మలు అకర్మలు చూస్తున్నాడు. మధ్వాచార్యులు ఈ వాక్యం మటుకు చాలా అందంగా చెప్పాడు. భగవంతుని పని చేస్తున్నాడు కానీ చేయని వాడితో సమానం. భగవంతుని పని చేయకు చేస్తున్నాడు కానీ చేయని వాడితో సమానం. ఏం చేద్దా, ఆయన కర్మలు అకర్మలు చూస్తున్నాడు కాబట్టి చేయని వాడితో సమానం. అంటే ఆయన సంకల్పం మన సంకల్పం జరిగినప్పుడు కలిసినప్పుడు నెరవేరేది ఆయనదే, మంద కూడా కాదు. కానీ మనది అనుకోవటం వల్ల మళ్ళీ అహంకారం వస్తుంది. ఆయన పని చేసేవాడు ఆయనే, మన పని చేసినా జరిగేది ఆయన సంకల్పమే, పని చేయకపోయినా జరిగేది ఆయన సంకల్పమే. అయితే మధ్వాచార్యులు చెప్పిన వాక్యం మనకు అర్థం కావాలి. శంకరాచార్యుడి తత్వానికి మధ్వాచార్యుడి తత్వానికి తేడా ఉంది. కానీ పాండిత్యంలో శంకరాచార్యకి సంస్కృత భాషలో ఉన్న పాండిత్యంలో, వ్యాకరణ పాండిత్యంలో, వ్యాకరణలో ఆచార్యుల వారికి ఇంకా రామానుజు తగ్గుతాడేమో కానీ మధ్వాచార్యుడు తగ్గడం. భాషా పాండిత్యంలో కానీ, వ్యాకరణ పాండిత్యంలో కానీ శంకరాచార్యకి ఏమి తీసిపోవడం మధ్వాచార్యుడు, గొప్ప మహాపండితులు అతను కూడా. అయితే తత్వం దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరు డిఫరెంట్, అది వేరే విషయం, అదంతా అనవసరం. అది మధ్వాచార్యులు చెప్పారు ఒక చోట, ఇలా గొర్రెలు దెబ్బలాడుకున్నట్టు దెబ్బలాడుకుంటున్నాం, గొర్రె పోతులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాం మనం. ఇలా గొర్రె పందాలు ఎప్పుడైనా చూశారు మీరు? గొర్రెలు కోడి పందాలు చూశారు కదా, కోడి పందాలు చూశారు. మనం గొర్రెలు కొట్టుకుంటాం, గొర్రె ఒక గొర్రె ఒక గొర్రె ఇలా కొట్టుకుంటుంది. గొర్రె పందాలు మీరు చూడలేదు అసలు, చూస్తే ఒక గొర్రె ఇలా ఇంకో గొర్రె కొట్టుకుంటుంది. మనం చేసిన పూర్వకర్మ ఇప్పుడు కర్మ ఇలా కొట్టుకుంటున్నాయని. మన పూర్వజన్మలో ఏదో కర్మ చేశాం, మన పూర్వజన్మలో ఏదో మంచి కర్మ చెడ్డ కర్మ చేశాం, కొన్ని చెడ్డ కర్మ చేశాం అనుకుందాం. ఇప్పుడు మంచి కర్మ చేస్తున్నాం. ఆ చెడ్డ కర్మ తెలుస్తుంది కదా మీకు, అంచేది వాసన కింద వస్తుంది కదా మనకి, మంచి కర్మలు చేద్దాం, ఇంకా జరిగిపోయిన జన్మలేందుకు ఇప్పుడు మంచి కర్మలు చేసి బాగుపడిపోదామని ఏదో మంచి కర్మలు చేస్తాం. ఆ కర్మ ఈ కర్మ గొర్రెల్లా కొట్టుకుంటా అన్నాడు ఆచార్య. గొర్రె పోతుల్లా కొట్టుకుంటా, నిజంగా కొట్టుకుంటాయండి. అంటే ఆ గొర్రెలు, ఆ గొర్రెలు దెబ్బలాడుకున్నప్పుడు, రెండు కోళ్లు దెబ్బలాడుకున్నప్పుడు ఏదో కోడి చచ్చిపోతుంది. కానీ రెండు గొర్రెలు దెబ్బలాడుకున్నప్పుడు కూడా దెబ్బలాడుకున్నాను చెప్పి దెబ్బలాడుకుంటే తెలదు, గొర్రె పారిపోతుంది, పొడుచుకుంటాయి తలకాయలతో. అలాగే మధ్వాచార్యులు ఏమన్నారంటే, మీ పూర్వకర్మ ఇప్పుడు కర్మ ఇలా కొట్టుకుంటున్నారు, రెండు గొర్రెలు కొట్టుకున్నట్టు మీ పూర్వకర్మ చెడ్డ కర్మ అనుకోండి, ఫస్ట్ కర్మ మంచి కర్మ చేసి ఇంత బలం రాలేదనుకోండి, ఈ గొర్రె పారిపోతుందని చెప్పాడు. మీ పూర్వకర్మ అంటుంది కదా ఈ బాబు, ఎందుకంటే ఇంకా గొడవలోకి వెళ్ళిపోదాం, ఈ భక్తి ఎందుకు, ఈ గొడవ ఎందుకని, మీ పూర్వక ఈ గొడవ ఇప్పుడు చేసి మంచి కర్మ పారిపోతున్నాడు పాపం. అంటే మంచి వాసనలు ఓడిపోతే చెడ్డ వాసనలు నెగ్గేస్తే దానికి బలం ఎక్కువగా ఉంది, ఆ గొర్రెకి బలం ఎక్కువగా ఉంది, ఈ గొర్రెకి బలం తక్కువగా ఉంది, ఈ గొర్రె పారిపోతుంది. పారిపోతే మీరు కంగారు పడకుండా గొర్రెని తీసుకురమ్మన్నారు, దానికి మళ్ళీ ఉరవలు పెట్టి, దానికి ఉరవలు పెట్టి తయారు తిండి పెట్టుకున్నారు. దానికి ఏ పాడిపోయిన గొర్రెకి మరి తీసుకొచ్చి తయారు చేసి పెట్టమంటే, మీ పూర్వకర్మ బలం ఎక్కువగా ఉంది ఇప్పుడు చేసే కర్మ కంటే, ఇప్పుడు మీరు చేస్తున్న కర్మకి బలం పెంచేయమన్నాడు. అంటే గొర్రెకి తయారు చేసి పెట్టినట్టే ఇప్పుడు చేసిన సత్కర్మ చేస్తున్నారు కదా, సత్కర్మ నిష్కామంగా చేయండి, బలం పెంచేయండి. ఈ గొర్రెకి మీరు గొర్రె పారిపోయిందని కంగారు పడకండి, ఈ గొర్రెకి బలం పెంచేయండి. పెంచేస్తే మీరు పట్టుదలతోటి ప్రస్తుతం చేస్తున్న మంచి కర్మ దీనికి బలం పెరిగిపోతే మళ్ళీ ఈ గొర్రెలు ఆ గొర్రెని కొట్టేస్తుంది, అది పారిపోతుంది. అంటే ఎప్పుడు వరకు మీరు బలపడాలి? ఈ ప్రజెంట్ ప్రస్తుతం మనం చేసిన కర్మ ఆ పాత కర్మను కొట్టేయాలి. దీనికి బాగా మేపాలు ఉలవలేసి అన్ని వేసి బాగా మేపాలి ఈ గొర్రెని. అంటే ఈ గొర్రెని బాగా మేపడం అంటే మనం చేసిన సత్కర్మను పెంచాలి, మంచి ఆలోచన రావాలి. ఇప్పుడు ఈ శాస్త్రంలో శరీరం కంటే మనస్సు ముఖ్యం. ఇవాళ ఎవరో అన్నారో మా ఇంటికి వచ్చి, నాన్నగారు మీకు సేవ చేసుకోవాలండి, ఎలా చేయమంటారని అడిగారు. మీరు మాకు సేవ చేయొద్దంటే వాక్యం సరిపోతుందన్నాను. మీరు మాకు మీకు నేను సేవ చేసుకోవాలంటే సేవ ఎలా చేయమంటారు, మీరు ఆ వాక్యం సరిపోతుంది. వాక్యము దేవుడై ఉన్నది, నీకు మనసులో నాకు సేవ చేయాలని మీరు అనుకుంటున్నారు కదా, సరిపోతుందండి, ఆ వాక్యం సరిపోతుంది. అంటే సహృద మీ సహృదయానికి సద్బుద్ధికి గుర్తు కదా అది. అంటే నా పట్ల సేవ వచ్చి దానికి కూడా భగవంతుని కొన్ని మార్కులు వేస్తాడు. మీకు శరీరంతో నేనేం ఉపకారం చేయలేకపోయినా మీరందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలగాలి, అశాంతి రాకూడదు, మీరు శాంతిగా ఉండాలని నేను కోరుకుంటాను అనుకోండి. మీకు అది మనస్తో చేసే కర్మ, మీకు అర్థమవుతుంది, శరీరంతో చేసే కర్మ కంటే మనస్తో చేసే కర్మకి భగవంతుడు ఎక్కువ మార్కులు ఇస్తాడు. అంటే లోపల మనం విషయం పెట్టుకుని బయట తీయటి మాటలు మాట్లాడిన ప్రయోజనం లేదు. భగవంతుడు ఏం చూస్తాడు? మనస్సును చూస్తాడు. ఆ శరీరంతో చేసే పని కంటే మనస్సును చూస్తాడు. మీరు ఏదైనా లోపల చెడ్డ ఉద్దేశం పెట్టుకుని బయట శరీరంతో మంచి మనస్సు చేయొచ్చు. అదే లోపల ఏదైనా చెడ్డ అభిప్రాయం పెట్టుకుని శరీరంతో మంచి పనులు చేయొచ్చు. ఇప్పుడు అంతేకాదు, చాలా మంది ఓట్లు వేస్తారని ఏదో కొంతమంది మంచి పనులు చేయొచ్చు, వాళ్ళ క్షేమం కోరిక కాదు, లేకపోతే వాళ్ళు ఓట్లు లేరంటే అలా చేయొచ్చు. ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో ఏంటంటే, శరీరం ప్రధానం కాదు, మనస్సు ప్రధానం. నీ మనస్సుతో శరీరం సహకరిస్తే సరే, మనస్సు ప్రధానం. అయితే గీతలో కూడా నీ బంధానికి మోక్షం కారణం, నీ బంధానికి మనస్సు కారణం, మోక్షానికి కూడా మనస్సే కారణం అని చెప్తాడు. ఆ మనస్సు మనం బాగు చేసుకోవాలి, మనస్సు బాగు చేసుకుని ఆ మనస్సును మనం స్వాధీనం చేసుకుని, మనస్సు మనం స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు ఇంకోటి అండి, అందరూ పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారంటండి, పెళ్లి చేసుకుంటే సంసారం వస్తుంది, పెళ్లి చేసుకుంటే సంసారం. ఈ సంసారం వాళ్ళందరూ మనల్ని సుఖపెట్టేస్తారు, ఈ సుఖపెట్టేది ఏమి మన పీకులు కొయ్యకుండా ఉంటే సరిపోతుంది. వీళ్ళు పిల్లల్ని చాలా శ్రద్ధగా పెంచుతారు, అది చూసినా చూడకపోయినా చూస్తారని ఊపి మీద అలా పెంచుతూ ఉంటారు. వీళ్ళు తింటే మానసాలకు పెడతా ఉంటారంట, ఇలా కూలి పని చేసుకొచ్చి ఆయన చదివిస్తా ఉంటారండి నీకు. ఇది ఇక్కడ మా ఎక్కడ ఉందంటే అండి, వీళ్ళు ఈ కుటుంబంలో మనం కోటలో ఉంటే ఎంత సుఖంగా ఉండొచ్చు, ఈ సంసారం మధ్యలో ఉంటే అంత సుఖంగా ఉండొచ్చు అని అది మాయ. చివరికి మీరు ఎవరైతే చూస్తారనుకున్నారో వాళ్ళు చూడరు. ఎవడో 10 మంది చూడొచ్చండి. నేను చెప్పేది జనరలైజ్ చెప్తాను కానీ వ్యక్తిగతంగా చెప్పటం లేదు. 100 కుటుంబాలు ఉంటే ఏమైనా 5 కుటుంబాల వాళ్ళు చూడొచ్చు, మిగతా 95 కుటుంబాల వాళ్ళు చూడరు. కానీ చూస్తారని నమ్మకమే బతుకుతున్నాం, చూడరండి. చివరికి మనం వల్లకాళ్ళు గెలిస్తే చచ్చిపోతే కూడా వస్తే చాలు, వాళ్ళ రికమెండేషన్ లేకుండా కూడా వస్తే చాలు. అంటే ఆ కుటుంబ సభ్యులు మనం చూడకపోయినా చూస్తారని అనుకుంటాం కదా, అదే మాయని మాయ ఎక్కడ పెట్టాడని భగవంతుడు. అంచేత వాళ్ళు సుఖపెట్టేయాలని ఎవరినంటే కుటుంబ సభ్యులను సుఖపెట్టేయాలి, వాళ్ళకి ఎక్కువ సంతోషం కలగజేస్తూ ఉండాలి. వాళ్ళ ముఖం చూసేవాడికి మనకు సంతోషం చేయాలి, మన ముఖం చూసేవాడికి వాళ్ళు సంతోషం చేయాలి. ఇంటికాడ కూర్చుని వాళ్ళ ముఖాలు మన ముఖాలు వాళ్ళు చూసుకుంటే కూర్చోవాలి. ఇది అది చూసిదే చచ్చేది లేదు, కానీ ముఖాలు చూసుకుంటూ ఉండండి. వీడు ఇక్కడ ఇతర దేశాలు కొన్ని మెరుగని 100 రూపాయలు సంపాదించాడు, 100 రూపాయలు కుటుంబానికి ఖర్చు పెట్టేస్తారండి. ఇక్కడ ఇతర దేశాల వాళ్ళు ఎంతైనా కొంతైనా సమాజానికి ఖర్చు పెడతారండి, అది ఒకటి మెరుగండి. వాళ్ళు చెప్తారు 20% కంటే వాళ్ళు సేవింగ్స్ ఎక్కువ వేసుకోరు. ఆ 20% అనేది స్వార్థం కోసం కదా, ముసలితనంలో సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ అవి కట్టుకుంటారు స్వార్థం కదా. ఇక్కడ 100 కోట్లు ఉన్నవాడికి అదే పని అండి. ఎవరికండి ఆ కుటుంబానికి 100 కోట్లు ఉన్నాడు కూడా కుటుంబానికి సంపాదించారు. నీకు అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళేవాడికి ఆళ్ళు నవ్వుతా ఉండాలి, ఇంటికి వెళ్ళేవాడికి ఆళ్ళు నవ్వుతారు. మిమ్మల్ని చూడగానే ఆళ్ళు నవ్వాలండి, ఆళ్ళు చూడగానే మీరు నవ్వాలి. ఇదే సంసారం అంటే ఎలా ఉండండి? చివరికి చూసేది చచ్చేది ఎవరో చూడరండి. వాళ్ళకాళ్ళు తెలిస్తే రికమెండేషన్ లేకుండా వాళ్ళు వస్తే చాలండి. ఇక్కడ రూపాయి సంపాదించాను కానీ రూపాయి కుటుంబాన్ని ఖర్చు పెట్టేస్తాడు. అవసరం ఉంటే ఖర్చు పెట్టచ్చు, అవసరం లేకపోయినా ఖర్చు పెడతాడు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు సంతోషం కూడా, ఆ సంతోషం ముఖాలు వీడు చూస్తూ ఉండాలి. మళ్ళీ ఆడి వీడి పేర ముఖాలను వాళ్ళు చూస్తూ ఉంటారండి. ఇది ఇండియాలో జరుగుతున్న పరిస్థితి అండి. మళ్ళీ డబ్బు కూడా ఇప్పుడు మాకు ఎంత డబ్బు ఉంది అది కూడా ఈగో అండి. కొంతమంది మాకు ఇంత డబ్బు ఉందని సంపాదించారని చెప్పుకుంటారు, అది కూడా ఈగో, అది కూడా ఒక ఈగో. అంతకంటే ఏం లేదండి, ఆడుకున్న డబ్బు అంతా తినేదండి. ఏం తింటాడంటే ఉడికి అది ఒక ఈగో, నేను ఎంత సంపాదించాను ఎంత సంపాదించాను, అది ఒక రకమైన ఈగో అండి, ఈగో. తర్వాత మధ్వాచార్యులు ఇంకో రహస్యం చెప్పాడు, ఎవరైనా మిమ్మల్ని ఏదో అన్నారు కంగారు పడవద్దు అన్నాడు. ఇప్పుడు ఏదైనా మీకు ఏమంటే మా తప్పు లేకపోయినా కొంతమంది మాట్లాడేస్తున్నారు అంటారు, మా తప్పు లేకపోయినా కొంతమంది మాట్లాడుతున్నారంట. అంటే మీ లోపల ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలియదండి. మీ లోపల కొన్ని బలహీనతలు ఉంటాయి, మనకు కనపడవండి. అవి పైకి వస్తేనే కానీ హృదయంలోంచి ఉబ్బికి సహస్రానికి వస్తేనే కానీ మనకు తెలియదండి. అంతేకాదు ప్రొజెక్టర్లో ఉన్న బొమ్మ మనకు కనపడదు, తెర మీదకి వచ్చినప్పుడు కనిపిస్తుంది. అలా మనకు తెలియని సంస్కారాలు కొన్ని ఉంటాయండి, అవి మనకి మెదడులోకి వచ్చే వరకు తెలియవుండవు, అది హిడెన్గా ఉంటాయండి, ఎక్కడన్నా దాక్కుంటాయండి. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే అండి, నీకు తెలియదు నీకు తెలియ చెప్పాలి, ఎవరెవరి చేత ఏదో మాట్లాడిపిస్తూ ఉంటాడు. అంటే వాడు అహంకారాన్ని అక్కడున్న పరమేశ్వరుడు పనిముట్టి కింద ఉపయోగించుకుంటున్నాడని గుర్తించుకో భక్తుడా అని ఆయన మధ్వాచారు. ఓ భక్తుడా, అయితే భక్తులని పిలవబడే వాళ్ళారా? మధ్వాచార్యులు మాట్లాడాలంటే మనిషి ఇలా ఉంటాడు, భీముడిలా ఉంటాడు మధ్వాచార్యులు. మీరు మనిషి బొమ్మలు తీసేవండి, ఇలా ఉంటాడని మనుషు. ఓ భక్తులని పిలవబడే వాళ్ళారా? భక్తులు కాపాయి చలామణి అయిపోతున్నాం కదా, మార్కెట్లో భక్తుల కింద చలామణి అయిపోతున్నాం కదా మనం. అంటే భక్తులని పిలవబడే వాళ్ళారా అంటే ఎవరైనా ఏంటండి? ఇప్పుడు ఒక కొంతమంది అహంకారం దేవుడు వచ్చి దేవుడు కొంతమంది మిమ్మల్ని బాగు చేయడానికి అసలు మాట అంటేనే అసలు మాట ఏంటి నీకు అహంకారం లేకపోతే నీకు అది ఇంకోటి మనం రోజు మన అహంకారం కోసం మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయండి. నిన్ను పోగొట్టుకోవడానికో ఎవరి వాళ్ళని చెట్టానికో లేకపోతే నీ యొక్క ఔన్నత్యాన్ని వ్యక్తపరచుకోవడానికో ఈ రకంగా మాట్లాడతాడు మనిషి. అంటే తన ఈగోని గ్లోరిఫై చే మనిషి చేసే పని ఏమైతే తన అహంకారాన్ని ముస్తాబు చేసుకోవడానికే మనిషి బతుకుతున్నాడని. పేదవాడైనంతే ధనవంతులైనంతే, పాముడైనంతే పండితులైనంతే, ఇది మనిషి చేసేది ఏమి లేదండి. అహంకారాన్ని ముస్తాబు చేసుకోవడానికే బతుకుతాడు, డెకరేషన్ చేసి అంతకంటే ఇది పని పాటు లేదండి. వాడి సంపాదన కూడా అందుకోసమే. భక్తి లేని పాండిత్యం, ప్రేమ లేని పాండిత్యం కూడా రాణించదండి. డబ్బు ఎటువంటిదో పాండిత్యం ఎటువంటిదండి. ఈ డబ్బు ఉన్న వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు, ఈ పండితులు అంతేనండి. ఈ పండితులు ఏం చేస్తారంటే శబ్దం ఎలా ఉత్పత్తి అయిందో చెప్తారు, శబ్దానికి అర్థం చెబుతారు. కానీ ఆ శబ్దం చెప్పినప్పుడు భగవంతుడు హృదయం వాళ్ళకి తెలియదండి. ఆ శబ్దం చెప్పిన భగవంతుడు హృదయాన్ని పండితులు పట్టుకోలేడండి. అది ఒక భక్తుడికి సాధ్యం, జ్ఞానికి సాధ్యం, అది పండితుడికి సాధ్యం కాదు. అది పండితులకి సాధ్యం కాదండి అసలు. అది అంచేది ఇప్పుడు ఏమన్నాడండి, ఒకసారి మీది పొరపాటు లేకపోయినా ఏదో ఒకటి అంతా ఉంటారు మిమ్మల్ని. అనేవాళ్ళు ఏంటి మనం పొరపాటు లేదని ఇలా అంటున్నారు, మీరు కంగారు పడవద్దన్నాడు మధ్యుడు. మధ్వాచార్య కంగారు పడకండి, ఎవళ్ళైతే అంటున్నారో అస్తమాని భగవంతుడి మీ దగ్గరికి వచ్చి ఏం ఉపదేశిస్తాడు, ఆడ అహంకారాన్ని ఆడు ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. ఆడ అహంకారం పేలతా ఉంటుంది, లేకపోతే ఆ పేలించేవాడు వాడే. అప్పుడు ఏంటి ఒక అప్పుడు మనలో ఏమన్నా ఇందులో వాళ్ళు ఇలా అన్నారు, మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయని మిమ్మల్ని మీరు వెతుక్కుంటారు, మీరు మిమ్మల్ని వెతుక్కుంటారు. అంచేత కొంతమంది మంచి వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు చేయడానికి చెడ్డ వాళ్ళని కూడా భగవంతుడు ఉపయోగించుకుంటాడు సిద్ధాంతం. మంచి వాళ్ళని ఇంకా మంచి వాళ్ళని చేయడానికి భగవంతుడు కొంతమంది చెడ్డ వాళ్ళని కూడా ఉపయోగించుకుంటాడు. సమాజంలో వాళ్ళ అవసరం కూడా ఉంది, సమాజంలో వాళ్ళ అవసరం కూడా ఉంది. అంటే వాళ్ళ ఈగో ద్వారా ఒకసారి దేవుడు ఎక్స్ప్రెస్ అవుతాడు, వాళ్ళ ఈగో ద్వారా దేవుడు ఒకసారి ఎక్స్ప్రెస్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి, సత్వగుణంలో అంటే ఆత్మ తిగు మూడు గుణాలు దాటిన వాడికే ఆత్మస్థితిలో కుదురుతుంది. అంటే నువ్వు సత్వగుణాన్ని ప్రాక్టీస్, అది గుణమైనా సత్వగుణాన్ని అలవాటు చేసుకో. ఈ రజోగుణం తమో గుణం నీకు నెమ్మదిగా తగ్గిపోతాయి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల. తర్వాత సత్వగుణం కూడా అది గుణమే అవటానికి, కానీ నీకు ఆత్మజ్ఞాన సముపార్జనకి మోక్షస్థితి పొందడానికి నిర్వాణ సుఖాన్ని పొందడానికి దారి చూపించి పక్క తప్పకుంటుంది. అది కమలమ్మ గారి ఇంటికి వెళ్ళాలి, కమలమ్మ గారి ఇంటికి వెళ్ళాలి, మనకు దారి తెలియదు, ఆ దారి ఎవడో చూపించాలి. అలాగే మనం మోక్షం మన హృదయంలో ఉన్నటువంటి ఆ వైకుంఠ రాజ్యంలోకి వెళ్ళటానికి మనకి వైకుంఠ సామ్రాజ్యంలోకి వెళ్ళటానికి మనకి తెలియటం లేదు, హృదయంలోకి వెళ్ళటానికి అది దారి చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది. ఏ సత్వగుణం మార్గం చూపించి నీకు కూడా రాదు, అది తప్పకుంటుంది. అంచేది నువ్వు ఆ సత్వగుణాన్ని ఎంతవరకు దాని అవసరం ఉందో అంతవరకు ఉపయోగించుకోను. అది కూడా సత్వగుణం కూడా జ్ఞానంతో సమానమే, సత్వగుణం కూడా జ్ఞాన సమానం. ఈ రజోగుణం తమోగుణం తగ్గిస్తాయి, రజోగుణం తమోగుణం తగ్గిస్తే నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకోవయా, నీకు భగవంతుడు నియమించినటువంటి పనికాడ బద్ధకం వద్దు, సాధనకాడ బద్ధకం వద్దు. పనికాడ అశ్రద్ధ పనికి రాదు, సాధన చేసుకునేవాడు అశ్రద్ధ పనికి రాదు. నీలో ఏదైనా బ్యాడ్ ఫారిన్ మ్యాటర్ ఉంటే, నీకు పనికిరాని లక్షణాలు ఉంటే అవి తొలగించుకోవటం విషయంలో అశ్రద్ధ పనికి రాదు అని చెబుతూ కొంతమంది బ్రిటిష్ లోపలేమో ఆశ ఉంటుంది, ఇంద్రియాలను కదలనివ్వరో, శరీరాన్ని కదలనివ్వరో, లోపలేమో మనస్సుతోటి ఏదో ఊహించి మనస్సుతోటి ఊహించుకుంటూ ఉంటారు, అది గాల్లో మేళ కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. నీకు అర్థమవుతుందా, వాళ్ళు శరీరాన్ని మెలగనివ్వరు, ఇంద్రియాలతో ఏం పని చేయరు, వాళ్ళు పొట్ట కూడా వాళ్ళు పోషించుకోరు, వాళ్ళు కూడా వాళ్ళ శరీరం వాళ్ళు పోషించుకోకుండా ఇంకోళ్ళ మీద ఆధారపడతా ఉంటారు. కొన్ని లోపలేమో ఆశగా ఉంటారు, లోపల కామంతో ఉంటారు, లోపల కోపంతో ఉంటారు, పైకి పని చేయరు, లోపల విపరీతమైన ఆశ ఉంటుంది. కొన్ని ఆశ నెరవేర్చుకోవడానికి ఏదైనా పని చేస్తారంటే పని చేయకుండా సోమరితనానికి అలవాటు పడి ఉంటారు. వాళ్ళకంటే మద్రాచార్య అంటే రోజు ఉదయం మున్సిపాలిటీలో పాకీ పని చేసేవాళ్ళు మెరుగు. బాకీ పని చేసేవాళ్ళు ఈ భక్తుల మీద చాలా మెరుగు. అంటే ఎటువంటి భక్తులు లోపల ఆశ ఉంటుంది పని చేయరు, పోనీ తప్పు ఆశ ఉంటే పని చేసుకోవాలి కదా, లోపల ఆశ ఉంటుంది పని చేయరు, వాళ్ళ పొట్ట ఉంటుంది తిండి కావాలి, ఎవడో సంపాదించాలి, ఎవడో పెట్టాలి, ఎవడో వండాలి, వీడు తినాలి, నీకు అర్థమవుతుందా, వీడు ఇహానికి పనికిరాడు పరానికి పనికిరాడు, పోనీ ఆశ లేకుండా ఉంటాడంటే లోపల ఆశ లేకుండా పని ఉంటాడంటే ఆశ ఉంటుంది, వీడి ఆశ ఎవడో కూడా తీరుస్తూ ఉండాలి. ఈ రకంగా మనుషులు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ భక్తులు అంటే భక్తులని కాదు, భక్తి ఉన్నా లేపే అని ఈ రకమైన మనుషులు చాలా మంది ఉంటారు. వీళ్ళకంటే రోజు మున్సిపాలిటీలో ఉదయం వేసి పాకీ పనులు చేసే వాళ్ళు మెరుగించేదంటే వాళ్ళు చేసేది పాకీ పనేనా, 4 రూపాయలు సంపాదించుకుని తినుతున్నారు వాళ్ళు, ఇలా గాల్లో మేళ్ళు కట్టాలి వాళ్ళు. పాకీ వాళ్ళు మెరుగన్నాడు మధ్వాచార్య. ఈ కలియుగానికి ఇంకో పేరుంది కలహాల యుగం. పేచీలంటే ఇష్టం అందరికి. ఎక్కడైనా మంచి జరిగితే మీరు వినరు, చెడ్డ జరిగింది అనుకోండి మొత్తం 2 చెవులు కాదు 1000 చెవులతో వింటారు. ఏం మన పాడి బుద్ధి, ఎక్కడైనా చెడ్డ జరిగితే మీరు 1000 చెవులతో వింటారు, మంచి జరిగితే వినరు. ఇది మన బుద్ధి పాడు బుద్ధి. ఈ కలియుగానికి కలహాల యుగం అనే పేరు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కపట యుగం అనే పేరు. ఏమి పేరు? లోపల ఒకలా లోపల ఆశ పెట్టుకుని లోపల బయట ఏమీ ఆశ లేకుండా నటించడం, లోపలేమో లోపల పని చేయకుండా రోజులు గడపడం, అంటే ఆరోగ్యం బాగుండి కూడా చేయగల శక్తి ఉండి కూడా ఏమీ చేయలేకపోవటం, వాళ్ళ పొట్ట కోసం కూడా ఇతరుల మీద ఆధారపడటం. ఈ కలియుగంలో కపటలు కపటంగా జీవించే వాళ్ళు ఎక్కువైపోయారన్నాడు మధ్వాచార్యులు. వీళ్ళందరూ మిథ్యాచారులు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, నీకు నియమించే నీ శరీరానికి నియమించిన పని నువ్వు చేసుకోకపోతే ఎలాగా, పోనీ నువ్వు చేసుకోవడం మానేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలగ సోమర్థనం వస్తుంది. కానీ ఇంకా కొంతమంది 44లోకి రావండి, ఎవరితోటి మాట్లాడమండి, ఇంట్లోనే కూర్చుంటామండి, 4 గోళ్ల మధ్యన బయటికి రావండి, ధ్యానం చేసి ఏం ధ్యానం చేస్తున్నాడు, 4 గోళ్ల మధ్యలో ఉంటామండి మేము, ఎవరితోటి మాట్లాడమండి, మా వంతేల మీద వండేసుకుంటున్నామండి. ఇప్పుడు వాళ్ళ ఎంత మురుకుందో అడిగి తెలియదు పాపం, సమాధి మధ్యలోకి వస్తే 4 మొట్టుగా లేస్తే అప్పుడు ఎంత పరిశుద్ధి అడుగు తెలుస్తుంది. ఇళ్లలో కూర్చుంటారు వాళ్ళు, జ్ఞానులు అయిపోయి ఉంటారు. ఏం చేయాలి, బయటకు రారు కదా, బయటకు వచ్చి 4 పని చేసినప్పుడు వాళ్ళు మురికి నీరు ఎంత ఉందో లోపల, మురికే ఇంట్లో కూర్చుంటే మురికి ఏం తెలుస్తుంది వాడికి, వాడు ధ్యానం చేసేసుకుంటున్నాడు లోపల, దేని ధ్యానం చేస్తున్నాడు, 4 గోళ్ల మధ్యన కూర్చున్నాడు, ఎవరిని ధ్యానం చేస్తున్నాడు. ఇంకోటి, నీ బలహీనతలు సమాజం మధ్యలో ఒంటరిగా కూర్చున్నాడు వాడికి బలహీనతలు తెలియదు, సమాజం మధ్యలో ఉన్నప్పుడే నీ బలహీనతలు అంటే మీకు తెలుస్తాయి, లేక ఏం తెలుస్తాయి. ఇప్పుడు బలహీనతలు ఏంటో తెలిసి ఉండాలి, నీకు అర్థమవుతుందా, చెడ్డేదో తెలిసి ఉండాలి, బలహీనతలు ఏదో తెలిసి ఉండాలి, అందులో పడకుండా మనం ఉండాలి, అది వివేకం. అంటే ఇది చెడ్డని తెలిసి ఉండాలి, అందులో పడకుండా మనం ఉండాలి, లోకంలో ఎన్ని ఆకర్షణ ఉండాలో మనకు తెలియాలి, అందులో అంత ఆకర్షణలో మనకు పడకుండా ఉండాలి. అసలు ఆకర్షణలే తెలియకుండా ఉంటే మనం ఆకర్షణ జయించేసాం అనుకోడు, ఆకర్షణ తెలుస్తూ ఉండాలి, వీడు ఆకర్షణకు లోపడకుండా ఉండాలి, అప్పుడు ఆత్మబలం ఆడుకున్నప్పుడు. లేకపోతే ఋష్యశృంగుడి కథలాగా ఉంటుంది. ఋష్యశృంగుడు శృంగేరి ఆయిందే, ఋష్యశృంగుడు శృంగేరి అక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు, అక్కడ ఆయన శృంగేరి అంటే ఆయన పేరే ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు అక్కడే పెరిగాడు, ఆ శృంగేరుడు అక్కడే పెరిగాడు, అక్కడే పుట్టాడు, వాళ్ళ తండ్రి గారు అక్కడ ఉండేవాడు, ఆయన పేరేదో మహర్షి పేరు. ఈ ఋష్యశృంగుడు తల్లి చిన్నప్పుడు చచ్చిపోయింది, చిన్నప్పుడు చచ్చిపోతే ఈడేమనుకున్నాయంటే, ఋష్యశృంగుడి తండ్రి మన అబ్బాయి సంసారంలోకి వెళ్ళకూడదు, సంసారంలోకి వెళ్ళకూడదు అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఇటు కనపడకూడదు అనుకున్నాడు. ఇప్పుడు గౌతమ బుద్ధిని అలా పెంచారు కొంతకాలం, ముసలి వాళ్ళని ఎవరైనా కనపడిన అవ్వకుండా రోగ్రస్తులను అవ్వలేకన్నా. ఈ ఋషశృంగుడు తండ్రి ఏం చేసేవాడు, వీడిని బయటికి ఇంట్లో ఉంచేసేవాడు, బయటికి రానిచ్చేవాడు కాదు. ఏదైనా కదా తిండి కావాలి కదా, ఋషి బయటికి తీసుకొచ్చి పెట్టేవాడు. ఆ రోజులు ఎవరైనా అక్కడ రాకుండా చూసుకున్నాడు, ఎక్కడికి ఆ ఏరియాలోకి రాకుండా చూసుకున్నాడు. ఓసారి మామూలుగా ఎవరో అటవీ అడవి ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ ఆడవాళ్ళు ఎవరో వచ్చారు, ఒక ఆడావిడ వచ్చారు, మంచినీళ్ళు ఇమ్మన్నా దేనికోసం వచ్చారు వాళ్ళు. వీళ్ళు ఆడవాళ్ళు చూడలేదు అంతకుముందు, ఆవిడనే తెలివికి వచ్చింది. అక్కడ తెలివికి వస్తే ఆడవాళ్ళు చూడలేదు కదా పాప వీడు. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలో తెలియాలి, ఆడవాళ్ళు ఆకర్షణ అబ్బాయికి కలగకూడదనే బుద్ధి ఆడి విశేషంగా తండ్రికి తెలియలేదు. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలో తెలియకుంటే సరిపోతున్నాడు, ఇంకా జయించేస్తాడు కామాని అనుకున్నాడు. అసలు తండ్రి సరిగ్గా ఎడ్యుకేట్ చేయలేకపోయాడు. ఒకసారి ఆడవాళ్ళు ఎవరో వచ్చారు, ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళని చూడలేదు, చూస్తే స్తనాలు చూశాడు, అమ్మగారిలో ఉన్న స్తనాలు చూశాడు. అమ్మ నీకు అక్కడ కురిపులేసినయా, వైద్యం చేయించుకుంటున్నావు అని అడిగాడు. అమ్మకి నీ కురిపులేసినయా, స్తనాలు కనిపిస్తున్నాయి అంటే స్తనాలని తెలియదు, ఆడవాళ్ళని చూడలేదు కదా. ఏంటంత పెద్ద పెద్ద కురిపులేసేసి నీకు, మరి ఎక్కడ నువ్వు వైద్యం చేయించుకుంటున్నావు, అంత అమాయకత్వంగా పెంచాడు. నీకు అర్థమవుతుందా? అంటే ఏంటి, అసలు ఆడవాళ్ళు ఎలా ఉండాలో తెలియాలి, వీడు రెస్ట్లోంచి బయటికి రావాలని ఆడికి అనిపించలేదు. చివరికి ఆడు పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి, ఎవడు ఋషిసింగుని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దశరథ మహారాజుకి సంతానం కలగటం కోసం యజ్ఞం కూడా ఈడే చేశాడు. ఎవడు దశ అశ్వం మీద ఘాటం చూడండి, కాశీలో రెండు ఘాట్లు చాలా మంచివి ఉన్నాయి, దశాశ్వం మీద ఘాటు ఒకటి, ఇంకో ఘాట ఏదైతే మణికర్ణికాటి. శంకరాచార్య వారు ఎక్కువ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండేవారు. ఈ దశ అశ్వం మీద ఘాట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఘాట్. దశరథ మహారాజు అక్కడే యజ్ఞాలు చేశాడు, పుత్రకామేశ్వర ఈ చేసిన వాడు అక్కడే చేశాడు. ఎక్కడ దశ అశ్వం ఆ యజ్ఞాలు చేయించిన వాడు ఈడే, ఎవడు ఋషిసింగుడు చేయించాడు యజ్ఞం ఆయనకి సంతానం కలగడం కోసం. ఎవరికి? దశరథ మహారాజ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అందరు ద్రాక్ష పళ్ళు పుల్ల అనకూడదు, ద్రాక్ష పళ్ళు నీకు అందుబాటులో ఉండాలి, అది తింటే వచ్చే చెడ్డ నీకు తెలియాలి, అప్పుడు తెలియకుండా ఉండాలి. కానీ నీకు అందట రాలేదు కాబట్టి అన్ని చెడ్డ అలా పెంచకూడదు. అలా పెంచడం వల్ల వాడు పతనం అయిపోయాడు. చివరికి ఎవడు ఆయన పేరే శృంగేరి. అయితే కొన్ని వరాలు ఉన్నాయి, ఎక్కడ వర్షం లేకపోతే అక్కడ తీసుకెళ్తే వర్షం కురుస్తున్నాను. ఎవరికి? ఆడ విశ్వశృంగుడికి. ఎక్కడ వర్షం? ఎవడు? ఋషశృంగుడు. అది సబ్జెక్ట్ తెలియకుండా అలా అమాయకత్వంగా ఉంది. ప్రపంచం అంటే ఏంటో తెలియాలి, ప్రపంచంలోని ఆకర్షణ తెలియాలి, జనమధ్యం కూడా వికారం. అంటే నువ్వు గది నాలుగు గోళ్ల మధ్యలో పుట్టిన ఏకాంతంగా ఉన్నాననుకోవటం, లక్ష మంది మధ్యలో ఉంటేనే ఏకాగ్రత చెడకూడదు. అది ఏకాంతం అంటే, ఏకాంతం అంటే నువ్వు లక్ష మంది మధ్యలో కూర్చున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు వికారం నిర్వికారంగా ఉన్నారనుకోండి, నిర్విషయ స్థితిలో ఉన్నారనుకోండి, నిర్వికారంగా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీ ఏకాగ్రత చట్టం లేదనుకోండి. అది నిర్విషయ స్థితి. విషయాల మధ్యలో ఉండి నిర్విషయ స్థితిలో ఉండాలి, వికారాల మధ్యలో ఉండి నిర్వికారంగా ఉండాలి, ఆకర్షణ మధ్యలో ఉండి ఆకర్షణ లేని స్థితిలో ఉండాలి. అది ఎడ్యుకేషన్ అంటే అది. అందుకని నాలుగు గోళ్ళ మధ్య కూర్చుని తరించేసాను రమణ మహర్షి అయిపోయింది, రామకృష్ణ పరమహంస ఏంటి చరికి విద్యాచారికం తయారవుతాడు. ఏంటి విద్యాచారికం తయారవుతాడు? కపటాచారు. ఏం ఆచార్యుడు? కపటాచారు. నీకు ఆకర్షణ ఎదురుకుండా, నీకు ఆకర్షణ ఎదురుకుండా కనిపిస్తూ ఉండాలి. దానికి ఈ కాళిదాసు బాగా చెప్పాడు. దీనికి కాళిదాసు ఏం చెప్పాడంటే, నీకు ఎన్ని ఇంద్రియాలు అయితే ఉన్నాయో అన్ని ఇంద్రియాలకు ఆకర్షణలు ఎదురుకుండా ఉండవు, ఆకర్షణలు ఎదురుకుండా ఉండవు. అన్ని ఆకర్షణల మధ్యలో కూడా నీ ఇంద్రియాలు డిస్టర్బ్ అవ్వకూడదు, అప్పుడు నీ ఇంద్రియ జయం. అంతేకాని ఆకర్షణ లేనప్పుడు ఇంద్రియాలు జయించాలనుకోవడం పొరపాటు. నీ అండర్స్టాండింగ్ పూర్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అని కాళిదాసు చెప్పాడు. నిర్ద్వంద్వ నిత్య సత్వం అది గొడిపోతుంది దెబ్బలాడు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వకర్మలో చెడ్డ కర్మ చేశాం అనుకోండి, ఇప్పుడు మంచి కర్మ చేస్తాం అనుకోండి, ఇప్పుడు మంచి కర్మ బలం తక్కువగా ఉందనుకోండి, ఆ గొర్రె వచ్చి ఈ గొర్రెని కొట్టేస్తుంది. అంచేది మనం ఏం చేయాలి, నిష్ఫలం చెందకూడదు. ఈ గొర్రెని పెంచాలంటే బలం పెంచాలి. గొడికి బలం పెంచబడితే ఏం చేస్తుంది, ఆ గొర్రెని ఈ గొడికి కొట్టేస్తుంది. ఆ గొర్రెని ఈ గొర్రె కొట్టేసే వరకు మనం సాధించాలి. ఆ గొర్రెని ఈ గొర్రెని ఓడించే వరకు మనం సాధన చేయాలి. ఇక అక్కడ ఇక ఏమంటున్నాడు, నీ ద్వంద్వాల నుంచి బయటికి రా, నిరంతరము సత్వగుణం ఉండు. తర్వాత నువ్వు యోగక్షేమాల గురించి, నీ యోగక్షేమాల గురించి ఎప్పుడు నువ్వు ఆలోచించుకుంటా అంటే దేవుణ్ణి గురించి ఆలోచించడం. యోగం అంటే మనకు లేనిది రావటం, యోగం అంటే లేనిది రావటం, క్షేమం అంటే ఉన్నదాన్ని కాపాడుకోవటం, లేనిది రావటం, ఉన్నదాన్ని కాపాడుకోవటం. నువ్వు నిరంతరం నీ స్వార్థం గురించి, నీ యోగం గురించి, నీ క్షేమం గురించి ఆలోచించుకోక అందులోంచి విడిది సెల్ఫ్ సెంటర్డ్గా ఉండద్దు, గాడ్ సెంటర్డ్గా ఉండవు. ఏంటని గాడ్ సెంటర్గా ఉండవు, సెల్ఫ్ సెంటర్డ్గా ఉండొద్దు, నువ్వు గాడ్ సెంటర్డ్గా ఉండవు. నిరంతరము నీ క్షేమం, నీ ఆరోగ్యం, నీ దగ్గర నీ క్షేమం, నీ యోగం, వీటి గురించి నిరంతరం ఆలోచించుకోకు. అలా ఆలోచిస్తే అంటే నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, నీకు అంతర్దృష్టి ఎలా కలుగుతుంది, లోచూపు ఎలా కలుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు. కొంతమంది సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, మీరు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మేము మీ ఇంటికి వస్తే మీరు మాకేం ఇస్తారు. ఇది సిద్ధాంతం. అలా ఉండకు నువ్వు. అలా ఉంటే నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది. మనిషి స్వార్థం ఒకేసారి తగ్గించుకోలేడు, దానికి కూడా ప్రాక్టీస్ చేయాలి, దానికి కూడా స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటుంది, ముందుగా లగ్జరీకి అలవాటు పడిపోతాం. అంటే మనకు అవసరమైన వాటికంటే ఏ విషయం సరే మన అవసరాల కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, నిజంగా భోగ దృష్టి వచ్చేస్తుంది. అంటే ఫైనల్గా మనకి భౌతిక భోగాల పట్ల కానీ చిన్న స్వల్పంగా కాంక్ష ఉన్న మోక్షం రాదు. ఫైనల్ కాదు మనకి భౌతిక భోగాలు, భోగాల పట్ల ఏదైనా ఏదో కాంక్ష ఉందనుకోండి, ఇంకా వాడికి మోక్ష సుఖాన్ని వాడు పొందే అవకాశం లేదు, వాడికి నిర్వాణ సుఖం రాదు. వాడికి అంటే నిర్వాణ సుఖం అంటే సత్యమైన సుఖం, నిరంతరము ఆ సుఖంలో శాంతిలో ఊగిసలాడుతూ ఉంటాడు. ఎవరైతే నిత్యము నిరంతరము సుఖంలో శాంతిలో ఊగిసలాడుతున్నాడో అదే నిర్వాణ స్థితి, సత్యస్థితి. ఏంటని సత్యస్థితి, నిర్వాణ స్థితి. అది బుద్ధిని పొందాడని మన వాడు చెప్తా ఉంటారు కదా, బుద్ధిని కాదు మీరే పొందొచ్చు. అలా ఉంటాడు మీరందరికీ ఇల్లు ఉన్నాయి, కొంపలు ఉన్నాయి, అందరూ పెద్ద పెద్ద ధనవంతులే, కొంపలు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆస్తి పడలే. ఈ దేవుని కుమారుడికి ఏమీ లేదు, కొంప లేదు, తలదాచుకోవడానికి ఏమీ లేదు, కానీ నీకంటా సుఖంగానే ఉన్నాడు ఈ దేవుని కుమారుడు. మీకందరికీ కొంపలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయి, ఎప్పుడు చూసినా ఏడు మొఖాలు చూడంటున్నారు. ఈ దేవుని కుమారుడికి ఏమీ లేదు, ఎంత శాంతిగా ఉన్నాడు చూడండి అన్నాడు యేసు. నాకంటే పక్షులు మెరుగు, వాటికి గూళ్ళు ఉన్నాయి, నాకంటే పాములు మెరుగు, వాటికి పొట్టులు ఉన్నాయి, నాకంటే నక్కల మెరుగు, వాటికి బొరీలు ఉన్నాయి. ఈ దేవుని కుమారుడికి ఏమీ లేదు, ఆయన శాంతిగానే ఉన్నాడు, సుఖంగానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఎవరింటికైనా వెళ్ళిపోతాం, మరి యేసుకి ఇల్లు లేదు కదా, ఎక్కడికి వెళ్తాడు, ఇల్లు లేదు ఆయనకి. అసలు మనకు అందరికి కొంపలు ఉన్నాయి, ఏదో కొంపలోకి వెళ్ళిపోతాం. అంటే ఆయనకి ప్రాథమిక అవసరాలు లేవు, కొంప ఒకటి నీకు అర్థమవుతుందా, ఇల్లు ఒకటి, కొంప, ఇంకేమైనా ప్రాథమిక అవసరాలు, నీడ, బట్ట, పొట్ట, నీడ, బట్ట, పొట్ట, ఇవన్నీ బేసిక్ నీడ్స్ అంటారు. ఈ మూడు అందరికి అవసరమే, ఈ మూడు అందరికి అవసరమే. ఈ మూడు లేవు ఆయనకి, ఎవరికి, ఎవరికి, యేసుకి. ఆయన ఎంత శాంతిగా ఉన్నాడండి దేవుని కుమారుడు. ఇప్పుడు పొట్టోటి బట్టోటి ఏడు లగ్జరీ కాదు, బేసిక్ నీడ్స్. ఆ బేసిక్ నీడ్స్ కూడా యేసుకి లేవు. అంటే నిరంతరము నీ గురించి ఆలోచించకపోయా, ఇతరుల గురించి కూడా కొంత ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నీకు స్వార్థం తగ్గుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు ప్రపంచం అంతా తగులడిపోతున్నా మీ ఇంట్లో వాళ్ళ మట్టుకు సంతోషంగా ఉంటారు చాలు మనకు. వాళ్ళ ఒకటి చూసి మనం అవటం, మనం ఒకటి చూసి వాళ్ళు అవుతారు. ఇంటికెళ్ళి పని ఏముంది? పైగా వాళ్ళు చూస్తారని మనం అనుకోవటం, వాళ్ళు చూడరండి. వాళ్ళ మట్టుకు అమాయకుల, వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. చూడటానికి ఏమో ఇంట్లో వాళ్ళ మట్టుకు అమాయకుల, మనకంటే గట్టి కాదు వాళ్ళు. నేను కొంతమంది అడుగుతుంటాను, మీ అబ్బాయి మా అబ్బాయి ఏదో చేస్తున్నారని బాబు, వాళ్ళు బతికాళ్ళు బతుకుతున్నారు, నా మీద వచ్చి పట్టాలేదని బాబు, మిగతా గొడవలు వదిలేను అంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తారని, కొంతమంది ఎలా చెబుతారంటే, ఏమన్నా బాబు వాళ్ళు బతికాళ్ళు బతుకుతున్నారంటే అంతవరకు చాలు నాకు, వాళ్ళు బతికాళ్ళు వాళ్ళు బతికితేరి వాళ్ళకి లేదు వచ్చిందంటే నా నెత్తి మీద నా కొంప మీద పడతారు వాళ్ళు, వాళ్ళు బతికాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారో నాకు ఆ గొడవ అడగనండి. ఎందుకు వచ్చిన గొడవది? నా మీద పట్టం లేదు అంటే నేను సుఖంగా ఉన్నాను. ఇలా నా మీద పట్టాలి, నాకు అదే చాలని బాబు, వాళ్ళు నాకేం పెట్టద్దు అనుకుంటాం. వాళ్ళు నాకేం పైసలు ఒక్కర్లేదు, నా మీద పడకుండా ఉంటే చాలని. మరి అది కొంతమంది వచ్చి ఇరిమే పడతారు కదా, వచ్చి పోషించుకుంటారు. వచ్చి వాళ్ళు నాకు పైసలు ఇవ్వద్దండి, నా నెత్తి మీద వచ్చి పడకుండా ఉంటే సరిపోతుంటారు. వాళ్ళు చేసే ఉపకారం అదే అంటారు. కొంతమంది అలా డైరెక్ట్ గా చెప్తారు. ఇక్కడ నువ్వు అస్తమాన నియోగక్షేమాల గురించి చదువుతుంటే నువ్వు సెల్ఫ్ సెంటర్డ్ గా, ఈగో సెంటర్డ్ గా ఉంటే నువ్వు గాడ్ సెంటర్డ్ గా ఎలా ఉండగలవు? ఉండలేవయ్యా. త్రైగుణ్య విషయా వేదాహ అంటే మూడు గుణాల గురించి వేదాల్లో చెప్పారు. ఈ యజ్ఞం చేయండి ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేయండి ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే పిల్లలు పుడతారు, ఈ యజ్ఞం పెడితే కైలాసానికి వెళ్ళిపోతారు, ఆ యజ్ఞం చేయండి ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఈ యజ్ఞం చేస్తే బాగా చదువు వచ్చేస్తుంది. యజ్ఞ వేదాల్లో కూడా కర్మకాండ ఎక్కువ చెప్పాడు. వేదాల్లో కూడా మనకి స్వార్థానికి ఉపయోగపడి మాటలుగా వేదాల్లో అంతా ఆత్మజ్ఞానం గురించి చెప్పలేదు. ఉపనిషత్తుల్లో చెప్పారు ఆత్మజ్ఞానం గురించి, వేదాల్లో కర్మకాండ గురించి. ఏ పని చేస్తే ఏ పని సత్యాంగతం చేసుకోండి ఈ ఫలితం వస్తుంది, మీకు అర్థమవుతుంది, ఇంకో పని చేసుకోండి ఈ ఫలితం వస్తుంది, అక్కడ నీ తగ్గించండి ఈ ఫలితం వస్తుంది, మీరు అక్కడ అక్కడ రేవుతో కట్టించండి ఈ ఫలితం వస్తుంది, ఏదో చెప్పాడు. ఇలా రకరకాల ఫలితాలు ఇచ్చాడని చెప్పాడు. వేదాల్లో చెప్పిన మాట నిజమే. కృష్ణుడు అంటున్నాడు ఆ గొడవలో మళ్ళీ పడకుండా పెచ్చోళ్ళారా. వేదాల్లో ఉన్న మనకు నిజమే, ఆ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేస్తే ఆ పని వస్తుందని చెప్పారు. మళ్ళీ ఆ గొడవలు చెప్పినా చెప్పారనుకుని చెప్పారు. మళ్ళీ మీరు మిమ్మల్ని బాగు చేసుకోవడం పని, మీరు ఏమన్నా పాడి లక్షణాలు అంటే వదులుకోవటం, బాగుపడి లక్షణాలు పెంచుకోవటం, మీరు భగవంతుని యథాతథంగా తెలుసుకోవటం, మీ హృదయంలో ఒక బంగారం ఉంది, ఆ బంగారాన్ని తెలుసుకోవటం, ప్రకృతి గుణాల్లోంచి బయటకు రండి. మీకు అర్థమవుతుంది ఏ విషయాలు అయితే మిమ్మల్ని బంధిస్తున్నాయో ఆ విషయాల్లోంచి బయటికి రావడానికి సాధన చేయండి, అది చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఈ చేస్తే ఈ ఫలితం వస్తుంది వేదాల్లో చెప్పాడు. ఆ ఫలితం ఎంతసేపు ఉంటుంది? వస్తేనే ఒక ఫలితం ఉన్నా మీ శరీరం ఉంటుందా? ఏదో పని చేశారు, ఇగో ఈ యజ్ఞం చేయండి, యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెబుతారు కదా. వేదాలు ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు. చెప్తే ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితం ఎంతసేపు ఉంటుంది? అనుభవిస్తే పోతుంది, అనుభవిస్తే పోయినా పర్లేదు, వాసన విడిచిపెట్టిపోతుంది. మనం భోగం అనుభవిస్తాం అనుకోండి, యజ్ఞం చేసాం ఏదో భోగం వచ్చింది అది అనుభవిస్తాం, అది అనుభవించినప్పుడు అది దాని అంతరం విడిపోతే పర్లేదు, అది ఒక వాసన. ఇప్పుడు కార్డుల మీద పోస్ట్ మీద ముద్ర ఎలా వేస్తాడో అలా మన మనసు మీద ముద్ర వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ముద్రని మనకి రిపీట్ చేయాలంటుంది, ఇదివరకు ఆ భోగం అనిపించాం, ఇదివరకు ఈ భోగం అనిపించాం, మళ్ళీ ఆ భోగం ఎలా సంపాదించాలని భోగాల మీద మీకు దృష్టి అవుతుంది. కానీ ఇటు మోక్షం వైపు జ్ఞానం వైపు తిరగనే తిరగదు నీ ముఖము. అది కానీ మీ ఇంటి నుండా భోగాలు నానుకోండి, మీ శరీరం ఏం చెప్పు ఉంటుంది? మీ ఇంటి నుండా మీరు ఏమో ఒక కోటి రూపాయలు పెట్టి మేడ కట్టుకున్నారని మీ శరీరం ఎప్పుడు ఉంటుందా? మీ శరీరం ఉండగా భోగాలన్నా పోతాయి, భోగాలు ఉండగా శరీరం అన్నా పోతుంది. మీ శరీరం ఉండగా భోగాలు ఉన్నా పోతాయి, లేదా భోగాలు ఉండగా మీ శరీరం ఉన్నా పోతుంది. అదే బుద్ధి కనుక బుద్ధిని తరచుగా మాట్లాడు, నీ శరీరమే నీది కాదన్నప్పుడు ఏది నీది, నీ శరీరమే నీది కానప్పుడు ఏది నీది అవుతుంది. బుద్ధిది కూడా మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్, ఐన్స్టీన్ది కూడా, ఐన్స్టీన్ లాగా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాగా మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. వాడు నన్ను చనిపోయిన వెంటనే లోకానికి తెలియపరచండి, తెలియపరచకండి, నన్ను కాల్చి బూడి చేసాక లోకానికి తెలియపరచండి అన్నాడు. ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎందుకన్నాడు? ఎందుకు ఒలకాళ్ళు ఎక్కువ జనం, ఆ జనం ఈ జనం, ఎందుకు ఈ జనం? నువ్వు లోపల కుళ్ళిపోయి ఉన్నప్పుడు ఊరేగింపులు ఎందుకని? ఆనిష్టం ఈ మాట బాగా చెప్పాడు. మీ నేచర్కి అనుగుణమైన పని చేసుకోండి, ఎవరు ఏదో పని చేస్తున్నారో నా పని చేయకండి. మీ మీకు ఇష్టం, మీ స్వభావానికి అనుకూలమైన పని చేసుకోండి. మీ స్వభావానికి, మీ దేహయాత్ర కూడా మీ స్వభావానికి అనుగుణమైన పని చేసుకోండి, మీ దేహయాత్ర కాపాడుకోండి. ఎవరు ఏదో చేశారని మీరు చెయ్యొద్దు. మీ నేచర్కి అనుగుణమైన పని చేసుకుంటే మీరు చనిపోయినప్పుడు సుఖంగా చనిపోతారు. మీ నేచర్కి, మీ స్వభావానికి విరుద్ధమైన పనులు చేస్తే అది ఒకవేళ గొప్ప పని కింద మీ కళ్ళకు కనిపించినది, అటువంటి పనులు చేస్తే మీ శరీరం విడిచిపెట్టేప్పుడు దాని దుఃఖంతో దుఃఖ సముద్రంలో మురిగిపోయి చనిపోతారు. ఇలాగైతే సుఖంగా చనిపోతారు, శాంతిగా చనిపోతారు. అలాగైతే మీ మీ స్వభావానికి విరుద్ధమైన పనులు చేస్తే మీరు అశాంతిగా చనిపోతారు. అంటే మీ నేచర్కి అనుగుణమైన పనులు. అతను కులాలు ఇటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా చెప్పాడు. ఎక్కడ ఎక్కడ అతను అక్కడ స్వభావం, స్వధర్మం, పరధర్మం అన్న చోట డిఫైన్ బాగా చేశాడు. మన పండితుల్లా చేయలేదు ఎవడు? ఆల్బర్ట్. మీ నేచర్కి, మీ నేచర్కి అనుకూలమైంది స్వధర్మం, మీ నేచర్కి విరుద్ధమైంది పరధర్మం. ఇక్కడ కుల వ్యవస్థను తీసుకొచ్చారు మన వాళ్ళు. ఈ కుల వ్యవస్థను కూడా వాడు తీసుకురాలేదు. ఏ పని అయినా సరే నేచర్కి అనుకూలంగా ఉండాలి. ఇంకోటి గొప్పగా కనిపించిన ఆ పని నీ నేచర్కి విరుద్ధమైన పనికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నేచర్కి అనుగుణమైన పని నువ్వు చేసుకుంటే నీ ప్రాణం పోయినప్పుడు సుఖంగా పోతుంది, శాంతిగా పోతుంది. ఈ ఫేస్ ఇస్ అట్ కామ్లీ క్వైట్లీ అండ్ బోల్డ్. ఆల్బర్ట్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ రిగ్రెట్స్. ఏమీ దుఃఖం లేకుండా, అశాంతి లేకుండా ఆయన ముక్కులోని గాలి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత కుదిప్పు లేదు. ఐన్స్టీన్ చచ్చిపోయినప్పుడు, మనం చచ్చిపోయినప్పుడు ఇలా అంటాం, ఒకసారి గాలి కోసం పీల్చుకుంటాం. మనం చచ్చిపోయినప్పుడు ఇలా అంటాం, ఒకసారి ఒకసారి మనం ఇలా అంటాం, ఏ చచ్చిపోయే గుర్తు ఏదో ఉంటుంది. నీకు అర్థం అవుతుంది? కొంత ఏదో మూలుగు వస్తుంది. కొంతమంది చచ్చిపోయినప్పుడు మూలుగు వస్తుంది. కొంతమంది చచ్చిపోయినప్పుడు మనం చూస్తే ఏదో మూలుగు వస్తుంది. కొంతమంది కళ్ళు ఇంత పెద్ద పెద్ద కళ్ళు అయిపోతాయి. కొంతమందికి మీ శ్వాస అండక కొట్టుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుంది? కొంతమంది ఆ ముఖం మాడిపో చచ్చిపోయి ముఖంలో వికారం వచ్చేస్తూ ఉంటుంది. ఆ చావుకు సంబంధించినటువంటి ఆ చిహ్నాలు ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి చచ్చిపోతారు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆల్బర్ట్ ఎలా చచ్చిపోయాడంటే అలాగే ఉన్నాడు. అలాగ ఉన్నట్టుండే శరీరం రాయి అయిపోయింది అని ఆల్బర్ట్ పాస్. మీరు ఎవడైనా చచ్చిపోయినప్పుడు చూస్తామండి, మీరు చూసినప్పుడు ఇలా ఇలా గాలి కోసం కొట్టుకుంటారు. కొంతమంది ఆయన చూడాలని, ఏదైనా చూడాలని ఏదో అంటూ ఉంటారు. ముసలమ్మలు ఎవడని ఉంటారు. కొంతమంది జాగ్రత్తలు అప్పుడు చెబుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. పాలకులు వెళ్తే ఈ తాళం అది గట్టిగా వేసుకుని వెళ్ళండి అని చెప్తా ఉంటారు. ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటారు మాస్టర్. మేము సంపాదించి ఇచ్చిన తగలేయకుండా ఏదో చెప్తారు, ఇంకోటి ఏదో చెప్తారు, ఏదో రకరకాలుగా చెప్తారు మొత్తం మీద. ఆల్బర్ట్ ఎలాగో ఉన్నాడు, చచ్చిపోయాడని చిహ్నం లేదు. చచ్చిపోయాడని అంటే మనిషి స్టోన్ అయిపోయాడు అని చెప్పి, అంటే కదిలీక లేకుండా అయిపోయాడు. మిస్ ఆల్బర్ట్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ రిగ్రెట్స్. ఎక్కువ ఫిజిక్స్ లో వస్తాడు. నిందా మొన్న ఎవరో చెప్తున్నారు, మన ఇండియన్స్ మ్యాథమెటిక్స్ లో బాగుంటారు, యూరప్ వాళ్ళని అమెరికా వాళ్ళు సైన్సెస్ లో బాగుంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ జియాలజీ అన్ని వాళ్లే బాగుంటారు, ఎవరు అమెరికన్స్ యూరప్ ఒక మ్యాథమెటిక్స్ లోనే మన వాళ్ళు బాగుంటారు. తర్వాత ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ ఉంటాయి, అట్లా ఫార్ములాస్ అవి అవి కూడా వాడే బాగుంటారు మనకంటే, కానీ వాళ్ళకంటే మనం బాగుండేది అంటే మ్యాథమెటిక్ బాగా చేస్తాం. ఎక్కడున్నాం? ఈ వేదాల్లో చాలా ఆశలు చూపించారు మీకు, అది అలా చేయండి ఆ పని చేస్తే అలా మోస్తుంది, ఈ పని చేస్తే ఈ లాభం వస్తుంది, ఆ పని చేస్తే ఈ లాభం, ఇలా చెప్పారు మీకు. మళ్ళీ ఆకర్షణ అంటే రెవల్యూషన్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు పనికిరాని వేదంలో పనికి వచ్చే గొడవలు తీసుకోండి, మిగతా మీకు అక్కర్లేని గొడవలు వదిలేయండి. అంటే ఒక రకంగా యేసుక్రీ కృష్ణుడు ఒక విప్లవం ఒక రకమైన విప్లవం తీసుకొస్తున్నాడు అంతే కదా. నీకు పనికి వేదంలో 90 గొడవలు ఉన్నాయి, 90 గొడవల జోలికి మీరు వెళ్ళకండి, మీకు పనికి వచ్చి మీ ఆత్మజ్ఞానానికి మీరు బాగుపడే లక్షణాలే తీసుకోండి. వేదంలో అది చెప్పాడు ఇది చెప్పాడు అన్ని అనుకరించొద్దు, అది కావలసిన వాళ్ళు తీసుకుంటారు. మీరు ఆ గొడవల్లోకి మీకు వెళ్ళకండి, మీకు మీకు ఉపయోగపడే మాటలే ఆ వేదంలో ఉపనిషత్తులో మాటలు తీసుకోండి. అంశం మీకు అంశం లేని గొడవలు చాలా ఉంటాయి, అది కావలసిన వాళ్ళు తీసుకుంటారు. భక్తులకు మట్టికి కృష్ణుడు ఇలా చెబుతున్నాడు. తర్వాత అంటే నువ్వు సమాజానికి దూరంగా బతుకుతూ నువ్వు సమాజాన్ని ఓవర్కమ్ చేసేసాను, సమాజాన్ని జయించేసాను అనుకుని గాల్లో నేల కట్టొద్దు అంటున్నాడు. అది ప్రాక్టికల్ గా నువ్వు ఉండాలి. ప్రాక్టికల్ గా నీ ఏకాగ్రత నిజమైతే, నీ ఇరివేషన్ స్థితి నిజమైతే, లక్ష మంది మధ్యలో కూడా నువ్వు అలా ఉండగలగాలి. కొంతమంది మనిషిని చూస్తే చిరాకు వచ్చేస్తుంది. లోపల ఏం చేస్తున్నారని వారంటా అనుకోండి, మనం ధ్యానం చేసుకుంటున్నారని అంటారు. ఏం చేస్తే తలుపులు వేసేస్తారు, మళ్ళీ ఏం చేస్తారని లోపల ధ్యానం చే మనకి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, మనం ధ్యానం చేసుకున్న వాళ్ళు మనం ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? మనకి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, అర్జెంట్ పని ఉంది తలుపు కొడతాం అనుకోండి, బయట విశ్వామిత్రుడిలా వచ్చేస్తాడు అన్నాడు. మరి ఏ విచారం ఏంటో మనకు తెలియదు, ఏదో పడిపోతారండి వచ్చి మన ధ్యానం చెరగొడతారు. ఇదేం కూడా ఉండే మనం వాళ్ళు రోజు ఇబ్బంది పెట్టండి, ఏదైనా అర్జెంట్ పంటే ఇలా తలుపు కొడతా ఉండే. మీరు వాళ్ళు బయటకు వస్తారు ఎంత కోపంగా అంటే, మామూలుగా ఆకలితో పులి ఎలా వస్తాడో బయటకు ఎలా వస్తాడండి, ఏం తలుపు కొట్టి మాకు ధ్యానం చేయాలి. అది ధ్యానమా పాడా? అది పాడు వల్లకాడా ధ్యానం అదండి. అది మనం రోజు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఏదైనా అర్జెంట్ పని ఉంటే తలుపు కొడతాను, ఎంత కోపంగా వస్తారో బయటకు లేకూడదు. అది ధ్యానం చేస్తున్నారా? వాళ్ళు దేవుని ధ్యానం చేస్తున్నారా? లేదా గదిలో కూర్చుని విషయాలను చింతిస్తున్నారా? వాళ్ళు కోపాలు తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తున్నారా? కోపాలను పెంచుకోవడానికి ధ్యానం చేస్తున్నారా? మీరు ఎప్పుడు తలుపు కొట్టి చూడండి ఎలా వచ్చేస్తారు. మన ఆకలితో పులి ఎలా ఉంటుందో అలా వచ్చి వెళ్ళి పడిపోతారు. నీకు కర్మ చేయటానికే కర్మ నియమాధికారం వస్తే మా ఫలేషి కదాచనం. అంటే పూర్వం రామానుజుడు, తర్వాత ఆచార్య శంకరాచార్యులు వారు మధ్యుడు దీనికి భాష్యాలు రాశారు. ఈ మధ్యకాలంలో తిలక్ గారు రాశారు, గాంధీ గారు రాశారు, తర్వాత ఇంకెవళ్ళు రాశారు, అరవింద్ ఘోష్ గారు రాశారండి. పెద్ద పెద్ద వాళ్ళు ఈ మధ్యన భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాశారు, భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాశారు. ఇదే భగవద్గీత మీ దగ్గర ఉంటే 4 వేదాలు మీ దగ్గర ఉన్నట్టే. అంటే కృష్ణుడు చెప్పింది కూడా ఉపనిషత్తుల సారం. ఇప్పుడు భగవద్గీత చిన్న పుస్తకం మీ దగ్గర ఉందనుకోండి, 4 వేదాలు మీ దగ్గర ఉన్నట్టే. అంటే 4 వేదాల్లోనే సారమే ఇది, 4 వేదాల్లోనే సారమే. ఇందులో ఇమిడిచ్చాడు ఈశ్వరుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు కర్మ చేయడానికే పనికి వస్తావు, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, పని చేయడానికి పనికి వస్తావు, ఆ పని కర్మ చేయడానికి పనికి వస్తావు, పని చేయడానికి పనికి వస్తావు. అంటే కర్మ వికర్మని అకర్మ చెప్తా ఉంటాడు. మనం రోజు చేసుకునే పని కర్మ, మన మన డ్యూటీ మనం చేసుకోవటం కర్మ, డ్యూటీ మానేసి సోమర్థనంగా కూర్చోవడం అకర్మ. మనకు ఆరోగ్యం ఉండి చేసుకునే శక్తి ఉండి ఒంట్లో ఓపుకున్నప్పుడు మన పని మనం చేసుకోవాలి, డ్యూటీ చేయాలి కర్మ. అంటే నువ్వు పని మాని నువ్వు చేసుకుని ఇతరులు కూడా వదిలే, నువ్వు చేసుకునే పని నువ్వు మానేస్తే అకర్మ అవుతుంది. కర్మ వికర్మ అకర్మ అంటే ప్రిస్క్రైబుడ్ కర్మ ప్రొహిబిటెడ్ కర్మ, ప్రిస్క్రైబుడ్ కర్మ ప్రొహిబిటెడ్ కర్మ అంటే ఈశ్వరుడు నేను చేయమన్న పని చెయ్యాలి, నీ ప్రిస్క్రైబ్డ్ కర్మ నేను చేయమన్నాడు కాబట్టి చెయ్యి, మిగతా కూడా అన్న నీకు అనవసరం నేను చేయను. వద్దని కర్మ ఎందుకు మానేయమన్నానని తర్కించదు, మానే. ప్రొహిబిటెడ్ కర్మ అండ్ ప్రిస్క్రైబ్డ్ కర్మ అంటే భగవంతుడు ఏ పని అయితే మానేయమని చెప్పాడు మానే, దాని గురించి చర్చ వద్దు నీకు. ఏంచేది మన తలకాయ కంద, మనకు తలకాయ కందని విషయాలు చాలా ఉన్నాయి. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? యూనివర్సల్ బీయింగ్ ఎక్కడ, ఇండివిజువల్ బీయింగ్ ఎక్కడ, ఆ చైతన్యం ఎక్కడ, మనం ఎక్కడ, మన ఎంత పాటి ఏ పాటి వాళ్ళం మనం? నీ పూర్వ జన్మలని నా చేతిలో ఉన్నాయి, రాబోయే జన్మలని నా చేతిలో ఉన్నాయి, నువ్వు ఎక్కడ పుడతావో నాకు తెలుసు, ఎక్కడ పుట్టి ఎక్కడికి సిద్ధం అయ్యావో నాకు తెలుసు అంటాడు కృష్ణుడు. నువ్వు ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడ చించినాడు సిద్ధం అయ్యావో నాకు తెలుసు, చచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు. ఈ జీవికోటి జీవుడికి సంబంధించిన ఈ జాతకాలన్నీ నా చేతిలో ఉన్నాయి అర్జున, ఈ పూర్వజన్మలని నాకు తెలుసు, నువ్వు అది దబాళించుకో, దబాళించు ఇక్కడ. నీ పూర్వజన్మలని నాకు తెలుసు, నువ్వు చచ్చాక ఎక్కడ పుడతావో నాకు తెలుసు. తర్వాత ఇంకోటి, నువ్వు చచ్చాక నీ ఫ్యామిలీ నేను సెలెక్ట్ చేస్తాను కానీ నీ ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదన్నాడు, నీకు ఫ్రీడమ్ లేదని చెప్పాడు. అదికా ఇప్పుడు మీరు చచ్చిపోయాక నరసాపురాన్ని పుట్టాలి ఉందనుకోండి, మీకు అలా అనుకోని మాట నరసాపురంలో పుట్టినప్పుడు, లేదా కాశీలో పుడితే బాగుంది వెళ్ళి గంగానది కనిపిస్తుంది అనుకుంటే కాశీలో మిమ్మల్ని పుట్టినప్పుడు ఆ వాతావరణం మీకు అర్థమవుతుంది, ఆ వాతావరణం ఆ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి, పేరెంట్ ఏది, అది ఏ వాతావరణంలో మిమ్మల్ని పుట్టింపు చేయాలి, మీ కర్మ కొద్ది స్నేహితులు చుట్టాలు ఎటువంటి జరుగుతారు. అది రామరామ్ అన్ని చెప్పేశాడండి ఆయనకి, మనం చెప్పకుండా ఉంటూ జరుగుతుంది. ఈ చుట్టాలు స్నేహితులు కర్మ కొద్ది దొరుకుతారండి. కొంతమంది చుట్టాలు సుఖపెడతారండి, కొంతమంది చుట్టాలు మన జేబులో పట్టిపోతారండి, కొంతమంది స్నేహితుల వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వాళ్ళు శుభ్రంగా పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టాలి, నీకు ఎటువంటి చుట్టాలు జరుగుతారు, ఎటువంటి స్నేహితులు జరుగుతారు, నీ పూర్వజన్మ కర్మం బట్టి ఇవన్నీ నిర్ణయించి అక్కడ పడేస్తానన్నాడు. అలా కాదే, నేను అక్కడ పడైతే ఇంకో చోట పడతాను, నేను ఎక్కడో ఎక్కడో అమెరికాలో అది నీ స్నేహితులు కానీ నా చేతులు పని నువ్వు ఎన్నిసార్లు నువ్వు గింజుకుని కొట్టుకున్నా నీ చేతులు అనేది పేరు, నీ తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకోవడం నీ చేతులు అనేది బయటకు పొమ్మన్నాడు కృష్ణుడు. ఒకవేళ పలానా వాడు కడుపులు నాకు పుట్టాలన్నంటే నువ్వు అనుకో నేను అక్కడ పుట్టినావు అన్నాడు. యశ్వచ్చినట్టు అనుకో, ఎవడొద్దంటున్నాడు. ఈ చుట్టాలు కూడా మన కర్మను బట్టి సిద్ధమవుతారండి. చుట్టాలు ఒకళ్ళు, స్నేహితులు ఒకటి, పరిసరాలు కొంతమంది పరిసరాల్లో బాగుపడతాను, కొన్ని పరిసరాల్లో ఉన్న భక్తి కూడా చెడిపోతున్నాడు. గాంధీ గారు ఎక్కడికి దేవాలయానికి వెళ్ళేవాడు కాదండి. ఒకసారి అడిగారు, ఏంటంటే ఏ గుళ్ళోకి వెళ్ళి మీరు వెళ్ళారంటే నేను సంపాదించుకుని భక్తి అదంతా గుళ్ళోకి వెళ్తే పాడైపోతున్నాను చెప్పాడు. నేను ఇంటికాడ కష్టపడి సంపాదించుకుని భక్తి ఎదురు ఉండి దేవాలయం చుట్టూ తిరిగితే అంత పోతున్నాను చెప్పాడు. దేవాలయంలో నూటికి నూరు పాలు వ్యాపారం, మీరు ఏ దేవాలయానికి వెళ్ళాను. అలాగని మిమ్మల్ని గుళ్ళోకి వెళ్ళొద్దని గాంధీ గారి అభిప్రాయం, అది ఏ గుళ్ళోకి, అది ఏ గుళ్ళోకి వెళ్ళగానే భక్తులే లేదు. ఆ ఉద్దేశం ఏమిటి, మనం కష్టపడి సంపాదించుకుని ఆ వాతావరణంలో వెళ్తే పోతున్నాడు, ఆ భక్తి పోతుంది. ఇప్పుడు ఇంకా ఏమంటున్నాడండి, ఏ ఫ్యామిలీలో పుట్టడం నేను నిర్ణయిస్తాను, నీ చుట్టాలు నీ స్నేహితులు నేను నిర్ణయిస్తాను, ఈ రోజు నాలుగు ఎవరు నిర్ణయిస్తాను, అంతేగాని నాకు పలాను వేల చుట్టాలు కింద అంటే నీ ఇష్టమే, నీ కర్మను బట్టి ఆయన సిద్ధమవుతారు. ఇంట్లో వాళ్ళు కూడా అంతే అన్నాడు, మన కర్మను బట్టి వాళ్ళు వాళ్ళ కర్మను బట్టి మనం కొంపలు సిద్ధమవుతాండి. ఒకరినొకరు చూసుకుని నమ్ముకోవటం ఏడవటం ఏదో పని అండి, ఇంకా జ్ఞానం లేదు భక్తి లేదు. ఒకరినొకరు ఎంతసేపు చూసుకుంటారు, చూసుకుంటారు, ఎంతసేపు చూసుకుంటారు? ఈ మధ్యన ఒక ఆవిడ చెప్పింది, ఒక ఆవిడ నరసాపురం తారీఖు అని అన్నారు. ఒక ఆవిడ చెప్పిందంటే, నువ్వు నాన్నగారి మీటింగ్కు సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోతే సరిపోతుంది, సంవత్సరానికి ఒకసారి వెళ్తా ఉండు, నువ్వు పాలకులకు దగ్గర ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నారు అండి భర్త. మారేముంటే మానేస్తానంటే నీ వంక ఎంతసేపు చెప్పు కూర్చో ఉండాలి, నీ వంక చూసి ఎంతసేపు కూర్చో అని అడిగిందట్టున్నావు. మీటింగ్ నాన్నగారు ఎవరిని రావద్దు, మీరు పనులు ఇంటికాడ పనులు చూసుకోండి, పనులు ఉంటే రావద్దని చెబుతారని. మారేముంటే మానేయచ్చు, ఇంటికాడ కూర్చుని మీ ముఖంకి ఎన్ని గంటలు చూడాలి, ఎన్ని రోజులు చూడాలో చెప్పండి అని అడిగిందట్టు. ఎంతసేపు చూస్తుందండి? కాదు, నువ్వు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు ఎంతసేపు చూసుకుంటారండి? ఆవిడే చెప్పింది, అది నాకే తెలుస్తుందండి. సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలా సంవత్సరం అసలు మానేసిన ఆయన చూడ అక్కర్లేదండి. అదే మమ్మల్ని రమ్మని ఇంటికాడ పనులు ఉంటే అందరినీ మానేమని చెప్తున్నాయి, పైగా దగ్గర మీటింగ్లు కదండి, దూరం మీటింగ్లకు రావద్దని చెప్తారు. సరే ఇప్పుడు వెళ్ళం, మీటింగ్ మానేయాలంటే మానేయచ్చు, నా వంక మీరు ఎంతసేపు చూస్తారో, మీ వంకని ఎంతసేపు చూస్తారో, ఎంతసేపు చూడాలో చెప్పమని అడిగిందట. అడిగింది బాబు, ఎదురుకున్నాను అడిగిందట, చాటు మాటలు కదా ఫేస్ మీద. ఇంక ఇదే పని ఇంకో పని లేదా అని అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదైనా అడగవలసి వస్తే చాటు మాటలు చెప్పడం మొక్క మీద పేరు చేస్తారని పెట్టే కలిపి అంటే వాళ్ళకి లౌక్యం ఉండదండి పాప వాళ్ళకి. ఈ లౌక్యం ఉండదండి వాళ్ళకి, మైదాన అనేస్తే ఒకసారి మొక్క మీద అనేస్తారు వాళ్ళకి. లౌకి టీఏసీటీ తెలియదు అండి వాళ్ళు, వాళ్ళకి ట్యాక్ట్ తెలియదండి, ఒకసారి అనేస్తారండి. ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఉన్నామాది, ఇప్పుడు మీ పూర్వజన్మలు నాకు తెలుసు, ఈ జన్మలు కానీ రాబోయే జన్మలో మీరు ఎక్కడ శరీరం కూడా తీసుకుంటారో తెలుసు. మీ తల్లిదండ్రుల సెలక్షన్ కూడా మీ ఇష్టం కాదు, నేను ఇష్టమైన తల్లిదండ్రులు కడుపులో పుట్టాలి మీరు, అది కూడా మీ ఆ సెలక్షన్ కూడా, వాతావరణం కూడా తర్వాత ఈ చుట్టాలు స్నేహితులు బంధువులు కూడా కర్మ కొలిది మీకు దొరుకుతారు. పది మంది బంధువులు మిమ్మల్ని బాగు చేసి బాగు చేస్తారు, కానీ మీ కట్టుకుని బట్టలు ఓడగొట్టుకుంటారు, మీ బట్టలు పట్టిపోతారు, వాళ్ళు మీకు బట్టలు పెట్టరు, మీ బట్టలు పట్టిపోతారు. బంధువులు అటు ఉంటారు ఇటు ఉంటారు, అలాగే స్నేహితులు కూడా మిమ్మల్ని పాడు చేసిన వాళ్ళు ఉంటారు, శుభ్రంగా మిమ్మల్ని పత్రం చేసి వీళ్ళందరూ ఎవరైనా చెట్టొద్ది మీ కర్మను బట్టి వీళ్ళందరూ సిద్ధం అవుతారు. మీ తల్లిదండ్రులు కూడా సెలక్షన్ నాది అని భగవంతుడు చెప్పాడు, పేరెంట్ సెలక్షన్ నాది అన్నాడు. ఇంకా అంత స్పెసిఫిక్ గా చెప్తాంటే ఇంకేం మనకి దేనికోసం పొగరబోతారు? మనకి మనం ఏమి ప్రపంచంలో ఏది చూసి మనం గర్వపడటానికి ఏముందండి? ఎవరిని చూసి గర్వపడేదండి మనకి? ఏడ మీకు పచ్చగా ఉన్నది ఎండిపోవడానికి ఎంతో టైం పట్టింది, రేపు ఎండిపోతుంది. ఏళ్ళు కూడా పచ్చగా కనిపించవచ్చు, రేపే ఎండిపోవచ్చు. అది అంటే మీరు ఈ లోకం గొడవలు చూసి, ప్రకృతి విషయాలు చూసి పరమాత్మను మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది మర్చిపోకండి, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది మర్చిపోకండి. జీవుడికి తండ్రి ఈశ్వరుడే, జీవుడికి మీ శరీరానికి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు, కానీ లోపంలో జీవుడికి తండ్రి ఎవడు? ఈశ్వరుడు. వాళ్ళు ఎవరు? వాడికి తండ్రి ఈశ్వరుడే. ఆ ఈశ్వరుని పొందే వరకు మన యాత్ర ఆగడానికి వీలేదు, ఆగదు. నదిని సముద్రంలో కలిసే వరకు ఆ నది ఎన్ని వంకన తిరిగినా సముద్రంలో మరుగుకుండా తిరుగుతూ ఉంటుంది. మనం కూడా కొన్ని మంచి జన్మలు ఎత్తే మనకు జన్మలు మంచి కాకపోయినా ఆ ఈశ్వరులో అంటే ఆ విశ్వ చైతన్యంలో మనం కలిసే వరకు మన ప్రయాణం ఆగదు. ఒకలా ఆగుదామన్నా ఆగే అవకాశం లేదు. మీకు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడి దగ్గర నా అంశ. జీవుడు పరమేశ్వరుడు ఉన్నాడు, జీవుడు నా అంశ. ఏమన్నాడు మన ఆనంద ఐక్యం వరకు మనకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఒక దేహం ఒకటి ఉంటుంది, అంటే దేహం వస్తే కష్టం వస్తుంది, దేహం వస్తే రోగం వస్తుంది, దేహం వస్తే ముసలితనం వస్తుంది, దేహం వస్తే చావు వస్తుంది. దేహం లేకపోతే ఏమి రావు కదా. అంటే దేహం ఉండదు కానీ సుఖంలో శాంతిలో ఆనందంలో ఊగిసి రాడుతూ ఉంటారు, దానికి ఏం బలం లేదు, అది కొరత ఉండదు. ఏంటి వాడు పూర్ణ కాముడు. మీకు అర్థమవుతుందా? మీకు 1000 కోరికలు ఉన్నాయనుకోండి, 1000 కోరికలు ఒకేసారి నెరవేరిపోయినాయి అనుకోండి, అప్పుడు మీ స్థితి ఎలా ఉంటుందో జ్ఞాన స్థితి ఎలా ఉంటుంది? వాడు ఏమిటాడు, అది పూర్ణకాలం అంటే నెరవేరవలసిన కోరిక అంటే వాడికి ఉండదు, వాడి జ్ఞానం. అంటే యోగస్థ ఇక్కడ ఏమన్నాడంటే కర్మఫలానికి హేతు కావద్దు, అది నా వల్లలే. ఇప్పుడు పని చేయడానికి నువ్వు పనికి వస్తావు, ఆ ఫలితం నీ చేతిలో లేదు, ఫలితం కోసం ఎదురు చూడకు. ఇంకా ఎదురు చూడొద్దు, అది నీ చేతి. అంటే మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి. తిలక్ గారు ఏమన్నారంటే మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయి? నాలుగు కోళ్ళు ఉంటాయి. మొత్తమే భగవద్గీతకి నాలుగు కోళ్ళు ఉన్నాయి, ఇక్కడ నాలుగు కోళ్ళు ఈ శ్లోకంలో ఉన్నాయని తిలక్ గారు చెప్పారు. మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి, అలా భగవద్గీత అనే మంచానికి కూడా నాలుగు కోళ్ళు ఉన్నాయి. ఆ నాలుగు కోళ్ళు కూడా ఈ శ్లోకంలో చెప్పాడు అని తిలక్ గారు తన భాషలో రాశారు. అంచేది నువ్వు చేయడానికి కర్మ చేయడానికి పనికి వస్తావు. కర్మ చేయకుండా ఉంటుందంటే చేయటమే మంచిది. ఇలా స్వామలతనం పోతుంది, ఆరోగ్యం కలుగుతుంది, తర్వాత నీకు బానిసత్వం రాదు. మీకు అర్థమవుతుంది అంటే మన పొట్ట మన కాళ్ళ మీద నిలబడి మన పొట్ట పోషించుకుంటాడంటే మనకు బానిసత్వం రాదు. మనం ఇతరుల మీద ఆధారపడతాం అనుకో, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వమంటారు, అది అది అంటారు. మనం నూటికి నూరు రూపాయలు ఇతరుల మీద ఆధారపడిపోతాం అనుకోండి, మన పొట్ట కోసం కూడా వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు ఎలా గంతులు ఏముంటే మనం అలా గంతులు ఏమంటారు. వాళ్ళు చెడ్డ చేయమన్నా మనం వాళ్ళు ఏదైనా చెడ్డ చేయమన్నా మనం చెడ్డ చేయండి, మళ్ళీ మేము మిమ్మల్ని పోషిస్తున్నాం కదా, ఇలా 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 కూడా ఉంటారు. అంటే నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, పని చేయడానికి పనికి వస్తావు. ఆ పని తాలూకు ఫలితం రావచ్చు రాకపోవచ్చు. తర్వాత ఇంకోటి ఆ ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచించకు. నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచించు. నువ్వు చేసే పని మట్టుకి హృదయపూర్వకంగా చెయ్యి, నిండి మనస్సుతోడు చెయ్యి, కపటం లేకుండా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి. తర్వాత కర్మఫలానికి ఇప్పుడు ఆ పని ఏదైనా అయిందనుకోండి, దానికి నేనే కారణం అని మీరు అనుకోవద్దు. మీరు ఏదైనా పని చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది, మీకు మీరు ఏదైనా పని చేశారనుకోండి, ఆ పని నేను చేయించడం వల్ల ఆ ఫలితం వచ్చింది, ఆ ఫలితానికి నేనే కారణం అని మీరు అనుకోవద్దు. అసలు కర్మఫలానికి కారకడగా మీరు ఉండొద్దు. కర్మఫలానికి కారకడగా ఉంటే మీరు మంచి అనిపించినప్పుడు చెడ్డ కూడా అనిపించాలి, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కర్మఫలానికి కారకడగా ఉన్నప్పుడు మంచి వచ్చినప్పుడు సరే సరే చెడ్డ కూడా వస్తుంది కదా. ఈ మంచి అనిపించినప్పుడు కర్మఫలానికి కారకడగా ఎంటు మీరు కర్మఫలానికి మీరు కారకడగా ఎందుకు ఉండొద్దు అంటున్నాడంటే, ఒకసారి మంచి ఫలితం వస్తుంది, ఒకసారి చెడ్డ ఫలితం వస్తుంది. మంచి ఫలితం అనిపించినప్పుడు చెడ్డ ఫలితం కూడా మీరు అనుభవించాలి అంతే కదా. మంచి తీసుకున్నప్పుడు చెడ్డ కూడా మీరు తీసుకోవాలి. మీరు పొగడ్కలు ఆశించినప్పుడు విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాలి. మీరు ఎదటివాడి దగ్గర నుంచి పొగడ్కలు ఆశించినప్పుడు విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగని నీకు కర్మ ఫలితం మీద నీకు నేను అపేక్ష పెట్టుకోవద్దని చెబుతున్నాను కాబట్టి మొత్తం మీద కర్మ మీద విరక్తి పెట్టుకో. ఎందుకంటే నేను కష్టపడి చేసినా ఏమి రాదంటున్నారు కదా, ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉందంటున్నారు కదా. అలాగనే మొత్తం మీద సోమర్తనానికి కర్మ చేయటం ఎందు విరక్తి పెట్టుకోవద్దు, సోమర్తనానికి అలవాటు పడవద్దు. కర్మ చేస్తా ఉండు ఫలం అంటే ఒక రకంగా మన తలుపు సందిని పెట్టి నొక్కేస్తున్నాడు, మన అహంకారాల మీద తలుపు సందిని పెట్టి నొక్కేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? పని చేయమంటాడు, ఫలకాంక్ష వద్దంటాడు. నీకు అర్థమవుతుందా? ఫలకాంక్ష వద్దని చెబుతున్నాను కాబట్టి మొత్తానికి పని దొంగలు అవ్వకండి. మన ఇండియాలో ఎక్కువ మంది పని దొంగలు. ఒక్క మనిషి పొలాన్ని పని చేస్తాడంటే యజమాని ఒకడు కూర్చోబుతాడు, పని చేయడు. అందరూ పని దొంగలే. పని ఎలా తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. అంటే ఇండియాలో ఎక్కువ ఇది అలవాటు అయిపోయింది. సంపాదించేవాళ్ళు ఒకళ్ళు, తినేవాళ్ళు 10 మంది. నోళ్ళేమో 10 నోళ్ళు ఉంటాయి, సంపాదించే చేతులు 2 ఉంటాయి. నేను కర్మఫలాన్ని ఆశించొద్దంటే చెప్పాను అని చెబుతున్నాను కాబట్టి కర్మ విరక్తి పెట్టుకోండి. కర్మను ఇష్టంగా చేయండి. మీరు ఎలా చేయమంటున్నాడో ఇష్టంగా చేయండి. మీరు కర్మ అసలు చేయరనుకోండి, పని అసలు చేయరనుకోండి, ఇవ్వ అపల మురుగు నీరు పెరిగిపోతుంది. మురుగుంటుందా ఏముంటుంది? మురుగుంటుంది. లోపల మీకు మురుగు పెరిగి పని చేసినప్పుడే మీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ తెలుస్తాయి. మీరు అర్థమవుతుంది? పని చేయకూడదు ఏం తెలుస్తుంది? మీరు పని చేసినప్పుడే బాగా ఉండుతున్నారో బాగా ఉండటం లేదో తెలుస్తుంది, బాగా మాట్లాడుతున్నారో బాగా మాట్లాడటం లేదో, మీరు చేసే దాంట్లో ఎక్సలెన్స్ ఉందో లేదో. ఈ ఎక్సలెన్స్ లేదు, మీరు చేసే టైం పని చే గీతలం కూడా చెప్పాడు కదా, మీరు పని చే మీరు పనిలో నేర్పు కూడా యోగంతో సమానము. మీ పని మీరు చేస్తున్న పనిలో ఎక్సలెన్స్ ఉంటే అది కూడా యోగంతో సమానము. పని కూడా మీరు నేర్పుగా ఓర్పుగా చేయగలిగితే అది కూడా యోగంతో సమానము. కొంతమంది పని చే మీరు ఖర్చుత్వం పెట్టుకోకుండా అహంకారం లేకుండా పని చేస్తే కొన్ని గంటలు ఎక్కువ సేపు చేసినా టైర్ అవ్వడం. మనం అస్తమానం నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుని చేస్తే తొందరగా టైర్ అయిపోతాను. మీరు మీ ప్రిస్క్రైబ్డ్ కాదు, అలాగని రోడ్డు మీద పని, రోడ్డు మీద పనంతా మిమ్మల్ని నొల్లుకోమని కాదు. మీకు అర్థమవుతుందా? మీకు అక్కర్లేని గొడవల్లోకి వెళ్ళమని కాదు. మీ శరీరానికి ఏ పని అయితే కేటాయించబడిందో ఆ విషయంలో పని మన శ్రద్ధగా చేసుకుని అక్కడ వరకు దొంగలుగా పని దొంగలుగా ఉండొద్దు. మీకు అక్కర్లేని పనికి వెళ్ళమని చెప్పటానికి ఇక్కడ భగవంతుడు ఒక నేచరు అర్జునుడు యుద్ధం చేయమన్నాడని మనల్ని యుద్ధం చేయమంటాడు. వాడు మనల్ని మన పని చేసుకోమంటున్నాడు. అర్జునుడికి యుద్ధం చేయడం అనేది ఒక పని ఆడికి. మీకు అర్థమవుతుంది? యుద్ధం చేయడం అనేది ఒక పని ఆడికి, వాడు నేచర్ అది. యుద్ధాలు చేయడం అనేది నేచర్ కాబట్టి ఆయన ఆ పని చేయమన్నాడు. అందుకని మనల్ని అందరినీ యుద్ధాలకు వెళ్ళమని చెప్పడం లేదు. మన పని మనం శ్రద్ధగా చేసుకోవటం లేదు. ఇక్కడ ఇక్కడ ఏమి చెబుతున్నాడు? పని చేయమంటున్నాడు, ఫలితం ఆశించొద్దు అంటున్నాడు. ఒకవేళ ఫలం వచ్చిన దానికి నా వల్ల వచ్చింది, నా వల్ల వచ్చిన దానికి కారణం నేను అను ఫల కారణం నువ్వు అనుకోవద్దు అన్నాడు. నేను నీ కర్మఫలం నీ చేతిలో లేదని చెబుతున్నాను కాబట్టి మీరు పని దొంగలవద్దు అంటున్నాడు. అది పని మీద విరక్తి పెట్టుకోవద్దు అంటున్నాడు. అంటే దీనివల్ల ఇలా మనం కనుక చేస్తే మనకు స్వార్థం పోతుంది. ఇలా మనం చేసుకుంటూ వెళ్తే మనలో స్లోగా ఇంకోటి మనకు జ్ఞానం కలగకపోవడానికి 90 కారణాలు లేదు. మనలో ఉన్న స్వార్థం మనం ఒకేసారి స్వార్థం తగ్గించుకోలేము, స్లోగా తగ్గించుకుంటూ రావాలి. స్లోగా అంటే మీరు 24 గంటలు మీ గురించి మీరు ఆలోచించుకోవడం కంటే ఇతరుల గురించి కూడా కొంత ఆలోచిస్తుంటే అలా స్వార్థం తగ్గుతుంది. అదే నేను ఆడంబరం లేకుండా చేయాలి. అది కూడా ఆడంబరం లేకుండా చేయాలి. అంటే మనం ఎంత సైలెంట్ గా చేయాలంటే మనం ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయామని గుర్తు లేకుండా వెళ్ళిపోవాలి. మనం ఈ భూమి మీదకి వచ్చి పని చేసి వెళ్ళిపోయామని గుర్తు లేకుండా అంత సైలెంట్ గా చేయాలి. క్వైట్ గా చేయాలి, కూల్గా చేయాలి. క్వైట్ గా చేయాలి, కూల్గా చేయాలి. తర్వాత మనం తెర మీద పని అవుతా ఉండాలి. మనం తెర మీద కనపడకూడదు. అంచేతని ఆసక్తిని తగ్గించుకోరు. గాంధీ గారు భగవద్గీతకి వ్యాఖ్యలు రాసి అనాసక్తి యోగం అని చెప్పారు. నీ డ్యూటీ చేయి, ఆసక్తి పెట్టుకోదు. ఇది ఏం జరుగుతుంది, ఆడ ఈ పని చేసాం, ఇది జరుగుతుందో జరగదు, అదంతా అనవసరం. లేదు ఆసక్తి పెట్టు, చేసి వదిలేయి. చేసి ఐదేదో అవుతుంది, జరిగేది జరుగుతుంది, జరగనిది ఏదో జరగక మానదు. అదే భగవాన్ చెప్పారు కదా, అడమ్మకి జరిగేది జరుగుతుంది, జరగకూడనిది జరగదు. కానీ మన డ్యూటీ మటుకి మనం చెయ్యాలి. అంచేది మనం ఫైనల్ గా చెప్పాడు. ఉన్నదే కృష్ణుడు కూడా చెప్పాడు కదా, ఉన్నది ఏదో ఉంది లేనిదేదో లేదు. అది అల్టిమేట్. అదేంటది? ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు. ఉన్నది లేదని ఉన్నదాన్ని నువ్వు లేదనుకున్నప్పుడు కూడా లేకుండా పోలేదు, ఉంది. లేనిదాన్ని ఉందే ఉందనుకున్నప్పుడు కూడా నువ్వు అనుకున్నప్పుడు కూడా లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నట్టు ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. అర్జున, ఇది ఫైనల్. దిస్ ఈజ్ ఫైనల్. పైగా కృష్ణుడు ఇంకోటి ఏం చెప్పాడంటే, మీకు ఎక్కడ డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి అన్నాడు. అడిగి నేర్చుకునే వాడికి ఆ జ్ఞానం తొందరగా పోతుంది. సిగ్గు వల్ల, మొకమాటం వల్ల, ఏమి అడగకుండా ఉన్న వాడికి చచ్చే వరకు ఆ జ్ఞానం ఉంటుంది వాడికి. వాడు వలకాడలోకి పెట్టేయాలని ఆయన తీసుకెళ్లి వలకాడలో పడేయవలసిందే. అడిగి నేర్చుకోండి. మీకు ఎక్కడన్నా సందేహాలు కల్పించుకోవద్దు. అడిగి నేర్చుకోండి, అడిగి అడిగి నేర్చుకుంటే మీకు అజ్ఞానం తొందరగా తగ్గుతుంది. అడగటానికి సిగ్గుపడి మొత్తం అడగటం మానేస్తే ఈ జీవితంలో కదా రాబోయే జీవితంలో మీరు అజ్ఞానంలో అలా ఉండవలసిందే. ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వినయముగా అడగవలను. మీరు ఎవరినైతే అడుగుతున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పాలనే బుద్ధి కలగాలి. సింగరతనంగా అడిగితే వాళ్ళు వాళ్ళకి చెప్పాలని అనిపించదు. వినయముగా అడగవలను. వాడికి ఎవడైతే అడుగుతున్నాడు వాడికి ఇవ్వాలనే, వాడికి ఇవ్వాలనే చెప్పాలనే బుద్ధి కలగాలి, చెప్పాలనే బుద్ధి కలగాలి. మీరు ఆచార్యుడికి ఏదన్నా అరటి పండు ఇస్తే తీరా ఇస్తున్నామని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారని అనుమానంతో ఇవ్వండి. ఎవడు ఉపనిషత్తులు చెప్పండి, మీరు ఎవడన్నా ఆచార్యుడికి మీరు ఏదైనా పండు ఇచ్చారనుకోండి, పండు ఇస్తున్నాం అనుకోకండి, పండు అని యాక్సెప్ట్ చేస్తే ఆయనకి వెళుతుంది. రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీ పండు మీకు వచ్చేస్తుంది కదా అని యాక్సెప్ట్ చేస్తాడో రిజెక్ట్ చేస్తాడని అనుమానంతో ఇవ్వండి. అశ్రద్ధ పనికి రాదు, అభినయం పనికి రాదు. విద్య సముపార్జించేటప్పుడు అశ్రద్ధ పనికి రాదు, అభినయం పనికి రాదు. అడిగి మీరు ఎవడన్నా ఎవడన్నా అడిగితే ఎవడన్నా నవ్వుతారేమని మీరు అడగటం మానేస్తే మీరు చనిపోయే వరకు అజ్ఞానం ఎలాగో ఉంటుంది. అడిగి నేర్చుకుంటాండి, తొందరగా పోతుంది. ఇంకేం చెప్తాడు భగవంతుడు, ఎన్ని రకాలుగా చెబుతున్నాడు మీకు? ఎవరు చెబుతారు? మీ అమ్మ చెబుతుందా? మీ నాన్న చెబుతాడు? ఇది మీ నానమ్మ చెబుతారా? ఎవరు చెబుతారు? చుట్టాలు చెప్పి మాట్లాడి, చుట్టాలు చెప్పి మాట్లాడి ఈశ్వరుడు కాబట్టి చెబుతున్నాడు. ఇదంతా దేనికి? మనం బాగుపడటం కోసం ఇక్కడ. అసలు ఇంకోటి, భగవంతుడు మనల్ని ప్రేమించినట్టుగా ఎవడు ఏ హ్యూమన్ బీయింగ్ ప్రేమించడు? మనుషులకి మనుషులు ప్రేమించుకుంటున్నారంటే అందులో ఎంత కొంత స్వార్థం ఉంటుంది, కానీ ఈశ్వరుడు మనల్ని ప్రేమించేటప్పుడు అక్కడ స్వార్థం ఏముండదు. ఈ భగవద్గీత చెబుతున్నాడంటే కృష్ణుడికి ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది ఇది మిషన్ టు కృష్ణ, ఇట్ ఇస్ నాట్ ఎంప్లాయ్మెంట్ టు కృష్ణ. అది ఆసక్తిని విడిచిపెట్టండి. అంటే మీ పని ఏదో మీరు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తామండి, ఎక్కువ ఆసక్తి పెట్టుకోవద్దు. ఆసక్తి వల్ల బీపీ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది? మీరు ఎక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు. మీరు ఎక్కడ మీ పని మీరు చేయండి. బాగుపడేవాడు బాగుపడతాడు, పాడేవాడు పాడవుతాడు. బాగుపడేవాడు బాగుపడతాడు, పాడేవాడు పాడవుతాడు. కానీ మీరు మటుకు పాడే లక్షణాలు ఎవరికి నేర్పకండి, బాగుపడే లక్షణాలు నేర్పండి. నేర్చుకుంటే నేర్చుకుంటారా లేకపోతే లేదు, కానీ బాగుపడే లక్షణాలే మీరు నేర్పండి. వాళ్ళు నేర్చుకోకపోతే అది వేరే విషయం, కానీ మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఎక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు. నువ్వు పని జరిగి ఒకసారి నువ్వు కష్టపడి పని చేస్తాం, ఫలితం రావచ్చు. ఒకసారి నువ్వు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు, అప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బ్యాలెన్స్, మీ బ్రెయిన్ యొక్క కృష్ణుడు గోడ ఏంటంటే మీ బ్రెయిన్ బ్యాలెన్స్ పోగొట్టుకోవద్దు అంటున్నాడు. అది ఇవో ఇప్పుడు ఒకసారి మనం అనుకుని అవుతాయి, ఒకసారి అవ్వం, ఒకసారి కష్టపడి పని చేస్తాం ఏమీ ఫలితం రాదు, ఒకసారి కష్టపడి పని చేయకపోయినా ఎక్కువ ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా ఇవన్నీ లోకం గొడవలు, ఇవన్నీ కూడా భౌతికం గొడవలు, ఇవన్నీ లోకం గొడవలు. ఈ భౌతిక గొడవల గురించి లోకం గొడవల గురించి మీరు ఎక్కడ కుళ్ళిపోతారు? లోపల కుళ్ళిపోవటం ఏంటి? మీరు ఒకసారి మీకు పనులు అవ్వచ్చు, పనులు అయినప్పుడు సంతోషం వచ్చి పొంగిపోకండి. అలా పొంగిపోతుంటే మీ బ్యాలెన్స్ పోతుంది. ఒకసారి అవ్వదు అయితే పొంగిపోకండి, ఒకసారి మీరు ఎంత కష్టపడ్డా పని అవ్వదు అప్పుడు కుంగిపోకండి. కుంగిపోయినా మీ బ్రెయిన్కి బ్యాలెన్స్ పోతుంది, సంతోషం వచ్చి పొంగిపోయినా మీ బ్రెయిన్కి బ్యాలెన్స్ పోతుంది. మీరు గర్వంగా ఉన్నా మీ బ్రెయిన్స్కి బ్యాలెన్స్ పోతుంది. గర్వం లేకుండా అహంకారం లేకుండా కింద కుంగిపోతున్నారు అనుకోండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీ బ్రెయిన్కి బ్యాలెన్స్ పోతుంది. ప్రపంచం కూడా అటుంచండి, ప్రపంచం కూడా అటుంచండి. ఇది లోకం, అది జరిగి అయ్యి అవుతే అవ్వను అయ్యా అవ్వో. ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ప్రకృతి లక్షణం అది. మీకు అర్థమవుతుందో? ఒకసారి మీరు మంచి చేస్తే వాళ్ళు చెడ్డ చేయొచ్చు, మీరు ఎవరికైతే మంచి చేశారో వాళ్ళు వాళ్ళు మీకు చెడ్డ చేయొచ్చు. ఇవన్నీ లోకంలో, ఈ లోకం కుక్కతోక వంటిది. కుక్కతోకలో వంకర ఎలా ఉంటుందో అలాగే అలాంటిదే ఈ అలాగే లోకం గొడవలో మీరు చేయవలసిన పని చేయండి. లోకం మిమ్మల్ని పొగిడితే ఒక రకంగానే, విమర్శిస్తే ఒక రకంగా ఉండండి. ఎందుకు కృష్ణుడు గోళ అని చెప్పమంటారండి? ఇక్కడ ఈ గోళ మీ బ్రెయిన్ బ్యాలెన్స్ పోగొట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనే. మీకు లాభం వచ్చినా నష్టం వచ్చే ప్రకృతి గొడవలో, ఎన్ని బయట గొడవలో, లాభం బయట గొడవ, నష్టం బయట గొడవ, మీ బ్రెయిన్ బ్యాలెన్స్ పోగొట్టుకోకండి. మీ బ్రెయిన్లో ఉన్న సమానత్వం పోగొట్టుకోకండి. మీ బ్రెయిన్లో ఉన్న ఈవిన్నెస్, ఆ సమానత్వం కనుక పోగొట్టుకుంటే మీరు బ్రహ్మములు ఐక్యం కాలేరు. బ్రహ్మము సమానముగా ఉన్నది, నిర్వికారంగా ఉంది, నిర్విషయంగా ఉంది. మీకు అర్థమవుతుందా? దాంట్లో మీరు ఐక్యం అవ్వాలంటే అది ఎలా ఉందో అది ఎలాగ ఉండాలి. అంటే న్యూటన్ చెప్పాడు కదా, న్యూటన్ ఏమని చెప్పాడు? వస్తువు ఎలా ఉందో, ఆ వస్తువు ఎలా ఉందో, ఆ వస్తువును తెలుసుకుని నువ్వు కూడా ఆ వస్తువును తెలుసుకోవడానికి డిజర్వ్ అయితేనే అది నీకు రివీల్ అవుతుంది, అది రివీల్ అవ్వదు. దానికి జ్ఞానం దాకా అటించండి, జ్ఞానం దాకా అటించండి. నేను సెలెక్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళెక్కడ నా మీద విశ్వాసం కుదరదు. నేను వాళ్ళని ఎలక్షన్ కాదు, నేను ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్. మీరు డబ్బులు ఇచ్చేసి ప్రజల చేత ఓట్లు ఏం చేసుకుంటే అలా కాదు, ఇది ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్. నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కానీ నా మీద విశ్వాసం కుదరదు. ఎలక్షన్ అనేది మీరు డబ్బులు పంచిపెట్టేస్తే దగ్గేస్తారు. ఈ ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్. నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే నా మీద విశ్వాసం నిలబడి ఉంటుంది వాళ్ళకి. అది కూడా ఏమో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళు ఏమో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు. విశ్వాస పాత్రుల గురించి ఎప్పుడైనా భగవాన్ అన్నవారు, పూర్వజన్మల్లో ఏ జన్మలో, ఈ పూర్వజన్మలో ఏమీ సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాము, ఈ సంబంధం మనం మరొక చోట కలపదాము. పూర్వజన్మలో ఏ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నాము, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదాలు. అంటే గురువు తను ఏ శాంతిని, ఏ సుఖాన్ని, ఏ ఆనందాన్ని, అది ఏంటి అలౌకికమైన ఆనందం, అభౌతికమైన ఆనందం, అది బ్లిస్. ఆ బ్లిస్ లౌకికమైనది కాదు, అది పారమార్థికం. అంటే అది లౌకికమైనది కాదు, మనం ఊహించలేము. మన ఇంద్రియాలు అక్కడికి వెళ్ళలేవు, మనస్సు అక్కడికి వెళ్ళలేదు, అవి ఊహించలేము. అది ఆ శాంతిని ఊహించడం, అది అలౌకికం, అభౌతికం. మీకు అర్థం? ఆ శాంతిలోకి మనకు మేలుకొలిపే వరకు గురువు వెంటాడుతాడు. మన దేహంతో, మన దేహం చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులతో మనకు సంబంధం తెగిపోతుంది. సంబంధం తెగదు, సంబంధం గురువుతో సంబంధం తెగదు. వాడు గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి వరకు మనం జరిపించే వరకు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఓసారి వదిలేసినట్టు కనిపిస్తూ ఉంటాడు, ఒకసారి మన గురువు మనల్ని వదిలేసినట్టు కనిపిస్తూ ఉంటాడు. అంటే వదిలేయటం కాదు, ఆ వదిలేసినప్పుడు దుఃఖం ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆలింగనం చేసుకుంటాడు, ఆ శాంతిని చూపిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది? ఏదో రకంగా మన మనసులో ఉన్న ఫారిన్ మ్యాటర్ని, అంటే ఆత్మజ్ఞాన సముపార్జనకి అడ్డొచ్చే వాసనలని, సంస్కారాలని ఏదో రకంగా తొలగించడానికి రకరకాలుగా గురువు ప్రయత్నం చేస్తాడు. అంటే ఇనప సంఖ్యల్ని మనం చెంపుకోగలం, మీకు అర్థమవుతుంది? ఇనుముతో తయారు చేసే సంఖ్యల్ని చెంపుకోగలం, కానీ ఈ జన్మాంతరాల నుంచి వచ్చిన వాసనని నరుక్కోవడం చాలా కష్టం. అదే కృష్ణుడు కూడా చెప్పాడు, వైరాగ్యం అనే శస్త్రం చూడ దాన్ని నరకాలి, కానీ భక్తి ఒకటి చాలదు. భక్తి ఉందనుకోండి, మీకు వైరాగ్యం లేదనుకోండి, ఈ వాసన క్షయం కాదు. అంటే ఏమిటంటే, మీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ బాగా వింటున్నారనుకోండి, సజ్జన సహవాసం చేస్తున్నారనుకోండి, సద్గ్రంథ పఠనం చేస్తున్నారనుకోండి, సజ్జన సహవాసం కూడా అందరికీ రాదు, అది కూడా సెలక్షన్. అది జన్మాంతర అనుబంధం ఉంటేనే వస్తుంది, అది ఎలక్షన్ కాదు, అది కూడా సెలక్షనే. మీ పేరెంట్సే నా సెలక్షన్ అన్నాడు, మీ పరిసరాలు నా సెలక్షన్ అన్నాడు. మనం అనుకుంటే ఇదేం వాతావరణం బాబు ఉన్నది, మనం ఒక్క సంపాదించే భక్తి పాడే పేరుంది, ఈ వాతావరణం ఏంటి మనం అనుకుంటాం. మన అంటే ఆ వాతావరణంలో పడేసాడు, నిన్ను పరీక్షలు పెట్టాను, పరీక్షలు పెడితే నువ్వు ఓడిపోతావు, మనం ఓడిపోతావు తెలుసు. పరీక్షలే ఎంతవరకు అవిరుద్ధమైన మనుషుల దగ్గర నువ్వు ఎంతకాలం నిలబడగలవు, నీకెంత ఓర్పు ఉంది, నీకెంత సహనం ఉంది చూడటం కోసం ఆ పరిస్థితుల్లో పడేస్తూ ఉంటాడు. నీ పరిసర, నీ తల్లిదండ్రులు మాత్రమే నీ సెలక్షన్ నా సెలక్షన్ కాదు, నీ పరిసరములు కూడా నా సెలక్షన్. కొంతమంది చూడండి, సంతానం వల్ల సుఖపడిన వాళ్ళు ఉన్నారు, సంతానం వల్ల చాలా బాధలు వాళ్ళ సంతానం వాళ్ళకి శత్రువులు. పూర్వజన్మలో వాళ్ళు శత్రువులు వచ్చి పంపలో పుట్టారు అనిపిస్తున్నాడు. వాళ్ళే బాధలు బయట వాళ్ళకి ఈ సంతానం వాళ్ళు పీకి తినేస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు రకరకాల. అది కూడా ఏదో ఏదో మన ఆ కర్మ దోషం పోవడానికి. ఆ జన్మాంతరంలో ఏదైనా చేస్తే సిద్ధం అవుతారు, మరి అది ఖర్చు అయిపోవాలి. అది ఖర్చు అవుతానుకోని మురికి నిలువండిపోతుంది. ఇలా ఇప్పుడు మనలో ఏమవుతాయంటే వాసనలు ఎక్కువైపోయాయి అనుకోండి, ఇక్కడ మురుగ్గు ఉంటుంది అనుకోండి, గీతాభావం కొంచెం మురికి ఉంటే వాసన రాదు, ఎక్కువ ఉందనుకోండి వాసన వచ్చేస్తుంది కదా కొంచెం. అలాగే మనలో మురికి పెరిగిపోతుంది అనుకోండి, ఆ వాసన పెరిగిపోతుంది అనుకోండి, ఆ మురికి పెరిగి మనం వర్క్ చేసినప్పుడు పని చేసినప్పుడు ఆ మురికి ఎంత ఉందో తెలుస్తుంది కదా, లేదా తెలియదు. మనం సోమరతనంగా ఉంటాం అనుకోండి తెలియదు, పని చేసేప్పుడు ఆ మురికి ఎంత ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అదేం అప్పుడు ఇప్పుడు నేను ఏదో నాలుగు మాటలు మీకు చెప్పినప్పుడు చెప్పేటప్పుడు తెలుస్తుంది మీకు ఉపయోగపడే మాటలు ఉన్నాయా ఉపయోగపడే మాటలు ఎన్ని ఉన్నాయి. మీరు మీకు క్షేమం కోరి చెబుతున్నానా లేకపోతే ఇక్కడికి లాంఛనం కోసం చెబుతున్నావా? ఇందులో మీకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి, ఇందులో ఉపయోగం లేని మాటలు ఉన్నాయి చెప్పే. మామూలుగా చెప్పకపోతే తెలియదు, చెప్పేటప్పుడు తెలుస్తుంది, టీచర్కి తెలుస్తూ ఉంటుంది. అది మీకు ఎంతవరకు యూస్ఫుల్ మాటలు ఉన్నాయి, ఎంతవరకు యూస్ఫుల్గా స్పీచ్ ఉంది టీచర్లని అది చెప్పే. అంచేత ఈ ఏమి పని మన డ్యూటీ మనం చేసుకుంటా అంటే ఒకసారి పనులు అవుతాయి, ఒకసారి పనులు అవ్వవు. మీకు అర్థమవుతుంది ఈ పనిలో లోపల మురిగిపోయి ఉన్నా కదా వాసనలో, మీకు అర్థమవుతుంది. ఇందులో కొన్ని ఇబ్బందులు పడతా ఉంటాం కదా, పని చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, మీకు అర్థమవుతుంది. ఆ పని చేసేటప్పుడు కూడా మనం శాంతిగా కొంతమంది జ్వరం వచ్చినప్పుడు ఎలా పని చేస్తారో, పని చేసినప్పుడు ఎలా ఉంటారో గుర్తుకోవడం అంటుంటారు పాట. పని చేసినప్పుడు చాలా మంది శాంతిగా చేయరు, సుఖంగా చేయడమ్మా పాపం. జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలా చేస్తారు, మీకు అర్థమవుతుంది. కొంతమంది సుఖంగా చేస్తారు, వీళ్ళకి జ్వరం పని పని అలా చేస్తారు. ఏమైనా జ్వరం వచ్చిందా? జ్వరం ఏమో ఉండదు, ఒకరికి మనసులో జ్వరం అది పని అలా చేస్తారు. సంతోషంగా చేయలేదు, జ్వరం వచ్చినట్టు జబ్బు చేసినట్టు పని చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పని మనం పని చేసుకోవడం వల్ల మన పని లోపల మురికిపోయి ఉంటుంది కదా, మురికి అంతా మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తాడు. ఈ లోపల కొంతమంది తిడతా ఉంటారు కదా మిమ్మల్ని, కొంతమంది పొగిడ ఆ చిట్లు వల్ల కూడా మీ మురికి బయటకు వచ్చేస్తాం. ఈ లోపల మిమ్మల్ని తిడతా ఉంటారు, మీరు మంచిగా ఉన్నా తిడతా ఉంటారు, మీరు బాగా ఉన్నా తిడతారు, మీకు అర్థం టైంకి ఉండకపోతే తిడతారు, రకరకాలుగా తిడతారు, కొంతమంది కారణం లేకుండా తిడతారు. అంటే మీలో మురుక్కాలు బయటకు వచ్చేస్తుంది అలాగా, లేకపోతే ఎంతకాలం పెట్టుకుంటారు మురుక్కాలని? ఆ మురుక్కాలను ఎలా ఉంచేసుకుంటారు అనుకోండి, మురికి బయటికి రాకుండా జన్మలో పెరిగిపోతాడు. ఎలా అయినా ప్రమాదమే కదా, మీరు మురికిని లోపల ఎలా ఉంటారు, అలా ఉంచేసుకుంటారు అనుకోండి మురికి నీరు అంతానే జన్మలో పెరిగిపోతాడు. ఇప్పుడు మన ఇంటి చుట్టూ మురికి ఉందనుకోండి ఎప్పటికప్పుడు తీసేసుకుంటా అంటే పర్వాలేదు, అలా నెల్లాడు వదిలేయండి అది పెరిగిపోతుంది, మళ్ళీ తీయటం ఎంత కష్టం అవుతుంది. ఇది అంతే అంటే పునర్జన్మ హేతులు పెరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఏది యోగివయ్యి పని చెయ్యి, యోగివయ్యి పని చెయ్యి. ఇంకోటి ఇంద్రియ నిగ్రహం లేని వాడు మనువుని, వాడు ఎంత పండితులైనా వాడు ఎంత ధనవంతులైనా నీకు అర్థమవుతుంది, వాడి కుటుంబ పరిస్థితులు ఎంత బాగున్నా ఇంద్రియ నిగ్రహం లేని వాడు మనువు నిగ్రహం లేని వాడు యోగి కాలేడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహాలు చాలా కష్టమే, దానికి డైరెక్షన్ పాజిటివ్గా ఉండాలి. దానికి అంటే మీకు అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, మీరు నిగ్రహంగా ఉండండి, నిగ్రహంగా ఉండండి అంటే వాటికి ఆగ్రహం వస్తుంది. ఇది కొంప ఇది కూడా మీరు నిగ్రహంగా ఉండండి, నిగ్రహంగా ఉండండి మరి అవి కోపం తెచ్చుకుంటాయి. ఇవి ఆ ఇంద్రియాలు కూడా ఆగ్రహం. అంచేత ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, మీకు ఇంద్రియాలు ఉన్నాయి కదా, మీ పని మీరు చేసుకోండి, మిగతా పని మిగతా టైము మీ ఇంద్రియాలతో నాకు సంబంధించిన పని చేయండి. ఆ డైరెక్షన్ మార్చేస్తున్నాడు దొంగవాడు, డైరెక్షన్ మార్చేస్తున్నాడు ఇక్కడ. అంటే మీ ఇంటికాడ పని మీరు చేసేసుకోండి, తర్వాత నాకు సంబంధించిన పనులు దేవుడికి సంబంధించిన అంటే కళ్యాణకరమైన పనులు సమాజానికి హితవకరానికి, సమాజానికి భగవంతుని విశ్వరూపం. విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం విశ్వమే, విష్ణు విశ్వరూపంలో ఉన్నాడు. విశ్వంలో ఉన్నాడు అంటే ప్రపంచ రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే. ఎవరు? విష్ణువు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ప్రపంచ రూపంలో కూడా ఉన్నాడు. అంచేది నువ్వు భగవంతునే మనసులో పెట్టుకుని నువ్వు కళ్యాణకరమైన పనులు చేస్తుంటే, అంటే ప్రపంచం ద్వారా నువ్వు ఈశ్వరుని ఆరాధిస్తుంటే, నామరూపాల ద్వారా నీవు ఈశ్వరుని ప్రపంచాన్ని ఆరాధించడం ద్వారా నీవు ఈశ్వరుని ఆరాధిస్తా అంటే నా పని నీ విత్తం నీ ఇంద్రియాన్ని ఉపయోగిస్తా అంటే నీ ఇంద్రియాలకు ఎడ్యుకేట్ అవుతాయి, నీ ఇంద్రియాలు ఎడ్యుకేట్ అయిపోతే నీ మీద తిరగబడవని చెబుతున్నాడు. అది నీ మీద తిరగబడతాయి, నీ మీద ఎదురు చూరుతాయి ఇంద్రియాలు, డైరెక్షన్ మార్చేయమంటున్నాడు భగవంతుడు. నాకు సంబంధించిన మాటలు వినండి, నాకు సంబంధించిన మాటలు వినండి, నాకు ఇష్టమైన పని చెయ్యండి, నాకు మీరు ఎవరికైనా ఉపకారం చేస్తాండి, అందులో విష్ణువు నేను ఉన్నాను కదా, మీరు అక్కడ అసహనం చూపించొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే అక్కడ ఆ అహంకారాన్ని విష్ణువు ఉపయోగించుకుంటున్నాడు, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈగో కూడా మనుషులు, ఈగో కూడా ఒకసారి ఈశ్వరుడు ఎక్స్ప్రెషన్. ఈ మాట మీరు అక్కడే చెప్పకండి. మనుషులు అహంకారం అహంకారం అంటారు, అహంకారాన్ని కూడా అహంకారాన్ని సడన్ గా ఈశ్వరుడు అహంకారాన్ని ఎక్స్ప్రెషన్ ఉపయోగించేసుకుంటాడు. అటు రమణ మహర్షి అమ్మగారు ఏమన్నాడు, ఏరా అబ్బాయే నీబోటి వాళ్ళకి ఇంటికాడే పనే ఉందిరా, నువ్వు నీబోటి వాళ్ళకి ఇంటికాడే పనే ఉంది, చదువు లేకుండా కూర్చుంటున్నావు, బళ్ళోకి వెళుతున్నావు, చూడటానికి యోగుడా కనిపిస్తున్నావు, నువ్వు ఎక్కడికైనా బయటికి పోరాదా ఏమన్నాడు. ఇప్పుడు మామూలుగా నువ్వు శ్రద్ధగా చదువుకో అని చెప్పలేదు, నువ్వు ఎక్కడికైనా ఇంట్లో నీ ఓటు వాడికి ఇంటికాడి పని ఉంది ఎక్కడికైనా పోరాదు అన్నాడు. ఎవరు అన్నాడు అన్నగారు ఈగో మాట్లాడింది. అప్పుడు అన్నగారు ఈగోని ఎవరు ఉపయోగించుకున్నాడు, అరుణాచలేశ్వరుడు. ఈగో ఎవడిది, అన్నగారిది ఈగో. ఈ మాటలు ఎంత అహంకారంగా ఉన్నా మనకు అనిపిస్తుంది. వీడు ఈగోని ఉపయోగించుకున్నాడు ఎవడు, అరుణాచలి ఆడు ఆడు బయటికి రాకుండా మళ్ళీ ఇలా గొడవ చేసేస్తున్నాడు. ఆడు చెర మీద కనపడ్డ మనం కొట్టుకోమంటున్నాడు. పలికించిన వాడు ఎవడు, పలికించిన వాడు రామబద్ధుడు, పలికేటివాడు రామదాసు. పలికేటివాడు పలికించేవాడు రామబద్ధుడే, ఉడికే పలికేటవాడే వీడు. అక్కడ అన్నగారు ఈగో, అన్నగారు ఈగో మాట్లాది, అన్నగారు మాట్లాడే మాటలు ఈగో మాట్లాది. అయితే ఈగోని ఎవడ ఉపయోగించుకున్నాడు, అరుణాచలేశ్వరుడు. ఆ ఈగో ఎవరి ఎక్స్ప్రెషను, మనం అన్నగారు అన్నగారు అనుకుంటాం, ఈశ్వరుడు ఎక్స్ప్రెషన్. ఆ ఈగో ద్వారా ఈశ్వరుడు అక్కడ ఎక్స్ప్రెస్ అవుతున్నాడు. ఒకసారి మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి భగవంతుడు ఎవడొకడు ముడ్డి గిలుతాడు, భగవంతుడే గిలుతాడు అటు ముడ్డి, అది ఏదో పేరేస్తా ఉంటాడు, మీకు అర్థమవుతుందా. అప్పుడు మనం ఎడ్యుకేట్ అవుతున్నామని తెలియకని తిట్టేస్తా ఉంటాం మనం, వాళ్ళు మనం రిఫైన్ చేస్తున్నారు. వాళ్ళు మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా. అక్కడ కూడా విష్ణువే ఉన్నాడు. విష్ణువుడే ఒకసారి చూడండి, మనం జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం, ఒకసారి పొరపాటు మాట వస్తుంది. మనం ఒకసారి ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుందాం అనుకున్నా పొరపాటు మాట వస్తుంది. ఒకసారి ఎంత జాగ్రత్తగా నడవాలనుకుంటాం, ఒకసారి కాలు జారుతుంది, అంతే కదా. మనం ఎంత జాగ్రత్తగా నడవాలనుకున్నా ఒకసారి కాలు జారుతుంది, ఒకసారి ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుందాం, కేర్ఫుల్గా మాట్లాడుకుందాం అనుకున్నాం, ఒకసారి పొరపాటు మాట వచ్చేస్తుంది. అందులో ఎప్పుడు పొరపాటు మాటలు మాట్లాడిన వాళ్ళ పొరపాటు మాట వస్తే ఇంకా బాధపడిపోతారు చాలా. ఒక ఆయనకి భార్య అంటే బాగా ఇష్టం, ఈ భార్యకి భర్తనే ఇష్టం. మళ్ళీ ఈ కథ ఎక్కడ చెప్పకండి మీరు, ఈ కథ మీరు ఎక్కడికి చెప్పండి. అంటే ఈ భర్తకి భార్య అంటే ఇష్టం, మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పేవాడు నీకోసం సంపాదిస్తున్నారు. ఆ మాట నిజమే, నాకెందుకు నాకు ఉన్నదేం సరిపోతుంది, నీకు సంపాదిస్తున్నాను, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, స్నో రాసుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, ఎప్పుడు ఎప్పుడు వీపింగ్ వద్దు, ఆల్వేస్ మైలింగ్, మంచి మంచి బట్టలు తొడుక్కోవాలి, నువ్వు నా కళ్ళకు ఆనందంగా కనపడాలి. ఇది నిజంగా జరిగిన కదా, మరి ఎక్కడ అనకండి. ఏమంటే అది నిజమే, భారీ బాగా సంతోషంగా. అయ్యో భార్య ఎప్పుడు భర్తను ఒక మాట అనలేదు, ఎప్పుడు అనలేదు. ఈ భర్త కూడా భార్యను ఎప్పుడు, అది మ్యారేజ్ లైఫ్లో ఒకరినొకరు విమర్శించుకోలేదు. ఒక అత్తగారు ఎప్పుడన్నా కోడలు విమర్శిస్తే భర్త ఎప్పుడు విమర్శించలేదు, మమ్మ ఎలా అంటానో కూడా రిపీట్ చేయలేదు. అది ఏమో ఆడకాళ్ళకి ఓడలు కానీ, ఈయన ఎప్పుడు పొరపాటు మాట్లాడలేదు భార్యను. ఎవరండో ఈయన, భార్య ఎప్పుడు భర్తనే ఎప్పుడు పొరపాటు మాట మాట్లాడదు. అంటే అసలు ఎస్కేప్ అవ్వడం నోటమట. ఒక ఫౌల్ టాక్ ఏమి రాలేదంటే భార్య నోటమట, భర్త ఒక చెడ్డ మాట మాట్లాడదు, భర్త కూడా భార్య భార్య భార్యతో భార్యతో కూడా మాట్లాడదు, ఇప్పుడు ఒక చెడ్డ మాట మాట్లాడదు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఒక చెడ్డ మాట రాలేదు. ఒకసారి ఇక్కడ ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వరుడు జన్మాంతరంలో మరి ఇప్పుడు పూర్వజన్మలో మనకు తెలియదు కదండి, ఏ సంఘటన ఏ కర్మ ఎందుకు అనుభవంలోకి వస్తుందో తెలియదు. ఒకసారి ఈ భార్య ఏం చేసింది, ఏదో పొరపాటు మాట అందని భర్తలు ఎప్పుడు అనలేదు. ఆవిడ పెళ్ళి 30 ఏళ్ళైంది, 30 ఏళ్ళు ఎప్పుడు అనలేదు. ఆవిడ కూడా మంచి ఆవిడండి, ఒకసారి మంచి వాళ్ళు నోటంత పొరపాటు వచ్చేస్తుంది. నెహ్రీ గారు కూడా ఎప్పుడున్న పొరపాటు లేదు, ఉద్దేశం మారే మరుసటి రోజు వచ్చాయని సారీ అనేవాడు. వివేకానంద ఇంటికెళ్ళి చెప్పేసి చూడండి సారీ, ఒకసారి ఎస్కేప్ అవుతాయంట మాటలు, ఇంటికెళ్ళి చెప్పేసి చూడండి మీకు, అంటే సారీ చెప్పేస్తే సుఖంగా ఉండొచ్చాను. ఆ లోపల ఇప్పుడు ఈ భార్య నూటంలో పొరపాటు మాట అందాను, లేదా అదేనా పెద్ద సీరియస్ మాట కాదని, ఏదో అది మామూలుగా అన్నాను. అటువంటి మాట కూడా భార్య నూటంటే ఇప్పుడు 30 ఏళ్ళు వైవాహిక జీవితంలో అన్నాడు అంతే మాట్లాడుకుంటున్నాను. మరుసటి రోజు ఇంటికాడి నుంచి వెళ్ళిపోయాడు, మీకు అర్థం అవుతుంది. ఇది ఒక దేవాలయానికి వెళ్ళిపోయారు, అక్కడ పాయిజన్ తీసుకుని చచ్చిపోయారు. అంటే నా భార్య చేత ఈ మాట అనిపించుకున్నాక నాకు జీవించింది. ఆవిడ కోసం సంపాదిస్తున్నాను, ఆవిడ కోసం జీవిస్తున్నాను, నాకు ప్రత్యేకంగా సొంత సంతోషం అక్కర్లేదు, ఆవిడ సంతోషం నాకు సంతోషం, ఆవిడకి ఇష్టమైన కూర నేనే తింటున్నాను, నీకు ఏది ఇష్టం అంటే నీకు ఏది ఇష్టం అయితే అదేది ఉండేసి అది నేను తింటానన్నవారు. ఆవిడ కోసం ఏం జీవిస్తాను ఆవిడ మాట నన్ను ఈ మాట అంటే భరించాల మాట బేర్ చేయలేక చచ్చిపోయాడు అంత. ఈ డైడ్ ఒకసారి అటాచ్మెంట్ అది ఏంటంటే మోహం. అది అదేంటి ఆ మోహం ఎక్కడ తీసుకొచ్చింది, చావు చావుకి తీసుకొచ్చింది. అది మోహపడ్డాడు కదండి ఎక్కువ, అది అక్కడ మీ వద్దలకి అంత మోహం అక్కర్లేదు అని మోహపడ్డాడు అంటే ప్రేమ ఎక్కడ పెట్టకూడదు అక్కడ ఎక్కువ పెట్టేశాడు అని. మీకు ఇక్కడ అర్థం వచ్చిందండి. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలో మనం చాలా మంది లక్షలు పెట్టుకుంటే అది దివాలా తీసేశారు అంతే కదా. మరి దాన్ని రాంగ్ డెసిషన్ అంటారు. ఏంటది రాంగ్ డెసిషన్? ఈయందే తప్పు. అంటే అక్కడ భార్యను ప్రేమించడం చదువు మాత్రం కాకుండా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాడు. ఈయందే చెప్పండి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాడు అంటే ప్రేమ ఎక్కువ తగు మాత్రంగా కాకుండా భగవంతుని మీద పెట్టే ప్రేమ అంతే భార్య మీద పెట్టేశాడు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే మనకు కూడా ఈ ప్రమాదాలు వస్తాయని తెలిసి నన్ను ప్రేమించండి బాబు అని ఆయన అడుగుతున్నాడు. మీరు ఇంట్లో వాళ్ళకే సరిపెట్టి చేసుకుంటారని ప్రేమలో నన్ను ప్రేమించండి, ఆల్వేజ్ లవ్ మీ, లవ్ లవ్ మీ, ఆల్వేజ్ లవ్ మీ, మోర్ లవ్ మీ. మీరు అత్తమాని మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం పని చేసుకుంటున్నారేమో, నా సంతోషం కోవడం కోసం ఏదైనా పని చేసి పెట్టండి, ఇలా మోహంలో పెట్టడం ఆయనకి దేవుడి చింతన లేదానికి. అంటే భార్య దేవుడు అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భార్య కూడా మంచిదే, ఏదో మనిషి యొక్క పొరపాటు లేకుండా పొరపాటు మాట్లాడాలి. సీతాదేవి గారికి పొరపాటు మాట్లాడదు. సీతమ్మ సీతమ్మ లక్ష్మీదేవి అవుతారు అనుకుంటున్నాం, సీతను బొమ్మలు పెట్టి పూజిస్తున్నాం, సీతను ఉండటంతో కూడా చాలా పొరపాటు మాటలు వచ్చినాయి. అయినా లక్ష్మీదేవి చెప్తున్నాను, అయినా కానీ ఆ టైం ఉంటప్పుడు అది అది ఏంటి మోహం, అది ఏంటది మోహం. అది భగవంతుని మీద దృష్టి లేకుండా కేవలం ఒక నియమండ ఫారం అది పెట్టుకోవడం చివరికి డెత్ వెళ్ళిపోయింది. అంటే డిస్టర్బ్ అయిపోయాడు, అంటే బ్రెయిన్ బ్యాలెన్స్ పోయింది బ్రెయిన్. అంటే భార్య కూడా అంతకని అనలేదు, మామూలుగా ఇలా ఉంది. అది పైగా పెద్ద మనిషి కాదు చిన్న మనిషిని. ఇప్పుడు రమణ మహర్షి అమ్మగారు ఇంటికాడి నుంచి ఎక్కడికైనా పోరాదా అన్న మాట పోతాడని అనలేదు, పోతాడని అనలేదండి, ఊరికి వాపం మీద అనేసాడు. అంచేది మనం ఎక్కడైతే ఫెయిత్ పెట్టాలో అక్కడ ఫెయిత్ పెట్టకుండా, ఎక్కడైతే అటాచ్మెంట్ పెట్టాలో అక్కడ అటాచ్మెంట్ పెట్టకపోతే చివరికి అది మనం చావు కారణం. నీ భార్య నీకు బయట ఉందా లోపల ఉందా? బయట ఉంది అంతే కదా. మనం మనం ఎక్కడ ఉన్నాం? లోపల ఉన్నాం. బాగుంది. పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆస్తులు గౌరవాలు అగౌరవాలు మనకు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? బయట ఉన్నాం. ఈ లోపల కూడా తెలుసుకోవడం మానేసి ఇంకా 24 గంటలు బయట కూడా ఉంటాయి. నీకు భర్త బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు. నీ కొంప ఎక్కడ ఉంది? బయట ఉంది. నీకు డబ్బు ఎక్కడ ఉంది? నీకు బయట ఉంది. అన్ని బయట ఉన్నాయి కదా, నువ్వెక్కడ ఉన్నావు? ఆడు గురించి తెలుసుకోవడం అసలు మొత్తానికి వదిలేసి బయటకు వెళ్ళడంలోకి వెళితే ఎంత ఎక్స్ట్రా వర్క్ అయితే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు నేను నువ్వు ఎలా తినకూడదు నీ లోపల లేదు నీ కూడా వస్తాడా చచ్చిపోతాయి నీ ఇంటి వాళ్ళు వస్తారా బయట వాళ్ళు వస్తారా అంటే నా అటాచ్మెంట్ అదే దేవుడు దేవుడు పెడితే మోక్షం వచ్చేసాను అక్కడ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు రాంగ్ పర్సన్ రాంగ్ థింకింగ్ అండ్ రాంగ్ పర్సన్ ఎంతవరకు ఉండాలి అంతవరకు నీ సంతోషం కోసం ఈ సంపాదించాలంటాడు చివరికి అది ఏమైంది డెసిషన్ కరెక్ట్ కాదు డెసిషన్ కానీ చివరికి ఆయన చావుకి ఇట్ లీడ్స్ టు హిస్ డెత్ ఆయన చావుకి దారి తీసింది ఇప్పుడు మీరు దేవుడి మీద విశ్వాసం పెట్టకుండా దెయ్యం మీద పెడతారనుకో అది మీ తప్పు కదా దెయ్యం తప్పే ఉంది మీరు దేవుడి మీద విశ్వాసం పెట్టరు దెయ్యం మీద విశ్వాసం పెడతారు దెయ్యానికి తప్పు కాదు మీదే తప్పది దెయ్యం చేసి పని దెయ్యం చేసేస్తుంది దాని దాని చేతకాని పని చేయలేదు దానికి ఏ పని చేస్తున్నామో చేసేస్తుంది ఐశ్వర్య ప్రసాద్ గారి మనవడు 50 కోట్లు దివాళా తీశాడు అక్కడ అందరే వాళ్ళు బాగా కోటేశ్వరుడు మా పశ్చిమ గోదావరి జిల్లా ఆలయ కోటేశ్వరుడు డబ్బు అందరూ పెట్టుకుని పెట్టారు 50 కోట్లను నీకు అర్థమవుతుందా వాళ్ళకి ఎంత పొరపాటు అనుకుంటున్నాం మన డెసిషన్ కూడా అంతే పొరపాటు ఇంకా ఈ బ్యాంకులో డబ్బు బ్యాంకులో వేసుకుంటే తక్కువ వడ్డీ వస్తుందని అటువంటి చోట్ల పెట్టేస్తాం చివరికి ఏంటంటే మన మన ఆశ మనకు నష్టాన్ని తీసుకొస్తుంది ఒకసారి బ్యాంకులో డబ్బు వేసుకోం మనం ఎందుకు వేసుకోం వడ్డీ తక్కువ అని ఐశ్వర్య ప్రసాద్ గారు మనవడానికి కోటేశ్వరుడు 50 కోట్లకి 50 కోట్లు చిన్న చిన్న సంవత్సరాలు మొత్తం పోయింది చివరికి మన 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 దురాశ వల్ల ఉన్న డబ్బంతా పోయింది అదే ఇక్కడ ఇక్కడ మనకున్న దురాశ ఉంది మనకి ఆ దురాశే డబ్బంతా బాగొట్టేసింది చివరికి ఆ ఏనుగులు ఫీలింగ్లు అవ్వడానికి కూడా ఇదే కారణం దురాశ ఏంటిది ఏనుగులు కూడా ఫీలింగ్లు అయిపోవడానికి కారణం దురాశ అంటే లవ్ కూడా ఈశ్వరుని ప్రేమించాలి మనం ప్రేమ ఎక్కడ ఉండాలి ఈశ్వరుని ప్రేమించాలి మమ్మల్ని గృహస్థ ధర్మంలో మన గృహస్థులు ఉన్నాము ఎంతవరకు ఉండాలి బిహేవియర్ ఎంతవరకు కానీ ఇంకోటి వాళ్ళు బతుకుండా మనమైనా చచ్చిపోతాం మనం బతుకుండగా వాళ్ళైనా చచ్చిపోతారు కదా చచ్చిపోతే న్యాచురల్ ఇది పని ఇంకోటి హ్యూమన్లో వేరు డివైన్లో వేరు హ్యూమన్లో వేరు డివైన్లో వేరు మనం డివైన్లో ప్రాక్టీస్ చేయాలి హ్యూమన్ లవ్ వేరు డివైన్ లవ్ వేరు మనం డివైన్ లవ్ ని ప్రాక్టీస్ చేయాలి డివైన్ లవ్ ని ప్రాక్టీస్ చేయాలి కానీ గురువు చెప్తా ఉంటాడు మీరు నన్ను మర్చిపోయాననేది మిమ్మల్ని మర్చిపోనను ఏం చదివిందే ఆ స్వార్థంలో ప్రేమలో స్వార్థం లేదు అంచేది రియాక్షన్ ఉండదు ఆ ప్రేమలో స్వార్థం లేదు అంచేది రియాక్షన్ ఉండదు అక్కడ స్వార్థం ఉంటే రియాక్షన్ ఉంటుంది స్వార్థం లేనప్పుడు రియాక్షన్ ఉండదు అంటే నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు ఒకసారి పనులు అవుతా ఉంటే ఒకసారి అవ్వు ఒకసారి అబ్బ రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగారు ఏమంటే కొంతమంది ఎక్కువ కష్టపడడం కష్టపడకపోయినా ఎక్కువ లాభాలు వస్తా ఉంటాయి ఎక్కువ ధనవంతులు అయిపోతా ఉంటారు తొందరగా కారణం అంటారు పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది కొంతమంది కష్టపడి చేసి కలిసి రాదు కొంతమంది ఏది ముట్టుకుంటే బంగారం అయిపోతా ఉంటుంది దానికి కారణం కేవలం ఈ జన్మ కాదు ఈ పూర్వజన్మలకి ఈ జన్మకి ఏదో లంక్ ఉంటుంది కనెక్షన్ అక్కడ పూర్వజన్మ కూడా పూర్వజన్మలు కూడా ఈ జన్మలో జయాపి చేయాలని నిర్ణయిస్తూ ఉంటారు పూర్వజన్మలు కూడా ఈ జన్మలో జయాపి జయాపాలు నిర్ణయిస్తాయి నువ్వు ఒక మంచి పని చేసావు అనుకో పరగట్టిట్టన్నాడు ఆయన మర్చిపోడు ఎవడు ఈశ్వరుడు అయితే ఫలితం నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు రాబోయే జన్మలే వచ్చి ఉన్న జన్మ తర్వాత ఇస్తాడు అంచేత నువ్వు చేసిన కష్టం అనేది అక్కర్లేదు ఎవరికి ఈశ్వరుడికి అక్కర్లేదు నువ్వు మంచి పని చేసి వదిలేసావు ఆ ఫలితం ఎప్పుడు ఇవ్వాలవో నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వచ్చి జన్మలో ఇవ్వచ్చు అది ఈ జన్మలోనే ఇవ్వచ్చు 100 జన్మల తర్వాత ఇవ్వచ్చు కానీ ఆయన దాచుకోడు నీది నీకు ఇచ్చేస్తాడు ఆయనకి ఏం అక్కర్లేదు అంచేత నువ్వు మొత్తం మీద ఏంటంటే మీ లోపల మురికి పేర్చుకోవద్దాను మీ లోపల మురికి పేర్చుకోవద్దు మీరు పని చేసినప్పుడు జ్వరం వచ్చినట్టు పని చేయకండి హ్యాపీగా పనిచేయండి శాంతి సుఖంగా పనిచేయండి పెద్ద టైర్ అయిపోయినట్టు ఉండకండి శాంతిగా పనిచేయండి విసూరిమంట పని చేయొద్దు ప్రజల సంతోషంతో పనిచేయండి అంటే మీరు ఎలా పనిచేస్తే పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటాడు మీరు స్మైలింగ్ ఫేస్ అనుకోండి పేషెంట్ కొంత రోగం తగ్గిపోతుంది అంటే డాక్టర్కి ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉండాలి. డాక్టర్లు అందరూ ఎలా ఉండాలంటే శివుడిలా ఉండాలి. డాక్టర్లు అందరూ ఎలా ఉండాలమ్మా? శివుడిలా ఉండాలి. శివుడికి లోపల విషం ఉంది. ఎక్కడ? ఈ కంఠంలో విషం ఉంది. శివుడికి నీలకంఠుడు అని ఏదో ఉంది కదా వాడికి, ఏదో వాడికి పేర్లు ఉన్నాయి శివుడికి. ఈ కంఠంలో విషం ఉంది, దానికి లోపలికి వెళ్ళినవాడు ఆ విషయాన్ని బయటకు కక్కడం, లోపలికి వెళ్ళినాడు. ఈ కంఠంలో విషం ఉంది, లోపలికి కక్కితే లోకాలు మాడిపోతాయి. లోపలికి వెళ్ళినవాడు ఇక్కడ కంఠంలో పెట్టి కూర్చుంటాడు. కానీ మీరు ఇది శివుడిని చూడండి, తను నిర్మలంగా ఉంటాడు. మీకు అర్థం కదా? స్మైలింగ్ ఫేసు, నిర్మలంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు, నిర్విషయంగా ఉంటాడు. మనకి ఏమీ అక్కర్లేని దేవుడు శివుడు. అక్కడ వైరాగ్యం ఏంటి? వైరాగ్యం. అలాగే కంఠంలో విషం పెట్టుకుని కూడా శివుడు ఎంత నిర్వికారంగా ఉన్నాడు. డాక్టర్ ఇంటికాడ పేచీలు ఉన్నా, ఇంటికాడ గొడవలు ఉన్నా, పేషెంట్ దగ్గర మట్టి శివుడిలా ఉండాలి. అంటే స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి. ఇంటికాడ ఏదైనా గొడవలు ఉండొచ్చు, ఇంటికాడ ఇబ్బందులు ఉండొచ్చు, అలాగే డాక్టర్కి ఇంటికాడ కూడా పేచీలు ఉండొచ్చు. ఉన్నప్పటికీ పేషెంట్ ఎదురుకున్నా మటుకి స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి. ఆ డాక్టర్ యొక్క స్మైలింగ్ ఫేస్ కూడా ఆ పేషెంట్ డిసీజ్ తగ్గడానికి సహకరిస్తుంది. తర్వాత కడుపు నిండా మాట్లాడాలని, మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడాలి? కడుపు నిండా మాట, మాటల్లో దారిద్ర్యం ఎందుకు నీకు? మాటలో దారిద్ర్యం ఎందుకు? అంటే నువ్వు పేషెంట్తో మాట్లాడేటప్పుడు కడుపు నిండా మాట్లాడాలి. వాడు ఏదైనా అడుగుతాడు, కొంతమంది పేషెంట్ తెలియదు, అడిగిన ప్రశ్న ఇంకోసారి అడుగుతూ ఉంటారు. నువ్వు ఉద్దేశపడకుండా సమాధానం చెప్తే 50% రోగం తగ్గిపోతున్నాడు. అంటే శివుడు కంఠంలో విషయం పెట్టుకుని నవ్వుతూ ఎలా ఉన్నాడు? డాక్టర్లు కూడా ఇంటికాడ ఇబ్బందులు వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నా పేషెంట్ దగ్గర మటుకి స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి. అంటే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. అంటే డాక్టర్ ఫేస్కి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. అది కొంతమంది పెద్ద తెలియని డాక్టర్లు కూడా ఎక్కువ ప్రాక్టీస్ ఉండదు, కొంతమంది యావరేజ్ డాక్టర్లు కూడా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. కారణం ఏంటంటే మాట్లాడే విధానం బట్టి వాళ్ళు, బిహేవియర్ని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటారు. అంటే నీకు ఫలితం వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఇంకా వాటి మీద నువ్వు అది ఈశ్వర నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి నిర్ణయించుకుంటాడు. ఆ గొడవ నీ చేతిలో ఉన్న పని చేసి వదిలేస్తా ఉండు. అది హృదయపూర్వకంగా చెయ్యి, కపటం లేకుండా చెయ్యి. ఎలా చెయ్యి? కపటం లేకుండా చెయ్యి, అది సరిపోతుంది నీకు. ఎవరు ఎలా ఉన్నారు నువ్వు అలా ఉండకు, నీ పద్ధతిలో నువ్వు ఉండు. సమత్వం యోగ విచ్చుతే నువ్వు సమాన బుద్ధి కలగడం, సమాన బుద్ధి కలగడం కూడా యోగంతో సమానం. నీకు సమాన బుద్ధి కలిగి ఉండటం కూడా యోగంతో సమానం. అంటే ఇప్పుడు మరీ ఇబ్బంది పడే వాళ్ళకి మీరు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు, ఇబ్బంది లేని వాళ్ళకి 10 రూపాయలు తక్కువ ఇవ్వచ్చు. సమాన బుద్ధి అంటే అది కాదు, అక్కడ అవసరాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. మీకు సమాన బుద్ధి అని మీ హృదయంలో దోషం ఉండకూడదు. ప్రేమ అంటే ప్రేమ వచ్చేప్పటికి అందరి పట్ల సమానంగా ఉండాలి. అంటే వాళ్ళు క్షేమం కోరటంలో మీ బుద్ధిలో తేడా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది? కేవలం బయటను బట్టి నిర్ణయించగలం సమాన బుద్ధి అంటే. అక్కడ అవసరాన్ని బట్టి నువ్వు ఆ పని చేస్తాం, అవసరం లేని చోట పని చేయొచ్చు, నీరు లేని చోట మనం నుయ్యి తవ్విస్తాం. అది అలాగనే గంగా నది పక్కన నుయ్యి తవ్వించాం కదా. అలాగనే మనకు సమాన బుద్ధి లేదని కాదు, అవసరమైనప్పుడు ఆ పనులు చేస్తూ ఉంటాం. ఇక సమాన బుద్ధి అంటే నీ హృదయంలో ఎక్కువ తగ్గు ఉండాలి, అందరినీ ప్రేమించడంలో సమానకరం ఉండాలి. అంటే స్నేహితుల పట్ల, విరోధుల పట్ల నీకు ఆ భావ దారిద్ర్యం ఉండకూడదు. ఏంటది భావ దారిద్ర్యం ఉండకూడదు? వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు శాంతిగా ఉండాలని కోరుకోవటం నీకు దారిద్ర్యం పనికిరాదు, భావ దారిద్ర్యం పనికిరాదు. ఇంకోటి ఇప్పుడు మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ శాంతిగా ఉండాలి, మీకు అందరికీ జ్ఞానం కలగాలి, మీకు అందరికీ ఆత్మసుఖం అందాలి అని నేను పైకి చెప్పమని మనసులో అనుకుంటాను అనుకోండి, దాని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. నేను కపటం లేకుండా అనుకుంటాను, నేను స్వార్థం లేకుండా, కపట బుద్ధి లేకుండా, మనసులో పెట్టుకుని నోటితో చెప్పకుండా, అలా కాకుండా హృదయపూర్వకంగా మీకు శాంతి కలగాలి, జ్ఞానం కలగాలని అనుకుంటే మనసుతో నోటితో కూడా చెప్పక, దాని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉన్నప్పుడు మాటలతో కూడా పని లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్న ప్రేమ నిజమైతే ఏ మాటలతో కూడా పని లేదు. మాటలు దేనికి? అంచేత జీవితం నాకు ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్త పెట్టి జీవితం నాక ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన ద్వారా మీకు కొన్ని ఇబ్బందికరమైన రావచ్చు, కొన్ని సంతోషకరమైన రావచ్చు. మీకు అర్థమవుతుందా? అక్కడ మీ బ్రెయిన్ బ్యాలెన్స్ ఎలా ఉందో చూసుకోండి. థర్మోమీటర్ నోట్లు ఎలా పెట్టుకుంటాము, జ్వరం ఉందో లేదని ఆ బ్రెయిన్ బ్యాలెన్స్ కాపాడుకోవాలి. మీరు అదే యోగం, మీ బ్రెయిన్ బ్యాలెన్స్ కాపాడుకోవాలి. ప్రపంచంలో ఎవరికి రాని దుఃఖం మీకు వచ్చేసినా, ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖం మీకు వచ్చినా మీ భక్తి నిజమైతే, ఈశ్వరుడి పట్ల మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీ మనసు రవ్వంత ముళ్ళంత కదలదు. అది మీరు విశ్వాస పాత్రులు కాదని, మామూలు దుఃఖం కాదు. ప్రపంచంలో ఎవరికి రాలేదనుకున్నంత దుఃఖం మీకే వచ్చేసింది అనుకోండి, మీ మనస్సు రవ్వంత ముళ్ళంత కదలటాలేదు అనుకోండి, మీకు అర్థం. వాడిని ఈశ్వరుడు సెలెక్ట్ చేసుకుంటాడు. దేనికి సెలక్షన్? తను దయ ఇవ్వటానికి. దేనికి? తను దయ ఎప్పుడైతే ఇచ్చాడో దాని స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు, అదే మోక్షం. ఈశ్వరుడు ఎప్పుడైతే స్వరూపాన్ని మనకి ఇచ్చాడో అదే మోక్షం అంటే అదే. అప్పుడు మనం ప్రకృతి గుణాల్లోంచి విడుదల పొందుతాం. కొంతమంది చచ్చిపోయినప్పుడు నోరు అలా చచ్చిపోతారు, కొంతమంది చచ్చిపోయినప్పుడు నోరు పెద్ద అవుతుంది అంటే అలా వదిలేస్తారు, అలా వదిలేస్తారు. కొంతమంది కళ్ళు కొంచెం పెద్దవి అవుతాయి, అంటే ఏదో గుర్తు మనకు తెలుస్తుంది. కొంతమంది మూలుగుతారు, మూలుగు చచ్చిపోయినప్పుడు అనిష్టానికి ఏమి లేదు, జస్ట్ బాడీ స్టోన్ అయిపోయింది. అంతవరకు కదిలి బాడీ కదలకుండా ఆగిపోయింది. మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. మరి అటువంటి చావు మనకు వస్తుందా రాదు? మళ్ళీ చనిపోయినప్పుడు నోరు ఎలా పెట్టేస్తారా? అలా పెట్టేస్తారు. కొంతమంది కళ్ళు పెద్దగా అయిపోతాయి, కొంతమంది శ్వాస దగ్గర స్ట్రగుల్ పడతారు. ఆయన ఇచ్చిన ఇంద్రియాలు అలాగ ఉన్నాయి, ఇంద్రియాలు ఏమో కదలటం లేదు, బాడీ స్టోన్ అయింది. దట్ ఇస్ ఆనెస్టీ. అది శరీరం రాయి అయిపోయింది అంతే, చచ్చిపోవడం అంటారు. ఇంకా స్ట్రగుల్ లేదు. నో స్ట్రగుల్, నో మోర్ సారో, నో మోర్ రీబర్త్. ఇది సంసారం అనేది కూడా పెద్ద రోగం. శరీరం వచ్చిందంటే చనిపోతుంది, చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు మళ్ళీ చనిపోతాడు. శరీరం అనేది పెద్ద రోగం. ఇది ఈశ్వరుని సహాయం వల్ల, ఈశ్వరుని ఇంటర్ఫీరెన్స్ వల్ల ఈ రోగం నుంచి బయటకు రాగలం. కానీ మామూలు మనుషుడు చేసేది కాదు. అది ఈశ్వరుడు పాదాలయందు భక్తి కలిగి ఉండాలి. రాబోయే ప్రవచనం మార్చి నెల ఏడవ తేదీ జిన్నూరు గ్రామం. జిన్నూరు ఈ మధ్య ఫిబ్రవరిలో జిన్నూరులో పెట్టే మరమ్మతులు చేశాం. మరమ్మతి సిమెంట్ పని, వడ్డన పని అన్ని చేశాం. అంచేత ఈ మార్చి నెల 7వ తేదీని జిన్నూరులో ప్రవచనం, ఈ నెల మార్చి నెల 7వ తేదీని ముగిస్తున్నా ఉండండి. అంచేత మీ డ్యూటీ మీరు చేసేయండి. మీ తినేది మోయకండి, పరగటి. మీ పని అదే మీరు చేసేయండి. నెత్తి పని చేసేసి నెత్తి మీద మోయకండి. మీకు ఆరోగ్యం చెడిపోతుంది, తలకాయ పోటు వస్తుంది, బీపీ వస్తుంది. మీ పని అదే మీరు చేసేయండి. చేసి మర్చిపోండి. మీరు మర్చిపోయారని ఈశ్వరుడు మర్చిపోవడం. మీరు నెత్తి మీద మొయ్యొద్దు, మీ డ్యూటీ మీరు చేసేయండి అక్కడి వరకే. అంతేకాని మీరు నెత్తి మీద భగవంతుని స్మరించడం మానేసి ఆ మంచి పని చేశాను, ఈ మంచి పని చేశాను మొయ్యకి. ఇక్కడ దేవుని తప్పించి ఎవరిని మొయ్యొద్దు నువ్వు. దేవుడు తప్పించి హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వదు. ఒకవేళ మంచి పని చేసినా ఫలితం వస్తుంది అనిపిస్తే పోతుంది కదా, ఎప్పుడు ఉండదు కదా. ఎప్పుడు ఉండే సంబంధం ఈశ్వరుడుతో మనకు. నిత్యం మన హృదయంలో ఏ సత్యం అయితే ఉందో, ఏదైతే మనకి హృదయంలో వెలుగు ఉందో, ఏ మన హృదయంలో ఏదైతే నిజం ఉందో, దానితోటి మనకు కావాల్సింది అనుబంధం. మనం తెలుసుకోవాల్సిన దాన్ని దానితో ఏకమై ఉండాలి, దానితో ఏకమై ఉండాలి. ఆయన భార్యతో ఏకమైపోయి ఉందనుకున్నాడు, చివరికి చచ్చిపోయాడు. ఒక భగవంతుడు తప్పించి ఎవరితోటి ఏకమై ఉందామో చివరికి చావే గతి. ఒక భగవంతుడు తప్పించి ఎవరితోటైనా సరే, డబ్బుకి డబ్బు అనండి, మర్యాద అనండి, గౌరవం అనండి, ఇంకేదైనా సరే, ఒక భగవంతుడితో తప్పించి ఎవరితోటి ఏకంగా ఉండిపోదామన్నా చివరికాడు చావు గతి, దుఃఖం గతి, విషాదం గతి, నరకం గతి. చివరికాడికి నరకమే గతి అది. ఎక్కడున్నాం మనం? అంచేత నువ్వు బురదలో పడకవయ్యా, నువ్వు బురదలో పడకు. ఈశ్వర చింతను తప్పించి ఎక్కడ ఏ చింత, లోకల్ చింతను ఎక్కడ మొదలుపెట్టే చివరికి నేను బురదలోకి తీసుకెళ్తుంది, అంటే చీకటిలోకి తీసుకెళ్తుంది. బురద అంటే చీకటిలోకి తీసుకెళ్తుంది. నువ్వు నీకు దేహం ప్రారంభాన్ని బట్టి వచ్చింది, నీ చేతులని పని, నీ పని నువ్వు చూసుకో, నీ చేతుడి పని నువ్వు చేసుకో, నీ మనసు నా మీద పెట్టు. దీనికి రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు. పూర్వం చెల్లో బిందులు ముంచుకుని నెత్తి మీద తెచ్చుకున్నారు ఇంటికి, కుళాయిలు లేనప్పుడు, కుళాయిలు లేనప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పుడు. కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందట, బింది మీద, బింది కింద పడకుండా చూసుకుంటూ ఉంటారు, మనసుతోటి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ చేతులతో మీరు ఇంటికాడ పనులు చేసుకోండి, మనసు మటుకు నా మీద పెట్టి పని చేసుకోండి. చేతుల పని మీద, మనసు నా మీద. ఇక్కడ భగవంతుడు ఎవరు అడుగుతున్నాడు, చేతుల పని మీద పెట్టుకోండి, మనసుని నా మీద పెట్టుకోండి, అప్పుడు మీరు పవిత్రులు అవుతారు. అంటే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి ఒకేసారి. అంటే ఒక పక్కన మీరు పవిత్రులు అవుతూ ఉంటారు, ఒకసారి మీ శరీరయాత్ర గడిచిపోతుంది. అటు మీ శరీరయాత్ర గడిచిపోతుంది, మీకు పొట్ట ఉంది కాబట్టి 4 రూపాయలు సంపాదించుకోవాలి మీరు. అటు శరీరయాత్ర గడిచిపోతుంది, ఓ పక్కనే మీరు పవిత్రులు అవుతూ ఉంటారు. నెయిన్ అంటే ప్యూరిఫికేషన్, నువ్వు మాట్లాడు మాట్లాడపో అది కాదు నెయిన్. లోపల నువ్వు ఎంతవరకు ప్యూరిఫై అవుతున్నావు అంటే ఈశ్వరుడు ఎంత పరమ పవిత్రుడో నీకు అర్థమవుతుందో, లోపల వస్తే ఎంత పరమ పవిత్రము, అలాగే నీ మనస్సు కూడా అంత పరమ పవిత్రమైతేనే కాదు, దాంతో ఏకంగా ఇది ఉండలేదు. ఒక మంచివాడు చెడ్డవాడితో స్నేహం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు, అది సాధ్యం కానే కాదు. అంటే ఇక్కడ నువ్వు అది ఎంత పవిత్రంగా ఉందో నీ మనసులో అంటే పవిత్రం చేయటమే సాధన యొక్క గమ్యము. అది సాధన అంటే దేనికి? సాధన అంటే సాధన, సాధన అంటే కోలాటం కాదు. నీ మనస్సుని ప్యూరిఫికేషన్, నీ మనస్సుని ప్యూరిఫై చేయాలి. ఆ ప్రాసెస్లో నువ్వు ఉండాలి. నువ్వు మాట్లాడు, పని చెయ్యి, లేకపోతే ఇంకోటి సంగీతం విను, ఇంకోటి ఇంకోటి, అది సత్సంగంలో ఉండు, సద్గ్రంథాలు పఠించు, సత్పురుషులతో సహవాసం చెయ్యి, నీ ఏదైనా చెయ్యి, మొత్తం నీ మైండ్ ప్యూరిఫై అవుతూ ఉండాలి. నీ మైండ్ ప్యూరిఫై అవుతూ ఉండాలి. తర్వాత నీకు అక్కర్లేని గొడవలకు వెళ్ళొద్దని. అది నీకు ఇక చెబుతున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు ఇలాగ ఎప్పుడు సాధన చేసుకోవాల్సింది, ఎప్పుడైనా వినవలసింది అని కూడా భగవంతుడు చెప్పేస్తున్నాడు. ముగింపుడు చెప్తున్నాడు, మీరు పొందవలసింది పొందాక. నీకు అర్థమవుతుందా? ఏది తెలుసుకున్నాక దాంతో సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ లేదని తెలుస్తుందో, ఏది పొందిన తర్వాత మనం రేవులోకి వచ్చేసామన్న సంగతి, ఒడ్డుకు వచ్చేసామన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుందో, మీకు అర్థమవుతుందా? మీరు పొందవలసింది పొందాక, అంటే మీరు డెస్టినేషన్కి రీచ్ అయ్యాక మీకు అర్థమవుతుంది. మనం పొందవలసిన గమ్యాన్ని మనం పొందాక అప్పుడు మీకు సాధన తోటి కానీ వినటం తోటి కానీ పని లేదు. వినటం తోటి పని లేదు, సాధనతో పని లేదు. అప్పుడు సాధన చేసేవాడే కనపడ్డా మీకు ఎప్పుడు గమ్యానికి వెళ్ళాక. అది తర్వాత ఇది వరకు పొందవలసింది పొందాక, ఇది వరకు విన్న మీద, ఇది వరకు విన్న విషయాల మీద ఎగటి పుట్టచ్చు. మరి బాగా లోకం విషయాలు వినాలని కూడా మీకు అనిపించు. ఇది వరకు లోక విషయాలు ఉంటే ఆ విషయాల మీద కూడా ఎగటి పడుతుంది. కొత్తగా విషయాలు కూడా మిమ్మల్ని వినాలని అసలు అనిపించదు, లోక విషయాలు అనిపించదు. అంటే మీకు లోక జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది, లోక జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది పొందవలసింది పొందాక. అంటే మనం గ్రాడ్యువల్గా ఆచార్య వారు చెప్పినట్టు, ఒకటి లోక వాసన, రెండు దేహ వాసన, 3 శాస్త్ర వాసన. కొంతమంది సాధన చేయరు, అష్టమైన శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటారు, సాధన ఏం చేయరు, ఆ శాస్త్రం అదే పని కింద ఉంటారు వాళ్ళు. తర్వాత లోక వాసన అంటే కొంతమంది ఏదైనా పని చేస్తే లోకం మనల్ని మెచ్చుకోవాలని పని మీద చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దేవుడికి దూరం అయిపోతాం, లోపాలకు దగ్గర అయిపోతాం. ఇప్పుడు మన అందరం చేసే పని, ఇప్పుడు మన అందరం చేసే పని ఏంటంటే దేవుడికి దూరం అవుతున్నాం, మన హృదయంలోని అంతర్యానికి దూరం అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం. వాడు సాధన చేసేవాడు నిజమైన సాధకుడైతే అప్పుడు వాడు ఏమవుతాడు, ప్రపంచానికి దూరం అవుతాడు, అంతర్యామికి దగ్గర అవుతాడు, అంతర్యామిగా ఉన్న నారాయణుడికి దగ్గర అవుతాడు. అంచేది నువ్వు మాట్లాడితే పని చేస్తే ఈశ్వరుని దయ సంపాదించుకోవడానికి పని చెయ్యి. మీరు ఎవరికైనా గుర్తింపులు కోరకండి, మీరు ఎవరికైనా మంచి చేశారనుకోండి వాళ్ళకి, మీరు ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలనుకోకండి. మనం మంచి చేసిన వాడు గుర్తించడాలేదని అనుకోకండి. అలా అనుకుంటే మీరు ఈశ్వరుని దయకి దూరం అయిపోతారు, మరి లోకంతో కలిసిపోతారు. అలా అనుకోవద్దు, ఆ గుర్తింపులు కోరద్దు. వాడు మన పట్ల కృతజ్ఞతగా ఉండాలని అనుకోవద్దు. మన డ్యూటీ మనం చేసాం అనుకుంటే సరిపోద్దు. ఇప్పుడు ఎవరికైనా మీరు ఉపకారం చేశారు, అది మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారని అనుకోవద్దు. మీ పిల్లలందరూ మీరు పెంచినట్టు బాగా చూస్తారు, మంచిగా చూస్తారని అనుకోవద్దు. మీ డ్యూటీ మీరు చేయండి. వాళ్ళు బాగా చూడకపోయినా చూడలేదని అనుకోవద్దు. ఏదో చిన్నప్పుడు మన డ్యూటీ మనం చేసాం అయిపోయింది అనుకోవాలి, కానీ అంతకంటే దూరం ఆలోచించకూడదు ఆ విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని స్పష్టంగా చేయండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ సంతానం చూస్తే మంచిది, చూడకపోతే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అప్పుడు కూడా మీ బ్రెయిన్ బ్యాలెన్స్ పోకూడదు. అలా చూసుకుంటేనే మీకు డివోషన్ నిలబడుతున్నారు. ఇక్కడ ఈశ్వరు ఈశ్వరు బాధ్యత. ఇది కోట. సంసారం అంటే ఏంటి? ఈ కోటలో ఉన్నాం అందరం. ఈ కోటలో ఉన్న వాళ్ళు అందరూ సుఖపడిపోతాం సుఖపడిపోతాం అనుకుంటారు. అంటే సుఖం కోసం ఈ కోట, ఈ కోట, ఈ కోటలో ఉంటాము. వీడు ఏం చేస్తాడంటే ఈ కోటలో 90 వంతులు దుఃఖం అనిపిస్తూ ఏదో 10 వంతులు సంతోషం ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది, ఈ 10 వంతులు సంతోషం కోసం 90 వంతులు దుఃఖం అనిపిస్తూ కోటలో పడి ఉంటాడు. ఇది జరిగింది అంది, ఇప్పుడు లోకంలో జరిగింది, ప్రపంచంలో కూడా జరిగింది. అంటే ఎక్కడ ఎక్స్పెక్టేషన్ వద్దు, అలాగని మీ డ్యూటీ మీరు మానద్దు. భగవంతుడు చెప్పేది ఎక్కడ ఎక్స్పెక్టేషన్ వద్దు, అలాగని మీ డ్యూటీ మీరు మానద్దు. మీ ఫలితం కోసం ఎదురు చూస్తే ఎక్కువ రాదు, ఫలితం కోసం ఫలితాలు మర్చిపోతే తక్కువ రాదు. అది ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది. చేసి మర్చిపోండి, చేసి మీ తలకాయ మీద మోయొద్దు. మీరు చేసి మీ తలకాయ ఏది మోయొద్దు, అసలు భగవంతుని తప్పించి మీరు ఎవరిని మోయొద్దు. ఉంటే ఆ డ్యూటీ చేసి వదిలేస్తాము. అది ఇష్టంగా చేయండి, ఆ డ్యూటీ కూడా ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. ఇష్టంగా చేయి ఎందుకు చేయాలంటే మీ లోపల మురికి బయట పోవటం కోసం. అబ్రహం లింకన్ కథ ఎప్పుడైనా విన్నారు మీరు? ది గ్రేట్ లింకన్, లింకన్ చిన్న కథ చెప్తాను. ఆయన 9వ తరగతి చదువుతున్నాడు లింకన్. గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, డెమోక్రసీకి నిర్వచనం చెప్పాడు. ఈ కథ వినండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కథ. ఆయన 9వ తరగతి చదువుకునే రోజుల్లో లింకన్ బళ్ళోకి వెళుతున్నాడు. బళ్ళో యావరేజ్ ఫ్యామిలీ, బళ్ళోకి వెళుతున్నాడు. నెలకు 5 లక్షలు 6 లక్షలు వచ్చిన వాళ్ళని ధనవంతులు అనుకుంటారు కదా, ఆదాయంగా అమెరికాలో యావరేజ్ అనుకుంటారు. నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు ధనవంతుల కింద అనుకుంటాం మనం. అమెరికాలో మటుగా ధనవంతులు అనుకోరు, యావరేజ్ అనుకుంటారు. నెలకు 6 లక్షలు వస్తాయంటే యావరేజ్ అనుకుంటారు. ఇక్కడ నెలకు 6 లక్షలు 7 లక్షలు సంపాదించడం అందరినీ ధనవంతులు అనుకుంటాం. అక్కడ దాకా అక్కడ 1 లక్ష సంపాదించడం కూడా ధనవంతులు అనుకుంటాం. సరే ఆ గొడవ వదిలేద్దాం. ఇప్పుడు లింకన్ దగ్గరికి వద్దాం. లింకన్ పేర్చోడి పుస్తకాలు పుచ్చుకుని వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడు. ఈ డ్రైన్ ఒకటి ఉంది వాడు, ఇది పక్కన ఒక డ్రైన్ ఉంది. ఆ డ్రైన్లో పంది పిల్ల కొట్టుకుంటాను. అంటే ఆ డ్రైన్ నుంచి పైకి రావాలని చూస్తాను, రాలేక అది పైకి రావడానికి చూస్తుంది పంది పిల్ల, మళ్ళీ కింద పడిపోతుంది. మీకు అర్థమవుతుంది, పైకి రావాలని చూస్తుంది, పాకుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఇది చూశాడు లింకన్. మిగతా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కలిసి వెళ్తున్నారు. ఈ లింకన్ చూశాడు. మిగతా వాళ్ళు ముగ్గురు అలా చూస్తున్నారు. ఈ లింకన్ ఏం చేశాడంటే నెమ్మదిగా డ్రైన్లో దిగాడు. ఆ డ్రైన్లో దిగేది పైకి లభిస్తుంది కదా, దాని పైకి పైకి తెలిసి దాన్ని చేతులు పుచ్చుకుని పైకి లాగేశాడు. ఎవరిని? ఆ పంది పిల్లలు. అది ఫ్రీడమ్ వచ్చింది, వెళ్ళిపోయింది. అంటే డ్రైన్ నుంచి బయటకు వచ్చేసింది, అది బయటకు వెళ్ళిపోయింది, పారిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాని, అది ఫ్రీడమ్ కదా, దాని ఇష్టం, అది వెళ్ళిపోయింది. మామూలుగా పారిపోయింది, డ్రైన్ నుంచి బయటకు వచ్చాం బాబు, బతికి బతికి జీవుడు అని వెళ్ళిపోయింది. మన శరీరం మీద మనకు ఎంత మోహం ఉంటుందో పంది కూడా దాని శరీరం మీద అంతే మోహం ఉంటుంది. మీరు జ్ఞాపకించుకోండి, నా శరీరం మీద నాకు ఎంత మోహం ఉంటుందో పందికి కూడా ఆ పంది శరీరం మీద అంత మోహం ఉంటుంది. మన శరీరం మనకి ఎంత ప్రీతో దాని శరీరం కూడా దానికి అంతే ప్రీతం. ఈ శరీరాన్ని మనం నాది నాది అనుకుంటున్నాం, రాబోయే జన్మలో మనకు పంది జన్మ వచ్చింది అనుకోండి, మరి ఆ పంది ఆ స్వాది శరీరం అంటే ఎంత ఇష్టంగా ఉంటామో లెక్కలేదు. ఇంకేదో అది నాది అనుకుంటాం కదా, ఏది ఆ దేహం, ఆ దేహం ఆ శరీరం నాది అనుకోవటం వల్ల మళ్ళీ పంది శరీరం చచ్చిపోకూడదు అనుకుంటే ఇదే బాధ. పంది శరీరం వస్తే నాది అనుకుంటాం కదా, ఇలా ఉండిపోతే బాగుండు బాబు, ఈ శరీరం చచ్చిపోకూడదు, అంత మోహం ఉంది ప్రపంచంలో. ఎంతటి వాడైనా వాటెవర్ హీ లేని ఎంతటి వాడైనా నా దయ లేకుండా నా మాయలోంచి ఎవడు బయటకు రాలేడు కృష్ణుడు. వాడు ఎంతటి వాడైనా నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా వాడు మాయలోంచి బయటకు రాలేడు. వాడు ఎంతటి వాడైనా వాటెవర్ హీ లేని వాడు స్టేటస్ తోటి సంబంధం లేదు. నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా మాయలోంచి వాడు బయటకు రాలేడు, వచ్చే అవకాశం కూడా లేదు. అట్లు అటు ఎట్టనే కోపం అయితే చెప్పిన మాటలు కదా, భగవంతుడి కోపం అంటే ఎట్టనే చూస్తుంది. అయితే అది మన బుద్ధి మంచిది కాబట్టి మన ఐశ్వర్య ప్రసాద్ మనం నమ్ముతాం, కానీ దేవుణ్ణి ఎక్కడ నమ్ముతాం? ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పెట్టిన వాళ్ళు నమ్ముతాం, కానీ కృష్ణుని ఎక్కడ నమ్ముతాం? ఇంకేది మన బుద్ధి పాడు బుద్ధి, మనమే పాడై ఉన్నాం. అంటే పాడైన వాళ్ళే నమ్ముతాం మనం. ముందే చెప్పాను కదా నేను, ఇప్పుడు ఆ మంద మంచి బుద్ధి అయితే అక్కడ మంచి వాళ్ళు నమ్మాలనిపిస్తుంది, మనం చెడ్డవాళ్ళం కాబట్టి చెడ్డవాళ్ళని నమ్ముతాం. మలయాళ స్వామి గారు చెప్పింది నీకు చెప్పాను, మొట్టమొదటిగా చెప్పాను, నువ్వు మంచివాడు అయితే అక్కడ ఉన్న మంచి కనిపిస్తుంది, నువ్వు మంచివాడు కాకపోతే అక్కడ మంచి ఉన్న నీ కళ్ళకు కనపడదు. అలా మన బుద్ధే పాడు బుద్ధి. నువ్వు కృష్ణుడిని ఎందుకు నమ్ముతావు? అది కానీ మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు? ఫైనాన్స్ కంపెనీ పెట్టుకుని నమ్ముతారు కానీ. ఇంకా మనం కూడా పాడైపోయి ఉన్నాం కదా. మనం ఎవరైనా రక్షిస్తే ఎలా ఉంటుందో, బతుకు జీవుడు అని వెళ్ళిపోయాడు, బళ్ళకి వెళ్ళిపోయాడు, బట్టల మురికి అని ఎవరికి లెంకనికి. ఈ ఒక్క వాక్యాన్ని మీరు వెళ్ళిపోండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ వాక్యం. ఈ ఒక్క సెంటెన్స్ మీరు గుర్తుంటే చాలు, వాడు కర్మను యోగంగా చేసినట్టు. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుంటే అది కర్మను యోగంగా చేసినట్టు. వాడు వెళ్ళిపోయాడు, బళ్ళకి వెళ్ళిపోయాడు. మిగతా పిల్లలు ఏం చెప్పలేదు, నేను పంది పిల్లలను రక్షించాను. మిగతా పిల్లలు ఉన్నారు, నేను లింకన్ను ఎలా పంది పిల్లని ఆడి బట్టలు బాడైపోయినా అందుకేనండి, వాడు లింకన్ను పంది పిల్లని సేవ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. వాడు డ్రెయిన్లో మేము బట్టలు బాడైపోతామని డ్రెయిన్లో దిగలేదు, డ్రెయిన్లో దిగి అన్ని చేశాడు, ఆ పంది పిల్లని రక్షించాడని చెప్పాడు. ఆడు చెప్పలేదు, మిగతా పిల్లలు చెప్పారు. వాడు మాస్టర్ ఏమన్నారంటే, లింకన్ నువ్వు ఎలా ఓ మంచి పని చేశావు, యూ హవ్ డన్ ఏ గుడ్ థింగ్ అండ్ యూ హవ్ డన్ ఏ వైజ్ థింగ్, చాలా పుణ్యమైన పని చేశావు, చాలా మంచి పని చేశావు, ఆ పంది పిల్ల బాధ తొలగించావు. ఆ పంది పిల్ల డ్రైన్లో బాధపడతాంటే ఆ పంది పిల్ల నువ్వు రక్షించావు, నువ్వు సేవ్ చేశావు, నువ్వు చాలా మంచి పని చేశావు, యూ హవ్ డన్ ఏ గుడ్ థింగ్ లింకన్, నువ్వు ఆ పంది పిల్ల రక్షించావు, దాన్ని సేవ్ చేశావు అన్నాడు. ఎవరు? మాస్టర్ అన్నారు. ఆ పంది పిల్ల బాధ పోగొట్టావు, అది డ్రైన్లో ఉండి బాధపడుతుంది, ఆ పంది పిల్ల బాధ నువ్వు పోగొట్టావు అన్నాడు. మాస్టర్ మీరు చెప్పింది నిజం కాదన్నాడు లింకన్. ఎక్స్క్యూజ్ మీ, మీరేమో మీరు నేను స్టూడెంట్ని, మీరు టీచరు, మీరు చెప్పేది నిజం కాదని చెప్పడానికి నన్ను క్షమించండి. మీరు చెప్పేది నిజం కాదని నేను చెప్పకూడదు ఏం చేయాలి? మీరు టీచర్ స్థానంలో ఉన్నారు, నేను స్టూడెంట్ స్థానంలో ఉన్నాను, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ముందే నన్ను క్షమించండి, మీరు చెప్పేది కరెక్ట్ కాదని చెబుతున్నాను కదా, క్షమించాలి మీరు, ఇది కోపం లోపల పెట్టుకోకండి. ఆ పంది నేను సేవ్ చేయాలనుకున్న పంది పిల్లని ఇక్కడికి వచ్చేస్తాను అనుకోండి, మా మనసు పాఠాల మీద ఉండదు, ఆ పంది పిల్ల ఎంత బాధపడతా ఉందో, పంది పిల్ల ఎంత బాధపడతా ఉంటుందో, నా మనస్సు బాధపడతా ఉంటుంది. అయ్యో పాప పంది పిల్ల ఎంత బాధపడతా ఉందో, పంది పిల్ల ఎంత బాధ, నా మనస్సు బాధపడతా ఉంటుంది కదా. అంటే నా మనస్సులో ఉన్న బాధను తీసుకోవడానికి ఆ పంది పిల్లని రక్షించాను, కానీ ఆ పంది పిల్లని రక్షించడానికి రక్షించలేదండి. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్ట్. ఆ పంది పిల్లని రక్షించడం కోసం పంది పిల్లని రక్షించలేదు. పంది పిల్లలు బాధపడతానని నా మనస్సు బాధపడింది. ముందు నా మనస్సు బాధపడకూడదు. నా మనస్సుని బాధలోంచి బయటికి తీసుకురావడం కోసం ఆ పంది పిల్లని రక్షించారు. అంతేకాదు పంది పిల్ల కోసం పంది పిల్లని రక్షించలేదు. నా మనస్సు బాధపడకుండా ఉండటం కాదు, నా మనస్సు సఫరింగ్లోకి వెళ్ళటం కూడా. మీ పంది పిల్ల బాధ తొలగించారంటున్నారు. పంది పిల్ల బాధపడుతుంది కాబట్టి, నాకు బాధ వచ్చింది కాబట్టి నా బాధను తొలగించుకోవడానికి పంది పిల్లని రక్షించాను, కానీ పంది పిల్ల కోసం పంది పిల్లని రక్షించలేదు అన్న వాడు లంకన్. దట్ ఈస్ లంకన్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఈజ్ లంకన్. లంకన్ ఎంత మంచివాడంటే, ఆ టీచర్స్ ఇంగ్లీష్ చెప్పేవారు మనవల కాళ్ళకి. ఎక్కడ హై స్కూల్లో చెప్తారు కదా గ్రామర్, అది ఏదో చెప్తా ఉంటారు ఇంగ్లీష్ చెప్తాను. పిల్లలు నోట్స్ రాసుకుంటారు, నోట్స్ రాసుకుని ఎప్పుడైనా ఆదివారాలు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వాడు లంకన్ అంటే రోజుకి అమెరికా ప్రెసిడెంట్ రోజుకి 15 గంటల 14 గంటల పనిచేయాలమ్మా. ఇక గౌరవమే కానీ సుఖం ఉండదు ఆ పోస్టులు, టైర్ అయిపోతారమ్మా. రోజుకి 16 గంటలు నిద్ర, 4-5 గంటలు పోస్ట్ ఎటువంటిది సుఖపడ ఉండదు. మురికి గౌరవం కోసం చెయ్యాలి కానీ అక్కడ సుఖం ఉండదమ్మా. రోజుకి 15 గంటల పని చేస్తాను కానీ ఆ పని తెవలదు. అదంటే అమెరికా ప్రెసిడెంట్ అంటే వరల వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. చాలామంది ఆలోచించి పెడతారు, ఆడికి కూడా చాలామంది ఆలోచించి పెడతారు, రాసి పెడతారు, కానీ నిర్ణయం వచ్చేటప్పుడు ఆడు తీసుకోవాలి, అక్కడ తీసుకుంటుంది. వాడు కూడా ఆలోచించే వాళ్ళు రాయ స్పీచ్ రైటర్స్ ఉంటారు, లేదా వాళ్ళు కూడా సలహా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ వైట్ హౌస్ దగ్గర ఎక్కడ వస్తుందంటే డెసిషన్ తీసుకునేటప్పటికి ఆడు తీసుకోవాలి. మంచి వచ్చిన అనిపించాలి, చెడ్డ వచ్చిన అనిపించాలి, అని చెప్పి బ్రెయిన్ వర్క్ ఉంటుంది వాడికి. ఊరికి బయటికి గౌరవం కానీ పని ఉంటుంది. వాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి చెప్తున్నాం కదా, దేనికి ఏదో సందర్భంలో చెప్తున్నాం అక్కడ. ఆ లింకన్ మనవడు, వాడు బళ్ళో ఎప్పుడైనా సండేస్ పిలిచేవాడు, ప్రతి సండే కాదు నెలకోసారి 15 లేదా మాస్టర్ ఏం చెప్పారు తీయండి బళ్ళో అనుకోడు. ఆదివారాలు వాళ్ళు బళ్ళో చెప్పి అన్ని రాసుకుని వస్తారు కదా తీసుకొని పిల్లలు మనవాళ్ళు. అందులో కొన్ని తప్పులండి, మాస్టర్ చెప్పిన తప్పులే. లంకన్ ఎంత మంచివాడంటే, మాస్టరు అంటే మాస్టర్ తప్పులు చెబుతున్నారని పిల్లలు తెలియకూడదు. మాస్టర్ గౌరవం పోగొట్టకూడదు, మాస్టరు గౌరవం పోగొట్టకూడదు. మాస్టర్కి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. అంచేది లింకన్ ఏం చెప్పాడంటే, చిన్న స్లిప్ తీసుకుని రాసేవాడు, మీరు పలానా పాయింట్ ఇలా చెప్పారు ఇలా చెప్పాలని. అదే వైట్ పేపర్ మీద రాసి ఒక కవర్లో పెట్టి జిగిరి పెట్టి అది అంటించేసి, ఇది మీరు మనవల కూడా ఏం చెప్పండి, మీరు ఓపెన్ చేయకూడదు, ఇది సరిగ్గా మాస్టర్కే ఇవ్వాలి. మీరు కోతి కోతి చేష్టలు చేయకండి, మీరు మధ్యలో చింపేసి కవర్లు ఏముందో చూడకండి. మీరు మీరు ఈ కవర్ చూడటానికి లేదు, ఈ కవర్ పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి అంటే, ఇక్కడ ఎక్కడ తప్పు చేశాడో మాస్టర్కి తెలియదు కానీ పిల్లలకు తెలియకూడదు. ఏం చేద్దా, మాస్టర్ మీద పిల్లలకు గౌరవం పోకూడదు. వాడు లెంక అంటే వాళ్ళ జంతులనేస్ ఎలా ఉందో చెప్పడం కోసం అంటే, మాస్టర్ని అగౌరవపరచకూడదు. అది ఎక్కడ పొరపాటు చేశారో వాళ్ళకి తెలియదు, దాన్ని జంతులనేస్ అంటారు. ఏంటది ఆ జంతులనేస్ ఉన్న వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఉంటుంది. వాడు లింకన్. పంది పిల్లని రక్షించడం కోసం పంది పిల్ల బాధ తీయడానికి నేను పంది పిల్లని బయట తీయలేదు. పంది పిల్ల బాధపడతానని నేను బాధపడ్డాను. నా బాధను తొలగించుకోవడానికి పంది పిల్లను రక్షించాను, కానీ పంది పిల్లల కోసం పంది పిల్లను రక్షించలేదు. అంటే ఇతరుల బాధను తాను తీసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే మన బాధను ఇతరులకు గెంటేస్తాం. లంకన్ ఏం చేశాడు, ఇతరుల బాధను తాను తీసుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా దుఃఖం వస్తే అందరికీ పంచిపెడతాం, మనకి ఏదైనా బాధ వస్తే అందరికీ పంచిపెడతాం, మనకు ఏదైనా రోజులు బాగున్నాయనుకోండి నీకు తెలుసున్నానుకోండి మీరెవరన్నా అడుగుతాం. ఇప్పుడు మన పరిస్థితులు బాగున్నాయనుకోండి అనుకోండి, మాట వరుసకి మనకి జీవితంలో ఏదైనా టర్నింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, అంటే మనకు ఏదైనా దుఃఖం వస్తే అందరికీ పంచిపెడతాం, అశాంతి వస్తే అందరికీ పంచిపెట్టేస్తాం, మనకు సంపద ఉంటే ఎవరికి పంచిపెట్టాం, శాంతి ఉంటే ఎవరికి పంచిపెట్టాం, అశాంతి ఉంటే అందరికీ పంచిపెడతాం. ఇది లోకం. మనకి శాంతి ఉందనుకోండి ఎవరికి ఇవ్వం, సంపద ఉందనుకోండి ఎవరికి ఇవ్వం, మనకు దారిద్ర్యం ఉంటే అందరికీ పంచిపెడతాం, అశాంతి ఉంటే అందరికీ పంచిపెడతాం. మాకు ఫలానా కారణం వల్ల దుఃఖం వస్తాం, ఇది మటుకు అందరికి బజార్లో సారి పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తారు. అశాంతి శాంతి ఉంటే మటుకు ఎవరికి పంచిపెడతాం. మనం సుఖంగా ఉన్నాం అనుకోండి ఎవరికీ పంచిపెట్టాం సుఖం, దుఃఖం ఉంటే మటుకు అందరికీ పంచిపెట్టేస్తాం. ఇది మనం మళ్ళీ మనం పరిశీలన వాచింగ్లో తెలుస్తుంది. మనకేంటది మన వాచింగ్లో తెలుస్తుంది. అంతే, మీరు జీవన్ముక్తి సుఖం పొందాలి. జీవన్ముక్తి సుఖం నేను తిరుపతిలో ఒకరు కనిపించారు మాకు. ఆవిడ ఒక ఇంజనీర్ గారు భార్య, ఇంజనీర్ గారు భార్య, ఆవిడ భర్తతో బయటకు ఇష్టంగానే ఉంటారు, లోపల ఏదో బాధ ఉంది. మామూలు పైకి ఇష్టంగానే ఉంటారు, మామూలు వ్యవహారాలకు ఏమి లోటు లేదు, పైకి ఇష్టంగానే లోపల ఏదో ఆవిడకి బాధ ఉందేమో. ఆవిడ రమణ భాస్కర్ చదువుతారు, రమణ భాస్కర్ చదువుతారు. ఏమంటే మీరు చెప్పినప్పటి నుంచి అంతకుముందు మా ఆయనకి అన్నం పెట్టిదాన్ని కాఫీ పెట్టి ఇచ్చేదాన్ని ఏదో అయిపోయింది, వీడు గొడవ అయిపోయింది, కాఫీ తాగేసాడు వెళ్ళిపోయాడు, ఆఫీస్కి అన్నం తినేసాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకునేదండి. మీరు రమణ భాస్కర్ చదివాక నా బుద్ధి కొంచెం బాగుపడిందండి, అన్నం పెట్టినప్పుడు ఇష్టంగా పెడుతున్నాను, కాఫీ ఇచ్చేటప్పుడు కూడా ఇష్టంగా పెడుతున్నానండి, నాకు కూడా ఆరోగ్యం బాగుందని చెప్పి. ఇదివరకు యాంత్రికంగా పెట్టు, ఇదివరకు అన్నం పెట్టలేదని కాఫీ ఇవ్వలేదని కాదు, ఏదో అన్నం పెట్టే పోయాడు ఆఫీస్కి అనుకున్నది మనసులోనే, వెళ్ళక కాదు వెళ్ళక కాదు, అన్నం పెట్టినా ఇష్టంగానే పెడుతున్నాను, ఏంటి ఇంకేదే కాఫీ ఇచ్చినా ఇష్టంగానే ఇస్తున్నాను, ఈ పని ఇదివరకు చేయలేదని కాదు, నా యాటిట్యూడ్లో తేడా వచ్చింది, అంటే పూర్వం కంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నానని చెప్పి రమణ భాస్కర్ నన్ను ఎడ్యుకేట్ చేసిందని చెప్పి. అంటే మన రమణ భాస్కర్ మాట రాశాను, మీరు చేసే పని అయిష్టంగా చేసే బదులు ఇష్టంగా చేయండి, మీకు అర్థం, విరక్తిగా చేసేటప్పుడు ప్రేమగా చేయండి. ఎలా ఎలాగ తప్పదు అది, విరక్తిగా చేసేటప్పుడు చేసే బదులు ప్రేమగా చేయండి, అయిష్టంగా చేసే బదులు ఇష్టంగా చేయండి, దానివల్ల మీకు కొన్ని పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. భగవంతుని మన శరీరానికి ఏ పని తప్ప చెప్పాడు అది ఇష్టంగా చేస్తా అంటే మనకి ఇష్టం అయిష్టంగా చేయకూడదు. అర్జునుడితో కూడా కృష్ణుడు చెప్పింది అదే, నువ్వు చేసే పని ఇష్టంగా చేయి అయిష్టంగా చేయకు. మరి అయిష్టంగా చేస్తంటే పాత వాసనలు పావు, కొత్త వాసనలు వచ్చేస్తాయి. అదే ఇష్టంగా ప్రేమగా చేస్తాం అనుకోండి, పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు వచ్చి ఇందులో కలవు, అంటే పునర్జన్మలు తగ్గిపోతాయి. ఆ వాక్యం మాకు బాగా నచ్చిందండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పి. అప్పుడు నేను చెప్పాను మాది 2000 ప్రింట్ అవుతుంది, మాది 10,000 మనం చదువుతారు, ఎవరో ఒక్కళ్ళు మొత్తం 10,000 మంది బాగుపడక్కర్లేదు, ఒక్కళ్ళు బాగుపడితే చాలని చెప్పాను. It is glorious even to help one man.